நாராயண நாராயண ஓம் நமோ நாராயணாய ஓம் நமோ பகவதே வாசுதேவாய வாசுதேவா வாசுதேவா ஓம் நமோ பகவதே வாசுதேவாய அச்சுத அனந்த கோவிந்த நாராயண அச்சுத அனந்த கோவிந்த நாராயண அச்சுத அனந்த கோவிந்த நாராயண రాబోయే ప్రవచనాలు సెప్టెంబర్ 1వ తేదీనే భగవాన్ అరుణాచలం వచ్చిన రోజు 29 ఆగస్ట్ 29 బయలుదేరారు ఇంటి దగ్గర. ఆయనకి రూట్ అది సరిగ్గా తెలియక సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 6 గంటలకు వచ్చారు. సూర్యుడు ఉదయించే టైంకి అరుణాచలం వచ్చారు. ఆ సెప్టెంబర్ 1వ తేదీన అరుణాచల ఆగమనోత్సవం పురస్కరించుకుని ఐభీవరంలో సాయిబాబా గుడి, అక్కడ సాయిబాబా మందిరం ఉంది, పరమాచార్య మందిరం ఉంది. ఆ సాయిబాబా మందిరం ఆవరణలో సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచనం. తర్వాత సెప్టెంబర్ 23 హైదరాబాద్ అక్టోబర్లో 2 మీటింగ్లు ఉంటాయి జిన్నూరులో. ఆ రెండు మీటింగ్లు ఎప్పుడో మేము అక్కడ చెప్తాం. అక్టోబర్లో 2 మీటింగ్లు ఏమో జిన్నూరులో ఉంటాయి. ఒక మీటింగ్ అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో ఉంటుంది అక్టోబర్ నెలలో. ఆ 3 డేట్లు మీకు సెప్టెంబర్ 1వ తేదీ ఐబీవారంలో తెలియపరుస్తాం.
అక్టోబర్ 5 జిన్నూరు
సెప్టెంబర్ 1 ఐభీవరం, సెప్టెంబర్ 23 హైదరాబాదు, అక్టోబర్ 5 జిన్నూరు. అక్టోబర్ 5 తర్వాత అమలాపురం ఉంటుంది, మళ్ళీ తర్వాత జిన్నూరు ఉంటుంది. అది ఈరోజున జన్మాష్టమి, దీన్నే గోకులాష్టమి అంటారు, కృష్ణాష్టమి అంటారు. భారతీయులు చేసుకునే పండుగల్లో చాలా ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి, కృష్ణాష్టమి ఒకటి, శివరాత్రి ఒకటి. ఈ 3 భారతీయులు చాలా శ్రద్ధగా చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ కృష్ణాష్టమి చేస్తారు, రాధాష్టమి చేస్తారు. అంటే కృష్ణుడి జననం అష్టమే, బహుళ అష్టమి అంటే అమావాస్య వచ్చే ముందు అష్టమి. రాధాష్టమి కూడా బహుశా అక్టోబర్లో ఎప్పుడు వస్తుంది. రాధాష్టమి కృష్ణాష్టమి కంటే బాగా చేస్తారు ఉత్తరప్రదేశ్లో. అది తిది అష్టమి. తర్వాత ఈ కృష్ణాష్టమి రోజునే కొంతమంది భోజనం చేయరు, కాఫీ తీసుకోరు, టీ తీసుకోరు, ఉపవాసం ఉంటారు. తీసుకుంటే మంచినీళ్ళు తీసుకుంటారు, నిరాహారంగా ఉంటారు. ఈ రోజున కృష్ణ అవతారం, ఈ రోజున కృష్ణుడు అవతరించినటువంటి రోజు. తర్వాత పొద్దున్నే ఉదయం ఉపవాసం చేసి ఉదయం కృష్ణుడిని పూజించి అటుకులు కానీ తీపి అటుకులు కానీ ఏదో స్వీట్ కానీ లేకపోతే ఇంకా 4-3 రకాలు ఉన్నాయి. ఏదో ఒకటి నైవేద్యం కింద పెట్టి అది ప్రసాదం కింద తీసుకునే అలవాటు ఉంది. అలాగే శ్రీకృష్ణుడు చైతన్య పుట్టినరోజు, శ్రీకృష్ణుడు చైతన్య కలకత్తాకి 5 గంటల ప్రయాణం చేస్తే శ్రీకృష్ణ చైతన్య జన్మదినం, ఆ ఊరు వస్తుంది జన్మస్థలం. అక్కడ చాలా రూములు ఉన్నాయి, లాడ్జింగ్లు అవి ఇస్తారు, ఒక కాఫట్లు ఉంటుంది. రోజు 30 రకాల స్వీట్లు చేస్తారు ఆ కాఫట్లు. ఆ ఊరి పేరు నాకు గుర్తు రావటం లేదు, శ్రీకృష్ణ చైతన్యం జన్మించినటువంటి రోజున మాయాపూర్ అనుకుంటా, మాయాపూర్. అది కలకత్తాకి 5 గంటల ప్రయాణం ఉంటుంది. అంటే కృష్ణుడు కృష్ణుడే పూర్ణ అవతారం అని చెప్తారు, కానీ రాముడు కూడా పూర్ణ అవతారమే. కృష్ణుడు పరిపూర్ణమైన అవతారమే, రాముడు పరిపూర్ణమైన అవతారం. అయితే ఇద్దరికి తేడా ఉంది. రాముడు భగవంతుడైనా సామాన్య మానవుడిలాగానే మన అందరిలాగానే జీవించాడు. మీరు భగవంతుడు అవతారం అంటే ఆ విషయాలు నాకేం తెలియదని చెప్పేవాడు. అయితే కృష్ణుడు మటుకి భగవంతుడిగానే జీవించాడు. నేను భగవంతుని అనే చెప్పాడు, భగవంతుడిగానే జీవించాడు. రాముడు సామాన్య మానవుళ్ళగానే జీవించాడు. రాముడిది ధర్మావతారం, కృష్ణుడిది వేల అవతారం. అయితే అవతార విశేషాల్లో ఇద్దరికి చాలా తేడా ఉంది. అంటే పెద్దలు ఏమి చెబుతారంటే రాముడు ఆచరించినట్టు మనం ఆచరించాలి, కృష్ణుడు ఆచరించినట్టు మనం ఆచరించకూడదు అని చెప్పినట్టు వినాలంటారు. కృష్ణుడు ఆచరించినట్టు మనం ఆచరించాలి, రాముడు ఆచరించినట్టు మనం ఆచరించవచ్చు, కృష్ణుడు ఆచరించినట్టు మనం ఆచరించకూడదు అని చెప్పినట్టు వినాలంటారు. అది ఆయన ఎలా ప్రవర్తించాడో మనం అలా ప్రవర్తించకూడదు, కానీ ఆయన చెప్పిన మాటల మట్టుకు వినాలి. రాముడు ఎలా ఆచరించాడో మనం అలా ఆచరించవచ్చు. రాముడు ఎక్కువ ధర్మానికి విలువ ఇచ్చాడు. అంటే రాముడు చెప్పింది ఏంటంటే యోగాభ్యాసాలు చేసినా పూజలు చేసినా ధర్మాన్ని ఆచరించకుండా మనస్సు నశించదని, అది ఆయన చెప్పింది ముఖ్యం. మా జీవితంలో మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, ఏదో రాముడికి పూజ చేస్తాం, కృష్ణుడికి పూజ చేస్తాం, ప్రవర్తనలో మట్టి మాకు శాస్త్రాన్ని ఆధారంగా తీసుకో, మాకు ఎలా చూస్తే అలా జీవిస్తాం. అలా ఉండకూడదు, ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించకపోతే ఎన్ని అభ్యాసాలు చేసినా మీకు మనోనాశనం అవ్వదు. ధర్మాన్ని ఆచరించేవాడికి పెద్ద కృషి కష్టం అక్కర్లేకుండా మనోనాశనం అవుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుందని రాముడు చెప్పినది. ధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు రాముడు. ఈ కృష్ణుడి అవతారంలో ఈయన 3 ఉత్తరప్రదేశ్ వెళ్ళిన వాళ్ళందరూ మధుర, గోకులం, బృందావనం. పాలకులకు ఓ పక్కన దొడ్డిపెట్టలు ఉంది, ఓ పక్కన నరసాపురం. అలాగే ఆ మధురకు ఒక పక్కన గోకులం ఉంది, ఓ పక్కన బృందావనం ఉంది. మీరు ఎవరైనా జైలుకి వెళ్ళిస్తే కృష్ణ జన్మస్థానానికి వెళ్ళొచ్చారా అంటారు. ఎవరైనా జైలుకి వెళ్ళొచ్చారనుకోండి, మీరు కృష్ణ జన్మస్థానానికి వెళ్ళొచ్చారా అంటారు. అంటే కృష్ణుడు జైల్లో పుట్టాడు. అంటే జైలు అంటే కృష్ణ జన్మస్థానం అంటే జైలు అన్నమాట. మీరు కృష్ణ జన్మస్థానానికి వెళ్ళొచ్చారంటే జైలుకి వెళ్ళొచ్చారని అర్థం. ఆయన మధుర, మీనాక్షి గుడి ఉన్నది మధురాయి. కృష్ణుడు జన్మించింది మధురాయి కాదు మధుర. మాట మధురం, వదనం మధురం, నడక మధురం, మొత్తం ఆయన జీవితం జన్మించింది మధుర. అన్నీ మధురంగానే ఉంటాయి, ఆయన చేష్టలు కూడా మధురంగానే ఉంటాయి. అందులో రామనామం హిందువులు కృష్ణనామం కంటే రామనామే ఎక్కువ చేస్తారు. కృష్ణనామం గుజరాత్లో కృష్ణనామం ఎక్కువ చేస్తారు. మొత్తం భారతదేశం మొత్తం మీద రామనామం ఎక్కువ చేస్తారు. అంటే రాముడు మనకు అందుబాటులో ఉంటాడు, కృష్ణుడు మనకు అందుబాటులో ఉండి మనిషి అంటే ఆ రాముడు అవతారం ఆయన లీలలు ఆయన చేస్తారు డిఫరెంట్గా ఉంటాయి. మనకు అందవు చాలా విషయాలు మనకు అందవు. ఆయన అక్కడక్కడ అధర్మాన్ని ఆచరించినట్టుగా కానీ మనకు కనిపిస్తుంది. కానీ ఇందులో రహస్యం ఉంది. ఆయన అధర్మాన్ని ఆచరించినా ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని ఆచరించాడు. ఆ రహస్యం తెలుసున్న వాళ్ళు అదృష్టవంతులు. ధర్మాన్ని స్థాపించడానికి అబద్ధాలు చెప్పాడు కానీ అధర్మాన్ని కోసం అధర్మం కోసం రాముడు ఎటువంటి అబద్ధాలు కూడా చెప్పలేదు. అక్కడ పరిస్థితులను బట్టి ధర్మాన్ని స్థాపించడానికి అబద్ధం చెప్పాడు కానీ అధర్మం అని అబద్ధం చెప్పాలని చెప్పడం కాదు. అబద్ధం కూడా ధర్మాన్ని స్థిరపరచడానికి ఉపయోగపడేలాగే కృష్ణుడు చెప్పాడు. మనకేంటిది ఇలాగ అబద్ధం చెప్పాడు అనిపిస్తుంది కానీ అబద్ధం కూడా ధర్మాన్ని స్థాపించడానికి చెప్పాడని గ్రహించిన వాళ్ళు అదృష్టవంతులు. కృష్ణుడు అన్నాడు గీతలో, నేను భగవంతునే అందరూ సామాన్య మానవుడు అనుకుంటున్నారు. ఏదో గొర్రెలు కాసేవాడు ఆవులు కాసేవాడు ఈయన ఇలా అనుకుంటున్నారు. నేను భగవంతుని శరీరం ధరించి వచ్చినప్పటికీ నన్ను సామాన్య మానవుడే అనుకుంటున్నారు. శరీరం ధరించినందుకు సామాన్య మానవుడు అనుకుని రకరకాలుగా నన్ను అవమానాలు చేస్తున్నారని కృష్ణుడు గీతలో చెప్పాడు. కానీ ఈ రోజున భగవద్గీత చాలామంది చదవరు, భాగవతం చదువుతారు. కృష్ణ భక్తులు ఈ రోజున భగవద్గీత ఎక్కువ మంది చదవరు, తక్కువ మంది చదువుతారు, భాగవతం చదువుతారు. ఇంచేత భాగవతం చదువుతారంటే ఆ భాగవతం చదివేవాళ్ళు అందరూ ఏమంటారంటే బాగుపడాలంటే భాగవతం చదవండి. అందులో కృష్ణుడి జననం, కృష్ణుడి లీలలు, మధుర నివాసం, తర్వాత కంసుడిని ఎలా సంహరించాడు, గోకులం, బృందావనం, ఇవన్నీ చరిత్రలు భాగవతంలో వస్తాయి. దశమస్కందంలో ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క జీవిత విశేషాలన్నీ అన్నీ అందులో వస్తాయి. అంటే అదిగా వ్యాసుడు భారతం రాసింది వ్యాసుడే, భాగవతం రాసింది వ్యాసుడే. ఏంటి మనం భారతం లాంటి లక్ష శ్లోకాల గ్రంథం రాసాం శాంతి దొరకలేదంట అనుకుంటాడు వ్యాసుడు. అప్పుడు నారదుడు వచ్చి అంటాడు, భారతం అనేది మామూలుగా వాళ్ళ అన్నదమ్ములు పేచీలు ఆ గొడవలు అన్నాను, ఆ యుద్ధాలు, అసూయులు, కక్షలు, ఇవన్నీ లోకం అంటే లోకం గొడవలు ఎక్కువ ఉంటాయి భారతంలో. అంటే మీరు భారతం చదివితే వ్యవహార జ్ఞానం పెరుగుతుంది. రామాయణం మనకి ఉపనిషత్తులు భగవద్గీత వదిలేయండి. రామాయణం, భారతం, భాగవతం సామాన్య మానవులు ఎక్కువే చదువుతారు. దీనికి సామెత ఉంది, మీకు పైసలు ఎక్కువ కావాలంటే, డబ్బులు ఎక్కువ కావాలంటే రామాయణం చదవండను. మీకు పైసలు ఇష్టమే కదా, మీకు పైసలు ఇష్టమైతే రామాయణం చదివితే డబ్బు ఎక్కువ వస్తుందని. మీకు భారతం చదివితే మీకు ఏమైనా కోర్టులో కేసులు ఉన్నా లేకపోతే మీరు అనుకున్న పనులు అయిపోవాలన్నా భారతం చదవమన్నారు. వైరాగ్యం కావాలంటే, వైరాగ్యం మీరు సంపా వైరాగ్యము జ్ఞానము కావాలంటే భాగవతం చదవమన్నారు. అది మూడాట్లకి మూడు గొడవలు చెప్పారు. పైసలు కావాలంటే రామాయణం, మీరు అనుకున్న పనులు పూర్తవ్వాలంటే భారతం, మీకు జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి, మాకు మిగతా విషయాలు ఏమి అక్కర్లేదు, మాకు మోక్షం కావాలంటే భాగవతం చదవండి. అది ఈ భాగవతంలోనే కృష్ణుడి విషయాలు ఎక్కువ కనిపిస్తాయి. ఒకసారి వ్యాసుడు ఇన్ని గ్రంథాలు రాసాం, శాంతి లేదు, ఆత్మశాంతి లేదు, సుఖపట్టాలేదంటే మనం రాసేసాం రాయటం అని అనుకుంటాడు. అప్పుడు నారదుడు కనిపించి, నువ్వు లోకం గొడవలు రాసావు, భారతం రాసావు, అన్నీ లోకం గొడవలే, ఆడ పేచీలు దెబ్బలాటలు అన్నదమ్ముల పేచీలు ఒకరినొకరు ద్వేషించుకోవడం యుద్ధాలు చేసుకోవడం చంపుకోవడం లోకం కూడా రాశాం. లోకజ్ఞానం వస్తుంది, భారతం చదివినడుకు లోకజ్ఞానం వస్తుంది. ఎవరితోటి ఎలా ప్రవర్తించాలో, ఏ మనిషి స్వభావం ఎలా ఉంటుంది అన్నీ భారతంలో వస్తుంది. అయితే నువ్వు భగవంతుడు లీలలు రాయలేదు భారతంలో, భగవంతుడు అవునొచ్చు నువ్వేమి రాయలేదు, మామూలు గొడవలు రాసుకొచ్చావు. నువ్వు భాగవతం కనుక రాస్తే నీకు శాంతి కలుగుతుంది, పరమశాంతి కలుగుతుంది. భాగవతం రాయి నీ మనసు చల్లబడిపోతుందని ఆరుదల చెప్తే అప్పుడు భాగవతం రాశాడు. భారతం గొప్ప గ్రంథం అనే లోకం గొడవలయ్యి. అయితే భారతంలో భగవద్గీత భారతంలోనే ఉంది, భాగవతంలో లేదు. భగవద్గీత భారతంలోనే ఉంది. అది భారతం గురించి చెప్తారు. భారతంలో ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాల గురించి భారతంలో చెప్పాడు. కొంతమంది పైకి చాలా బుద్ధిమంతుల కింద కనిపిస్తారు, 4 సంవత్సరాలు 100 ఎకరం ఆడిపేస్తారు. వాళ్ళకి ఏమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయంటే చెడ్డ అలవాట్లు ఉన్నట్టు కనపడవు. కొన్ని చెడ్డ అలవాట్లు ఉంది కాబట్టి డబ్బు పోయింది అనుకోవడానికి ఇది లేదు. వాళ్ళకి చెడ్డ అలవాట్లు నిజంగా ఉండవు. 4 సంవత్సరాల్లో 100 ఎకరం ఎలా ఆడిపేస్తారో తెలియదు, ఆడిపేస్తారు. అంటే ఇదో రకం అమ్మా. ఇప్పుడు చెడ్డ అలవాట్లు ఉంటే ఆస్తులు పోతే పర్వాలేదు, పోనీ చెడ్డ అలవాట్లు ఉంటావు కదా, మీ అంత బుద్ధిమంతుడు అనిపిస్తుంది. 4 ఎకరాల్లో ఉన్నదాన్ని తగలజేస్తాడు. ఈ రకమైన మనుషులు కూడా మనం చూస్తున్నాం లోకంలో. భారతం ఇటువంటి వాళ్ళు ఎలా ఉంటారో రాశాడు. పైకి ఎలా కనిపిస్తారంటే ఇంత బుద్ధిమంతులు లేరు అనిపిస్తుంది, ఆస్తి అంత తగలజేస్తారు. ఈ రకమైన మనుషులు కొంతమంది అంట. అంటే వ్యాసుడు ఏమన్నాడంటే భారతంలో లేని గొడవ లోకంలో ఎక్కడా లేదు. మీరు భారతంలో ఏ మనిషిని చూసినా లోకంలో ఎవడొకటి కనిపిస్తాడు అటువంటి. లోకంలో లేని గొడవ భారతంలో ఉంది, కానీ భారతంలో లేని గొడవ లోకంలో లేదన్నాడు. అంత గొప్ప గ్రంథం భారతం అవటానికి. అయితే భగవంతుడి కథలు రాయలేదు ఆవిడ అందులో, అంచేది ఆవిడకి శాంతి కుదరలేదు. అన్ని లోకం గొడవలు రాసేవయ్యా నువ్వు, నీకు శాంతి కావాలంటే సుఖం కావాలంటే వైరాగ్యం కావాలంటే భాగవతం రాయమని నారదుడు సలహా చెప్పాడు. ఈ కృష్ణుడి యొక్క గాథలు ఎక్కువ భాగవతంలో ఉన్నాయి. భక్తుల కథలు ఉంటాయి, లేదా కృష్ణుడి గాథలు కూడా ఉంటాయి. తర్వాత కృష్ణుడి తల్లి కడుపులో పుట్టలేదు. మధురలో మీరు ఎప్పుడైనా మధుర వెళితే ఆ శ్రీకృష్ణ జన్మస్థానం ఇప్పుడు కూడా ఉంది, మీరు చూడవచ్చు. ఆ గోడ మీద రాసి ఉంచారు, ఇక్కడ కృష్ణుడు పుట్టలేదు, పుట్టినవాడు వలె కనిపించాడు అని. మీరు ఇప్పుడు మధుర ఎవడని వెళితే చూడొచ్చు. ఢిల్లీ వెళ్ళి రైలు, విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళి రైళ్ళు అన్నీ మధుర నుంచి వెళతాయి. ఏదో సూపర్ ఫాస్ట్లో ఆగవు, కానీ మామూలు ఎక్స్ప్రెస్లన్నీ ఆగుతాయి. మధుర వెళ్ళిన వాళ్ళు చాలామంది గోకులం చూడరు, బృందావనం చూసి వచ్చేస్తారు. అప్పుడు ఆయన మామూలుగా పుట్టలేదు, 2 చేతులే కృష్ణుడికి, కానీ నారాయణుడిగా జన్మ, 4 చేతులతోటి శంకు చక్రాలతోటి కనిపించాడు వాసుదేవుడికి. ఇప్పుడు వసుదేవుడికి ఎలా దర్శనం ఇచ్చాడంట, గదిలో తల్లి కడుపులోంచి పుట్టలేదు ఆయన. ఎవరు? నారాయణుడు తల్లి కడుపులోంచి పుట్టలేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా తల్లి కడుపులోంచి పుట్టలేదు. తల్లి కడుపులోంచి ఎందుకు పుట్టలేదు అంటే సుబ్రహ్మణ్య స్వామి మా గౌరవానికి భంగం అన్నారు. ఒక స్త్రీ గర్భంలో జన్మించి స్త్రీ యోనిలోంచి భూమి మీదకి రావటం మా గౌరవానికి భంగం, మేము అలా రావన్నారు. అయ్యా సుబ్రహ్మణ్య స్వామిని పార్వతి కొడుకు కాదు శివుడి కొడుకు అంటారండి. అంటే పార్వతి గర్భంలోంచి రాలేదాడు, శివుడు 3వ నేత్రం నుంచి వచ్చాడు, జ్ఞాన నేత్రం నుంచి వచ్చాడు. అంచేది వాడు అమ్మ కొడుకు కాదు అయ్య కొడుకు అంటారు ఆవిడ. ఎవరినే? సుబ్రహ్మణ్య స్వామి అని. అడు తల్లికి పుట్టలేదు తండ్రికి పుట్టాడు అంటారు. ఎవరినే? ఇంచదంటే శివుడి యొక్క మూడో నేత్రం నుంచి వచ్చాడు. అలాగే కృష్ణుడు కూడా తల్లి యోనిలోంచి రాలేదు. అంటే వాడు హోదాకు భంగం అని. అంటే స్త్రీ గర్భంలో ఉండమన్నారు. వాడు హోదాకు భంగం అని శ్రీకృష్ణుడు కూడా ఉడికి అక్కడ దర్శనం ఇచ్చాడు. అంతే శ్రీకృష్ణుడు కూడా దర్శనం ఇచ్చాడు. వసుదేవుడికి దర్శనం ఇచ్చాడు. అయితే వాడు పుట్టుకు చూడని వసుదేవుడు ఆయన చూసేటప్పటికి మన అబ్బాయి కదా వీడు భగవంతుని అర్థమైంది. యశోద దేవకీదేవి నిద్రలో ఉంది. వీడు వసుదేవుడికి మొట్టమొదటి దర్శనం ఇచ్చాడు. ఆవిడ నిద్రలో ఉంది దేవకీదేవి. వసుదేవుడికి నారాయణుడే ఆడు దర్శనం ఇచ్చిన వెంటనే ఆడు భగవంతుడని తెలిసింది. కానీ వీడు మన కుమారుడు కాదని వసుదేవుడికి అర్థమైంది. విపరీతమైన వర్షం కురుస్తుంది. రాత్రి 12 భాగం శ్రీకృష్ణుడు పుట్టేట టైంకి విపరీతమైన వర్షం కురుస్తుంది రాత్రి 12 గంటలకి. అప్పుడు చెప్పాడు, నన్ను ఇలా గోకులం తీసిపోండి. గోకులంలో ఒక అమ్మాయి పుట్టింది. ఎవరికి? నందుడికి, యశోదకని. అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఈ పక్కలో పెట్టి నన్ను తీసుకెళ్ళి ఆ పక్కలో పెట్టేయమని చెప్పాడు. ఈ పురిటి మంచం మీదేమో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టేయండి, నన్ను తీసుకెళ్లి యశోద మంచం మీద పెట్టేయమని చెప్పాడు. మరి వర్షం కురుస్తుంది, నది దాటాలి ఎలాగన్నాడు. ఎందుకుని వెళ్ళిపో, వర్షం ఆగుతుంది, నది వరదల్లో ఉంది, నేను తీసుకెళ్ళలేను అంటాడు. అంటే నీకు నది నీకు దారిస్తుంది యమునా నది, నువ్వు బయటికి వెళ్ళగానే వర్షం తగ్గుతుంది, వెళ్ళి తీసుకుపోయి అక్కడ పెట్టాయి అంటాడు. వీళ్ళు నిద్రలో ఉన్నారు. ఎవరిద్దరూ? యశోద అని నందుడని. నిద్రలో ఉంటే వీడేం చేశాడంటే ఆడపిల్లని ఎత్తుకుని కృష్ణుని అక్కడ దాని పక్కలో పడుకోబెట్టేసి దీన్ని తీసుకెళ్ళి దేవకీదేవి పక్కలో పెట్టేశాడు వసుదేవుడు. పెట్టేస్తే తెల్లారు లేచిన తర్వాత వసుదేవి యశోదేవుందంటే నాకు మగ పిల్లవాడు పుట్టాడు అనుకుంది. ఈవిడేమంది అనుకు యశోదేమనుకుందంటే యశోద నాకు ఆడపిల్ల పుట్టిందని ఇదనుకోండి. ఈ గోడ అక్కడ పుట్టడం ఇక్కడికి రావటం ఎవడికి వసుదేవుడు తప్పించి ఎవడికి తెలియకుండా వాడు మాయ ప్రయోగం చేసేసాడు. మాయ కొంతమంది అని మాయవే అంటారు. ఎక్కువ మాయలు చేసేస్తాడు అని వాడు ఏమంటారు? మాయావే అంటారండి. కృష్ణుని మాయావే అంటారు. తర్వాత వాడు కంసుడికి తెలియపరిచారు. అప్పుడు అష్టమ గర్భం, అష్టమ తిది, అష్టమ గర్భం ఎవరికి? యశోదకి. అప్పుడు కంసుడు వచ్చి వాడు మహావిష్ణువు యొక్క అవతారం, ఈ అమ్మాయి దుర్గ అవతారం. యశోద పక్కలో వచ్చిన దుర్గ యొక్క అవతారం, దేవకీదేవి అవతారంలో జన్మించింది విష్ణు యొక్క అవతారం నారాయణుడు. అప్పుడు కంసుడికి తెలియపరుస్తారు, ఇలా అమ్మాయి పుట్టిందని. ఈ బాధలు ఎక్కడి నుంచి ప్రారంభమైనంటే, వీడు పిల్లల్ని అంతకుముందు పిల్లల్ని యశోదకి పుట్టిన పిల్లల్ని చంపుకుంటూ వచ్చి దేవకీదేవికి పుట్టిన పిల్లల్ని చంపుకుంటూ వస్తాడు. ఇది అష్టమ గర్భం. ఇలా పైకి ఎగరేసి కత్తితోటి నరగడానికి చూశాడు కంసుడు. అమ్మాయి కిందకి రాకుండా పైకి వెళ్ళిపోయింది. నిన్ను చంపేవాడు ఎప్పుడే పుట్టాడు? అది నిజమే చెప్పేసింది. గోపురంలో పెరుగుతున్నాడు చెప్పేసి దొరికే అబద్ధం చెప్పడం. నిజమే చెప్పి నిన్ను చంపేవాడు, నిన్ను నేను చంపను. నిన్ను చంపేవాడు అప్పుడు పుట్టలేదు అనుకుంటున్నా, పుట్టేశాడు. వాడు గోకులంలో రహస్యంగా ఒకళ్ళు ఇంటికాడు పెరుగుతున్నాడు అని పైకి వెళ్ళి కృష్ణుడు కంసుడికి దొరకకుండా మాయమైపోయింది. అక్కడి నుంచి నుంచి ఈ పిల్లలందరినీ చూసుకోమని కంసుడు మొట్టమొదటి రాక్షసుని పంపించా పోతన్న పంపాడు. ఆవిడ స్తనం అంతా విషం రాసేసి, రెండు స్తనాలకి విషం రాసేసుకుంది ఆవిడ. నువ్వు పిల్లల్ని, కొత్తగా పుట్టిన పిల్లలందరినీ చంపేయమన్నాడు. ఈ మధ్యన మగ పిల్లవాడు ఎక్కడ పుట్టాడంటే యశోద ఇంటికాడ కుర్రోడు పుట్టాడు ఈ మధ్యన అన్నారు గోకులంలో. అందరిని చంపడం ఎందుకు, ఆయన్ని చంపేద్దామని వచ్చింది. అది అంటే ఎలా వచ్చిందంటే పాలు ఇచ్చినట్టు ఇచ్చి చంపేద్దామను, అంటే పిల్లల్ని ఎత్తుకుంటారు కదా, అలాగే పిల్లల్ని ఎత్తుకుని దాని పాలు ఇచ్చి ఆ స్తనాలకు విషం రాసుకుని వచ్చింది. అంటే ఆ పిల్లలకి పాలు ఇచ్చి ఆడికి పాలు ఇచ్చి చంపేద్దామని విషం రాసుకొచ్చి ముద్దెట్టుకుని ఎత్తుకుంది. ఎత్తుకుని తన స్తనం ఇచ్చింది ఎవరికి, పోతనకి. ఆడు నిజంగా తాగేశాడు. అబద్ధం అబద్ధంగా అనుకుంటే ఆడు నిజంగా తాగి పాలన్నీ స్థానాల్లో ఉన్న రెండు స్థానాల్లో పాలు తాగేశాడు. పాలు తాగేసి ఆగాలి కదా, లోపల రక్తం తాగేస్తున్నాడు. మరి శరీరంలోని రక్తం బయటికి వెళ్ళిపోతే ఎలా బతుకుతున్నది, పాలు తాగేశాడు సరే రక్తం తాగేస్తా. పోతన రాక్షసులో ఉన్న రక్తం కూడా తాగేస్తాంటే, ఇప్పుడు మనకు కూడా రక్తం తగ్గిపోతే మళ్ళీ ఇంజక్షన్లు చేసి రక్తం ఎక్కిస్తారు. మీకు రక్తం తక్కువగా ఉందని ఇంజక్షన్లు చేయాలంటారు కదా డాక్టర్ గారు, దాని రక్తం తాగిస్తే చచ్చిపోయింది పాపం. అక్కడి నుంచి ప్రారంభమైంది. కంసుడు కృష్ణుడిని చంపడానికి మొట్టమొదటి రాక్షసుని పంపుతా పోతుంది. తర్వాత వరుసగా చాలామంది రాక్షసులు వస్తారని చంపేయడానికి, వాళ్ళు చంపబడతారు. వీడు బాలుడే కదా అనుకుంటారు, వీడు మహావిష్ణువుని ఆరాధనడని వాళ్ళకి తెలియదు, వాళ్ళు చంపబడతారు. వీడు వాడికి ఎన్నపోస దొంగని పేరు. ఎన్నపోస తింటాడు, మట్టి తింటాడు, ఏంటాడికి, అల్లరి పిల్లవాడు. అందరి ఇంటికి వెళ్ళి ఏదో ఎన్నపోసకో పదోసం పాలు కోసం వెళ్ళి దొంగతనాలు చేసేవాడు. ఇదేంట్రా, మేము పొద్దున లేకుండా దొంగతనాలకి ఒక చోటకి వెళ్ళి పొద్దున్నే వెళ్ళిపోయి ఏంట్రా నువ్వు పొద్దున్నే లేకుండా నువ్వు మా ఇంటికి దొంగతనాలకు వస్తున్నావు మీ అమ్మతోడు చెబుతా ఉన్నారు గోకులంలో. ఆడు వచ్చి ఏం చేస్తున్నాడు, ఏ కొండలో ఎన్న పోస్తుందో వెతుకుతున్నాడు. ఒకరి ఇంటికి వచ్చి పొద్దున్న వచ్చేస్తాడు, మీరు ముఖం కడుక్కోకుండా వచ్చేస్తాడు దొంగతనాలకు. ఆడు మామూలుగా ఏం తింటే ఎక్కువ ఎన్నపోస తింటాడు. అందుకే ఇప్పుడు కొంతమంది ఎన్నపోస నైవేద్యం పెట్టి ఎన్నపోస తింటారు. ఇందాక నీకు అటుకులు చెప్పాను, చీపు చెప్పాను, ఎన్నపోస విషయం చెప్పలేదు. చాలామంది ఎన్నపోస నైవేద్యంగా పెట్టుకుని ఒక ఎన్నపోస నోట్లో వేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్నపోస ఎంత మృదువుగా ఉంటుందో అంత దయచోటి, జ్ఞానంతోటి, ప్రేమతోటి మీ హృదయం నిండుంటే మీ మనసు ఆయన దొంగతనం చేస్తాడు. మీ మనసును మీరు చంపుకోలేరు, నారాయణుడు దొంగతనం చేస్తాడు. అంటే మీకు తెలియకుండా మీ మనస్సును తీసేసుకుని మీకు ఆత్మజ్ఞానం కలగజేస్తాడు. అయితే అందరి మనస్సును తీసుకోవడం, ఎవరు మనస్సు అయితే ఎన్న పోసి ఎంత స్మూత్గా ఉంటుందో, ఎంత తెల్లగా ఉంటుందో, ఎంత స్వచ్ఛముగా ఉంటుందో, అలాగే ఎవరి మనస్సు అయితే అంత స్వచ్ఛముగా ఉంటుందో, అంత మృదువుగా ఉంటుందో, ఎక్కడ కల్మషం ఉండదో. పొదిక్కాడు పిసిగిన పాలులో నలకలు ఉండవు, పొదిక్కాడు పాలు పిసిగిన నలకలు ఉండవు. అంత స్వచ్ఛముగా, అంత నిర్మలంగా, అంత క్వైట్గా, ఎన్నపోసు ఎంత సున్నితంగా ఉంటుందో మీ మనస్సు, అంత సున్నితంగా, అంత డీప్ కంపాషన్గా, అంత సత్యముతో నిండినటువంటి హృదయాలతో ఎవరికైతే ఉందో వాళ్ళు మీరు తెలివి మీ తెలివితేటల వారు సాధన చేసి మీరు మోక్షం పొందలేరు. భగవంతుడు మీ మనస్సును తినేస్తే, మీ అహంకారాన్ని తినేస్తే, మీకున్న వికారాలను తినేస్తే, ఇందులో రహస్యం ఉంది. కామక్రోధాలు చావకుండా మనిషికి, అంటే వేదాంతంలో ఏమనుందంటే వాసనాక్షయం అవ్వకుండా ఎవరికైనా మోక్షం కలగదో, కలిగిన నిలబడదని. ఒకవేళ మీకు ఆత్మజ్ఞానం కొద్దిగా గొప్ప కలిగినా ఉపాసనాక్షయం అవ్వకుండా కలిగిన నిలబడుతుంది. కొంతమంది డబ్బు సంపాదించుకుంటారు, తగలేసుకుంటూ ఉంటారు, మనసు కుదిరి లేకపోతుంది. అలాగే ఒకవేళ మీరు ఆత్మజ్ఞానం సంపాదించినా మీకు వాసనాక్షయం అవ్వకపోతే, మనసు కుదిరి లేకపోతే ఆ వచ్చింది పోతున్నాను, ఏది ఆత్మజ్ఞానం కూడా మీకు కలిగినది పోతున్నాను. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం ముఖ్యం కాదు, వాసనాక్షయం ముఖ్యమని. ఆ కామక్రోధాలు ఉన్నంతకాలం మీకు వాసనాక్షయం అవ్వదు. మనకు వాసనలో పోయినని అనుకోకండి, లోపల మీకు కామక్రోధాలు రాగద్వేషాలు ఉన్నాయో తెలుసుకోవాలి మెయిన్. అది అవి ఉంటే వాసనలు ఉన్నట్టే. వీడు కృష్ణుడు ప్రేమస్వరూపుడు, కృష్ణుడు ప్రేమస్వరూపుడు, రాముడు ధర్మస్వరూపుడు, రాముడు ధర్మస్వరూపుడు. అంటే కృష్ణుడు ఎవరినైనా చంపినా వాడి మీద ఏదో వాడు కంసుడి పంపిన మనని వచ్చింది, కానీ సహజంగా మంచివాళ్ళని అనుకుంటే వాళ్ళని చంపేసి మోక్షం ఇస్తాడు. ఇంకేది అక్కడ హృదయం ముఖ్యం వాడికి. నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఉద్యోగులకి వెళ్ళి చంపడానికి వచ్చిన వాళ్ళు ఎవడు ఉద్యోగాలు చేసేవాళ్ళు, కంసుడి దగ్గర ఉద్యోగాలు చేసిన వాళ్ళు. వాళ్ళు కంసుడిని బాధపడలేక వచ్చారు, కానీ నిజంగా మనిషి వాళ్ళు అనుకుంటే వాళ్ళు చంపేసి మోక్షం ఇస్తాడు వాడు కృష్ణుడు. ఏంటి మనం చంపడానికి వచ్చిన వాడికి మనం మోక్షం ఏంటని అనుకోడు. ఆడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళే మేము మీ అమ్మతో చెబుతాం ఈ దొంగతనాలంటే మేము ఇంకా లేవలేదు, ముఖం కడుక్కలేదు, మా కొండలో ఎత్తుతున్నామేంటి అన్నారు. అంటే ఎన్న పోసి కొండల్లో పెడతారు కదా. ఆడంటాడు మీ ఎన్న పోసి నాకెందుకు, మా ఆవుదోడు పారిపోయింది కొండలో దాక్కుందామంటాడు. ఇదేంటాడు, ఆవుదోడు పారిపోతే కొండలో దాక్కుంటుందా? అదే మాకు ఆవుదోడు పారిపోయింది. ఆవుదోడు ఎవరింటికాడు ఉన్నా మాదే. ఒకవేళ మీ ఇంటికి పారిపోయిస్తే మీ దూడ అయిపోతుందండి. మా దూడ పారిపోయినంటే మీ ఇంటికి వచ్చి వెతుక్కుంటున్నాం, ఇందులో తప్పేంటంటాడు. పోనీ వెతుక్కుంటే కొండలో ఉంటుంది అది, మీ కొండల్లో చూసుకుంటున్నాం మా ఆవిదోడ దాక్కుంటే అన్నాడు. అది కొండల్లో ఉంటుందా దాక్కుంటుంది? ఆవిదోడ మాది, ఒకవేళ వచ్చి మీ ఇంటికాడు దాక్కున్నది మాది అంతే కదా. మరి మా దూడ మేము చోరిపోతాం. ఆమె ఇదేంటే మరి కొండలు అంతా చూస్తా ఉంటే మరి కొండల్లో దాక్కుందేమో చూసుకుంటున్నాం, ఏమో ఎక్కడ దాక్కుంది, మా ఆవిదోడు పారిపోయి వచ్చేసింది. ఒకసారి మట్టి తింటున్నాడు ఎవరు, వాళ్ళ అమ్మ కొట్టడానికి వచ్చింది. చిన్నపిల్లలు ఒకసారి మట్టి తింటారు, వాళ్ళ అమ్మ కొట్టడానికి వచ్చింది. కొట్టడానికి వస్తే ఏడుస్తున్నాడు, ఇంకా కొట్టలేదు, కొట్టడానికి చేస్తున్నప్పుడు భయం వేసినట్టు ఏడుస్తున్నట్టు నోరు తెరిచాడు. ఆ నోట్లో తల్లి 14 లోకాలు చూస్తుంది. అంటే 14 లోకాలు చూసింది. ఎన్ని లోకాలు చూసింది? 14 లోకాలు చూసింది. కంసుడు అంటే ఎప్పుడైతే భయం వచ్చేసింది ఎవరికి? వసుదేవుడికిని, యశోదకిని. వసుదేవుడికి యశోదకి అంటే పిల్లలందరినీ చంపేస్తున్నట్టు కదాడు కలుసుడు అంటే ఎప్పుడైతేనా దయచేయం. వాడు పుట్టిన వెంటనే ఈవిడ మన బిడ్డ కాదు నారాయణుడు అని వసుదేవుడికి అర్థమైంది. మాకు కంసుడి వల్ల ఎప్పుడైతేనా భయం పట్టుకుంది, ఓ గోవింద నారాయణుడా మా భయం పోగొట్టడానికి మా కుక్షిలో మా కడుపులో పుట్టావా నువ్వు వసుదేవుడు అంటాడు. మేము విపరీతంగా భయపడిపోతున్నాం, మా భయం పోగొట్టడానికి మా కుక్షిలో మా పొట్టలో మా కడుపుని నువ్వు పుట్టావా గోవింద. ఏం చేద్దాం, వాడు పుట్టిన వెంటనే వీడు మన పిల్లవాడు కాదు గోవిందుడు నారాయణుడు అని వసుదేవుడు గ్రహించాడు. అంటే చతుర్భుజాలతోటి శంకు చక్రాలతోటి పుట్టాడు. అంటే వీళ్ళ పిల్లవాడు ఎలా అవుతాడు, వీళ్ళ పిల్లవాడు అవ్వడం. అప్పుడు అంటాడు మా కంసుడు అంటే ఎప్పుడైతే భయం పట్టుకుంది, ఇంకా భయపడం, కంసుడిని చంపడానికి నువ్వు మాకు నారాయణుడో గోవింద కంసుని చంపడానికి మా పొట్టలో మా కుక్షిలో నువ్వు పుట్టావా అంటాడు వాసుదేవుడు. ఎక్కువ మంది రాక్షసులను గోకులంలో ఉండగా పట్టాడు. ఆ గోకులంలో ఉండగానే ఆవులను కాసేవాడు. యేసుక్రీస్తు ఎక్కువ గొర్రెలను కాసేవాడు, కృష్ణుడు ఎక్కువ ఆవులను కాశాడు. ఆయన గొర్రెలు కాపరి, ఈయన ఆవులు కాపరి. అక్కడే గోవర్ధన పర్వతం ఎత్తాడు. ఎక్కడ? గోకులంలో ఉండగానే గోవర్ధన పర్వతం ఎత్తాడు. వచ్చిన రాక్షసులను అందరినీ, కంసుడి పంపిన రాక్షసులను అందరినీ సంహారం చేశాడు. కొంతమందిని శాప విముక్తులు చేశాడు. కొంతమంది ఏదో, కొంతమంది వాళ్ళు మంచివాళ్ళు ఏదో శాప, పూర్వజన్మలలో శాపాల వల్ల అలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మంచివాళ్ళని మనకు తెలుస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు శాపగ్రస్తులను కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ధర్మరాజు గొప్పవాడు జోసెఫ్ అంటాడుకి ఇది ధర్మరాజుని చెడ్డోడని ఎవరు అంటారు? అందరూ మంచివాడే అంటారు. ధర్మరాజు అనే పేరు కదా. ఇప్పుడు కూడా ఎవరు మంచివాళ్ళని ధర్మరాజుతో ఆ సమానం అంటారు. ఆడికి పేకాట అలవాటు ఏంటి? పేకాట వల్ల రాజ్యం పోయింది. అంటే ఆడు హృదయం మంచిది కాబట్టి ఆడికి పేకాట అలవాటు ఉన్నారు, రాజ్యం పోగొట్టుకున్నా మంచివాడే అంటారంటే ఇక్కడ దోషం లేదు కాబట్టి, ఇక్కడ దోషం లేదు కాబట్టి. అయితే కొంతమంది శాపగ్రహం, నిజంగా మంచివాడే, పూర్వజన్మలు అయితే శాపానికి గురవుతారు. అలాగా శాపగ్రస్తులై ఉండి అటువంటి వాళ్ళని శాపంతో బాధపడేవాళ్ళని అనేక మంది శాపం నుంచి విడుదల చేశాడు భగవంతుడు. గోకులంలో ఉండగా అనేక మందిని గోకులంలో విడుదల చేశారు. కొన్ని కష్టాలకు కారణాలు ఉండవు. ఆ పూర్వజన్మలో ఎవరో మహాత్ములో మహర్షులు శపిస్తే వాళ్ళకి ఆ కష్టాలు వస్తూ ఉంటాయి. బాహ్యంగా చూస్తే వాళ్ళు బుద్ధిమంతులే, శాపగ్రస్తులు అంటారు వాళ్ళు. వాళ్ళని ఏమంటారు? శపించబడ్డారు ఆ పూర్వజన్మలు. ఎప్పుడు అది ఇప్పుడు అనుభవానికి వస్తుంది. మరి అర్జునుడు మనవడు పరీక్షిత్తుని కూడా శపించబడ్డాడు కదా. పరీక్షిత్ మహారాజు కూడా శపించబడ్డాడు కదా. అందుకని వచ్చి పాపం కరవటం అన్నీ జరిగినాయి. అక్కడి నుంచే భాగవతం ప్రారంభమవుతుంది కదా. కొంతమంది మంచివాళ్ళే, వాళ్ళది రకరకాల కష్టాలు పడతారు. ఏంటి ఇంత మంచివాడు రకరకాల కష్టాలు పడుతున్నారంటే, పూర్వజన్మలలో ఎవడో మహర్షుల చేత శపించబడటం వల్ల అటువంటి తెప్పలు వస్తాయి వాళ్ళకి. బాహ్యంగా వాళ్ళు చెడ్డవాళ్ళు ఏమో అనిపించదు మనకి, నిజంగా చెడ్డవాళ్ళు కాదు, శాపగ్రస్తులాడు వాళ్ళు. ఎవరు? అటువంటి శాపగ్రస్తున్న శాపంలో చాలా మందిని విడుదల చేశాడు భగవంతుడు. తర్వాత గోకులా నుంచి బృందావనం వెళ్ళాడు. గోకులా నుంచి అయితే మధుర వెళ్ళిన వాళ్ళు చాలా మంది మధుర బృందావనం చూసి వచ్చేస్తారు, కానీ గోకులం వెళ్ళరు. గోకులం వెళ్ళాలంటే యమునా నది మీద వంతెన ఉంది, పూర్వం లేదు వంతెన, ఈ మధ్యన వంతెన కట్టారు, వంతెన దాటి వెళ్ళాలి. మన జిన్నూరి పాలెం అంత ఉంటుంది, అంతే గోకులు. మన జిన్నూరి పాలెం ఎంత చిన్నూరు అంతే ఉంటుంది, అవి పెద్దయే. మధుర బృందావనం అన్న అవి పెద్దయే, గోకులం బాగా చిన్నది. అంటే గోకులం చాలా మంది చూడటానికి వంతెన దాటి వెళ్ళాలి, యమునా నది లేదు వంతెన దాటి. కానీ మధుర బృందావనం చూసి వచ్చేస్తారు. గోకులానికి బృందావనం వచ్చాడు అంటే ఆ బృందావనం, ఆ అదే కృష్ణ భక్తులు ఆ బృందావనాన్ని వైకుంఠం కింద చూస్తారు. ఎక్కడో వైకుంఠం భూమి మీదకి వచ్చినట్టుగా చూస్తారు. బృందావనం అంత పవిత్రంగా చూస్తారు. గోలోకం అంటారు. వైష్ణవులేమో, వైష్ణవులకి సుప్రీం నారాయణుడు. ఈ అదే కృష్ణ వాళ్ళకి సుప్రీం నారాయణుడు కాదు, నారాయణుడు కృష్ణుడిగా అవతరించాలని వైష్ణవులు చెప్తారు. అదే కృష్ణ వాళ్ళు ఏమంటారంటే, నారాయణుడు సుప్రీం కాదు, కృష్ణుడే సుప్రీము. కృష్ణ ఇది నారాయణ, కృష్ణ ఇది రామ, కృష్ణ ఇది ఖాళీ, కృష్ణ ఇది గోవింద, కృష్ణ ఎవరిథింగ్. రాముడే ఆయనే, నరసింహస్వామి ఆయనే, నారాయణుడు ఆయనే, అంటే నారాయణుడు అంశ కృష్ణుడిగానే చెప్తారు వైష్ణవులు. అది వాళ్ళు ఒప్పుకోరు. ఎవళ్ళు హరే కృష్ణ వాళ్ళు. కృష్ణుడే కృష్ణుడే నారాయణుడు, కృష్ణుడే అమ్మవారు, కృష్ణుడే కాళి, కృష్ణుడే రాముడు, కృష్ణుడే సృష్టి, కృష్ణ యాజ్ బెకమ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ మనుషుల రూపంలో ఉన్నవాళ్ళు, వస్తువుల రూపంలో ఉన్నవాళ్ళు అంతా కృష్ణుడే ఇలా మనుషుల రూపంలో వచ్చారు. కృష్ణుడే వస్తువుల రూపంలో వచ్చాడు. కృష్ణుడే మీకు ఈ ప్రపంచం కింద కనిపిస్తున్నాడు. కృష్ణ హ్యాజ్ బికమ్ ఆల్ దీస్ థింగ్స్. మీకేది కనిపించిన కృష్ణుడే. నెమ్మదిగా స్లోగా చూడండి. కృష్ణుడే సృష్టి అంతా కృష్ణుడే. ఏంటి వాళ్ళు అంటే నారాయణుడు కృష్ణుడని చెప్పరు వాళ్ళు. కృష్ణుడే నారాయణుడి కింద వచ్చాడని. కృష్ణాయిజ్ కాళీ, కృష్ణాయిజ్ రామ, కృష్ణాయిజ్ నారాయణ, కృష్ణాయిజ్ కాళీ అంటే కృష్ణాయిజ్ అమ్మవారు. ఎవ్రీథింగ్ ఎవరి డైట్ కృష్ణ. కృష్ణాయిజ్ బకమ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ వరల్డ్. నీ కళ్ళకు కనిపించే మనుషులు, నీ కళ్ళకు కనిపించే వస్తువులు, నీ కళ్ళకు కనిపించే లోకం కృష్ణుడే. అని హరే కృష్ణ వాళ్ళు చెప్తారు. ఎవరు హరే కృష్ణ వాళ్ళు చెప్తారు. తర్వాత గోకులంలో ఇక్కడ అక్కడ అక్కడ గోపికలు ఆ కృష్ణుడు కృష్ణుడు బృందావనంలో ఉండగానే చాలా లీలలు చేశాడు. బృందావనంలో ఉండగానే లీలలు చేశాడు, గోకులంలో ఉండగా లీలలు చేశాడు. ఈ బృందావనంలో ఉండగా కృష్ణుడు అక్కడ బలరామ కృష్ణుడు అక్కడ ఉన్నారని రాయబారిగా పంపారు. ఎవరిని రాయబారిగా? అక్రూరుని పంపారు. అంటే వాళ్ళు ఇక్కడ మనం వెళ్ళి బృందావనం వెళ్ళి ఆయన చంపడం కష్టం అని ఆహ్వానించండి. ఇక్కడ కంస మహారాజు ఆహ్వానించాడని కంస మహారాజు ఆయన అక్రూరుని పంపాడు. వాడి పేరు అక్రూరుడు. చాలా బుద్ధిమంతుడు. కొంతమంది బుద్ధిమంతులు కూడా చెడ్డ పనులు చేయవలసి వస్తున్న పరిస్థితుల ప్రభావం. కంసుడు చంపుతాడని అక్రూరుడు తెలిసి ఈడిని తీసుకెళ్తూ ఉంటాడు. వాడు బుద్ధిమంతుడే. అంటే ఈ రాత బాగకపోతే కొంతమంది ఎంతమంది బుద్ధులైన ఎంతమంది బుద్ధిమంతులైన ఒకసారి చెడ్డ పనులు పరిస్థితులు అటువంటి. అలాగే భీష్ముడిని అంటారు, ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అండ్ ఎ బ్యాడ్ పార్టీ. మనిషి మంచివాడు, చెడ్డ పార్టీలో ఉన్నాడు. భీష్ముడు మంచివాడే కానీ దుర్మార్గుల పార్టీలో ఉన్నాడు. మంచివాడు దుర్మార్గుల పార్టీలు అంటే ఇది ప్రారంభం బలీయమైనది. ప్రారంభం బలీయమైనది. నీకెంత గౌరవం ఉన్నా, నీకెంత ఆస్తి ఉన్నా, నీకెంత అధికారం ఉన్నా, ప్రారంభం నీకు అనుకూలం లేకపోతే నది వచ్చినప్పుడు, గోదావరి నదికి వరద వచ్చినప్పుడు గడ్డి పెరకలు ఎలా కొట్టుకుపోతే నీ సంపద కూడా అలా కొట్టుకుపోతుంది. ఇక ప్రారంభం అనుకూలంగా లేకపోతే దెర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ ఎండ్స్ షేక్స్పియర్. వాల్మీకేమంటాడు, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. అయితే సచిన్ కంపెటర్ ఆంధ్రాలో ధనవంతులు ఇప్పుడు ఏంటి? మన కళ్ళతో చూస్తున్నాం కదా. ఓకే, ఒక జనరేషన్ ఒక తరం మారలేదు కదా. అది ఎప్పుడు ఏం జరుగుతుందో, ఆ విధి విలాసం ఎలా ఉంటుందో, రేపటి రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ప్రతి మనిషికి ఒక ప్రారంభ దేహానికి ప్రారంభం, చైతన్యానికి ప్రారంభం, పుట్టిన దానికి ప్రారంభం ఉన్నది, పుట్టిన దానికే ప్రారంభం ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు శుద్ధామాయకుల నుండి అత్తవారింటికి వెళ్ళి పోయి సుఖపడతా ఉంటే ఇంత అమాయకులకి ఇంత భోగం వచ్చింది ఏంటి అనుకుంటాం మనం. వాళ్ళు అత్తవారింటికి వెళ్ళి సుఖపడిపోతూ ఉంటారు. వాళ్ళు మంచోడు అనుకోండి, అమాయకులు ఏమైనా భరిస్తారు, బాగా చూస్తారు. కొంతమంది తెలివైన వాళ్ళు వెళ్ళి బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మంచివాళ్ళు అనుకోండి, ఎంత మరి ఏం చేస్తాం, మన ఇంటికి వచ్చింది కదా, అమాయకురాలైనా చూడాలి కదా మనం, మరి ఈజీలోకి ఎలా గంటేస్తాం, అమాయకురాలైనా అలా భరిస్తారు కానీ విడాకులు ఎవరు. కానీ మనకు తెలియని వాళ్ళకి కూడా చెప్పులు వస్తుంది, వాళ్ళ సంసారం నడుపుకునే తెలివితేటలున్నా నానా రకాల చెప్పులు పడతారు. ఎక్కడ అది అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజున చచ్చిపోతే ఏమీ తెలియని వాడు ఏకాదశి రోజున చచ్చిపోయాడు. అన్నీ తెలుసున్నవాడు అమావాస్య రోజున చచ్చిపోయాడు, ఏమీ తెలియని వాడు మంచి రోజు ఏకాదశి రోజున చచ్చిపోయాడు. అలా ఉంది, కొంతమంది ముద్దులు వెళ్ళి ఆ ముద్దులు భరిస్తారు, అత్తరులు ఏం చేస్తారని పాపం భరిందా ఏమైనా చేస్తారు. అది ఎక్కడ తెలియదు, డబ్బు తెలియదు, ఏడ్చ పెట్టడం తెలియదు. శుద్ధ ముద్దులు ఆడు రోజులు బాగా వెళ్ళిపోతే ఆశ్చర్యం. తెలివైన వాళ్ళు వీళ్ళు సమర్థులు అనుకున్నప్పటికీ నా అత్తారింటికి నానా కష్టాలు ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నాను లోకంలో. నేను చెప్పానని మీరు నమ్మద్దు, లోకంలో చూస్తూ ఉండండి. తూర్పు పడమరు తెలియని అమ్మాయిలు కూడా గొప్పగా రోజులు వెళ్ళిపోతాయి వైభవంగా. పైగా వాళ్ళందరినీ గౌరవించడం వాళ్ళు, పాపం ఏమీ తెలియదు కదమ్మా మనం చూసి పెట్టాలంటారు. ఇవన్నీ మీరు చూడండి లోకం, లోకం యొక్క పోకడ చూడండి. కొంతమంది అన్ని బాగా తెలివైన వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాన్ని సవరించగల వాళ్ళు వెళ్ళి బాధలు పడుతూ ఉంటారు. అయితే అది దిష్టిని, అది ఏంటది, ఆ దేహం యొక్క ప్రారంధం చెప్పలేము, అది దేహం యొక్క ప్రారంధం. అయితే షేక్స్పియర్ ఏమంటే దేర్ ఇస్ ఎ డెస్టిని ద షేప్స్ ఆఫ్ రైన్స్. వాల్మీకి రామాయణంలో ఏమంటాడంటే నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టిని. అంటే మీకు ప్రారంధం బాగోపోతే, రోజులు బాగోపోతే 1,000 కోట్ల డబ్బు 10 రోజులు 1 నెల డబ్బు సంవత్సరంలో పోవచ్చు. నీకు వెనకాల ఏమి లేకపోయినా సడన్గా సంపద వచ్చి చేకూరవచ్చు. అది డెస్టిని. దశరథుడు అంటాడు కైకి తోటి, నీకు నేను వరాలు ఇచ్చిన మాట నిజం, 2 వరాలు, 1 వరం కోరుకో, 2 వరం అంటే 2 వరాలు ఎలా కోరిందంటే భరతుడిని రాజుగా చేయాలి, భరతుడిని రాజుగా చేయాలి, రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసం పంపాలి. అప్పుడు దశరథుడు ఏమని చెప్పాడంటే భరతుడిని రాజుగా చేసేద్దాం, భరతుడిని రాజుగా చేసేద్దాం, వీడు రాముడి మటుకు మనం వనవాసాన్ని పంపొద్దు, రాజ్యరకం ఇవ్వటం మానేద్దాం అంటాడు. దశరథుడు న్యాయంగా చెప్తాడు, దశరథుడు చాలా న్యాయంగానే చెప్తాడు. ఆవిడ కైకి ఒప్పుకోదు, 14 సంవత్సరాలు ఆయన వనవాసం పంపవలసిందని సరిగ్గా బిగిసిపోయింది. దీనికి కారణం ఏంటంటే అంత పట్టుదలగా కైకి లేకపోతే ఇటు వనవాసానికి వెళ్ళడు, రావణాసుడు సంహారం జరగదు. ఇది ఇంకా ఏముందో భగవంతుడి యొక్క లీలలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు మీకు కృష్ణుడి దయ ఉందనుకోండి, మీకు అయ్యో ఎవరికి రాని కష్టం మాకు వచ్చిందని మీరు అనుకుంటారనుకోండి, అనుకోండి మాట, మీ కష్టాన్ని అంత సుఖంగా మార్చేయగలడు, అదృష్టాన్ని అంత సుఖంగా మార్చేయగలడు వాడు కృష్ణుడు. ఏంటి మనకి ఇన్ని కష్టాలు వచ్చి మీద పడిపోతున్నాయని మీరు అనుకున్నా, కృష్ణుడి యొక్క దయ, ఆ నారాయణుడి దయ మీకుంటే ఈ కష్టాలను అవకాశంగా తీసుకుని ఈ కష్టాలను సుఖంగా అప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో మార్పు చేసేయగలడు వాడు దేవుడు. మీరు అనుకోవచ్చు ఎవరికి లేని కష్టాలు మాకు వస్తున్నాయంటే, వస్తే రానివ్వండి, కానీ మీకు నారాయణుడి దయ ఉంటే ఈ కష్టాలన్నింటినీ మీకు సుఖాలుగా భోగాలుగా మార్చేయగలడు వాడు నారాయణుడు. అయితే బాహ్య పరిస్థితులు నీకు ఏమన్నా బాగున్నా గర్వపడకుండా, అదంతా మాయ. బాహ్య పరిస్థితులు మీకు బాగున్నా గర్వపడకుండా అదంతా మాయ, బయట కనిపించేదంతా మాయ. ఒకసారి కృష్ణుడు అన్నాడు, నాకు ఇవ్వడం ఏదైతే నిజంగా దయ ఉందో ఒకసారి అని డబ్బు లేకుండా చేస్తా అన్నాడు. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు లెక్కెట్టుకోవడం తోటి సరిపోతుంది, ఆ నోట్లు చూసుకోవాలి, అవి నోటు ఏదైందో అది మూడేళ్ళు దాటిపోయింది. మూడేళ్ళు దాటిపోతే ఇంకా చల్లదు అది. మరి కాగితాలు ఎలా ఉన్నాయో కొంచెం ఎండబెట్టుకోవాలి ఇంటికాడ. 1000 రూపాయల కాగితాలు ఉన్నాయనుకోండి, తీసుకుని మధ్య మధ్యలో బీరు వాళ్ళని చూసుకుని ఎండబెట్టుకోవాలి. నోట్లు మరి అన్నీ తీసుకోవాలి. మూడేళ్ళు దాటిపోయింది అనుకోని కోర్టుకెళ్ళినా చల్లదు. ఇవన్నీ చూసుకోవాలి, అకౌంట్లు చూసుకోవాలి, నోట్లు చూసుకోవాలి, డబ్బులు ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తారేమో వాళ్ళకి తెలియకుండా మరి మార్చాలి. బీమారాన్ని మా గురువు గారు 20 బ్యాంకులు వేసేవాడు ఆయన. ఒక బ్యాంకులో వేయకూడదు, ఒక బ్యాంకులో వేస్తే సరే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టేస్తారు మనం. మీకు ఒక ఉన్నది ఒక పేరే, నీ పేరు అన్నపూర్ణ, నీ పేరున 10 పేర్ల కింద మార్చేసేస్తాడు, పట్టుకోలేరు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. పేరు మార్చేస్తావు, మళ్ళీ ఆ పేరు మీదే సంతకం పెట్టి నువ్వు తీసుకుంటావు. ఏ పేరు మీద దగ్గర డబ్బు వేసావు, నువ్వు అన్నపూర్ణం కాదు సుబ్బమ్మ. అక్కడ సుబ్బమ్మను సంతకం పెట్టేసి డబ్బు తీసుకున్నప్పుడు మటుకు అన్నపూర్ణం పెట్టకూడదు, సుబ్బమ్మను పెడితే ఏజెంట్ నీ డబ్బు నీకు ఇచ్చేస్తాడు. ఇటువంటి సలహాలన్నీ ప్లేడర్లు చెప్తారు, అవన్నీ చూసుకోవాలి కదా. అంచేది ఒకసారి వీళ్ళకి డబ్బు కూడా వచ్చాడు చెవలటాలేదని ఒకసారి ఆయన డబ్బు లేకుండా చేస్తాను ఆడి మీద నాకు ప్రేమ నామ. అంటే డబ్బు లేకుండా చెయ్యాలంటే వాళ్ళ మీద ఇష్టం కదా, ఆడ మనసు నా వైపు తిప్పకూడదు కదా. ఈ డబ్బు కూడా చాలా బాధ, మళ్ళీ లెక్క చూసుకోవాలి. మళ్ళీ నోటు బాకీలు వస్తాయి రాదో చెప్పలేము. బ్యాంకులు వేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తారేమో. ఇప్పుడు 10,000 మీకు వడ్డీ 10,000 దాటితే వాళ్ళు ఏమో ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటా ఉంటున్నారు. వడ్డీ మీద ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటున్నారు, వాళ్ళకి దొరకకూడదు. మీరు ఇవన్నీ చూసుకుంటే మీకు దేవుడి మీద మనసు వెళ్ళడానికి టైం ఏది? మీరు మంచివాళ్ళే, మరి దేవుడి మీద మనసు వెళ్ళడానికి టైం ఎక్కడ కూరుతుంది మీకు? గోటేరు రాఘవరాజు గారు ఏమన్నవారంటే, నన్ను అందరూ మంచివాడు కాదంటున్నారు, నేను బుద్ధిమంతుడు అని చెప్పేవారు. నేను ఎవరికి దానం చేయను ధర్మం చేయను అనేవారు అనుకుంటున్నారు. నేను చాలా బుద్ధిమంతుడినే. పూర్వం రైతులు చేళ్ళు వస్తాం, పూర్వం చేళ్ళు, ఇప్పుడు తాళ్ళు తగ్గిపోయినాయి, పూర్వం తాళ్ళు ఎక్కువ ఉండి పొలాల్లో. ఈ రైతుకి ఆ కౌలుదారుడికి సంబంధం ఏంటంటే, ఆ తాటాకు కొట్టారనుకోండి 200 ఆకు వచ్చింది అనుకోండి, తాటాకు 100 ఆకు ఏమో కౌలుదారుడికి, 100 ఆకు రైతుకి, 1000 తాటాకులు వస్తే 500 ఎవరికి? 1500 రైతుకిని, 500 కౌలుదారుడికి. గోటేరు రాఘవరాజు గారు ఏమన్నారంటే, నా 500 తాటాకు ఆడికి ఇచ్చేస్తున్నాను, నాకంటే బుద్ధిమంతుడు ఎవడన్నాడు చెప్పాడు. నా తాటాకు వాడికి ఇచ్చేస్తున్నాడు, రూల్ ప్రకారం తాటాకు నాదే, సగం తాటాకు నాదే, కానీ ఎవడికి ఇచ్చేస్తున్నాను? కౌలుదారుడికి ఇచ్చేస్తున్నాను. అందరూ ఇవ్వటలేదు కదా, ఇంకా నన్ను బుద్ధిమంతుడని చెప్పుకోవాలి కదా. మీరు నన్ను చెడ్డవాడని చెప్పుకుంటారు, అందుకే తాటాకు ఇచ్చేస్తున్నాను కదా అన్నాడు. అంటే తాటాకు నేను త్యాగం చేస్తున్నాను కదా, ఏమో ఆయన మనసు కదా అనిపించింది. నేను ఎవరికి డబ్బు ఇవ్వకపోయినా తాటాకు ఇస్తున్నాను కదా అనుకోరు. ఆ రూల్ ప్రకారం తాటాకు నాకే వస్తుంది, వాడికి ఇచ్చేస్తున్నాను కదా, ఇంకా అంతకంటే ఏం కావాలి మంచితనం అని. తర్వాత గోకులం అంటే ఆయన మనసుగా ఆయనకు ఎలా అనిపించింది. అక్రూరుని బంధించాడు, ఆ బలరాముని కృష్ణుని తీసుకురావాయని. అక్రూరి భక్తుడు, కంసుడు కూడా తెలివైనడే. అక్రూరుడు స్వామివారి భక్తుడు, ఆడ వెళ్తే వస్తాడని పంపాడు. ఆడ ఎప్పుడు పిలుస్తాడో ఈడికని పెట్టుకున్నాడు. ఒకడు ఒక అందుకు పోస్తా అంటే ఇంకో అందుకు తింటున్నాడని ఏదో అంటారు కదా. మీకు ఎవడైనా కాశీ బంగారం తెచ్చి ఇచ్చాడని, ఆడు ఏ ప్రాణం మీద తెచ్చి ఇచ్చాడో మీకు తెలియక గౌకును పూజ చేసుకుంటారు. మీకు కాశీ బంగారం ఇచ్చి మీ దగ్గర ఏమైనా 1 కోటి రూపాయలు లాగేయడానికి తెచ్చాడో మీకు తెలియదు కదా, గౌకును లాగేసుకుంటారు. ఎందుకు ఇచ్చాడు అసలు కాశీ బంగారం? మనకు ఎందుకు ఇచ్చాడు? ఆడికి మనకి సంబంధం ఏంటి అసలు? ఎందుకు ఆడికి మనకి ఏం సంబంధం లేకుండా కాశీ బంగారం తెచ్చాడు, 10 చీరలు తెచ్చాడు, ఎందుకు తెచ్చాడు? మీకు ఆరా ఉండదు కదా. వచ్చిందే చాలనుకుంటారు, తర్వాత మీ దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేస్తాడు. ఇది మాయ. ఏంటిది? ఇది గీతలో చెప్పాడు, నా అనుగ్రహం లేకుండా నా దయ లేకుండా ఎవడు మాయను జయించలేడు. నా దయ ఎవడకలేదో, నా అనుగ్రహం ఎవడకైతలేదో, డీప్ కంపాషన్. నీకు దయ లేకుండా ఆ డీప్ కంపాషన్ లేక, ట్రూత్ ఈజ్ డీప్ కంపాషన్, ట్రూత్ ఈజ్ డీప్ లవ్. అది మీకు లేకుండా నా దయ మీ శిరస్సు మీద పడవు. నా దయ లేకుండా నా స్వరూపాన్ని మీరు పొందలేరు. మీరు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు, నన్ను ఏదో సామాన్య మానవుడు అనుకుని అందరూ అగౌరవపరుస్తున్నారు. నేను శరీరం ధరించినందుకు వచ్చిన చెప్పను అంటాడు భగవంతుడు. ఒకడు రాయిబారు అంటాడు, ఆడు కృష్ణుడు రథం తోలేడంటాడు, ఇంకోడు ఇంకోటేదో అంటాడు, ఒకడేమో అన్నపోద్ద దొంగడు అంటాడు, వాడేమో గోపికలతో ఆడుకున్నాడు అంటారు, ఇంకోటి ఇంకో రకంగా అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. మన మీద మంచిదేది ఏం లేదు. శరీరం ధరించినందుకు పొందుతున్నటువంటి అవమానాలు. అక్రూరుడు వచ్చి తీసుకెళ్తానంటే వీడు వెళ్ళటానికి రెడీగాను ఉన్నాడు. అప్పుడు నేను మధుర ఆహ్వానిస్తున్నారు మహారాజు అంటే, వాళ్ళు గోపికలందరూ కలిసేసి గోపికలందరూ కలిపి ఆ ఈడు రథాన్ని పట్టుకుని వెళ్ళినవరు. ఎవరు రథాన్ని పట్టుకుని? కృష్ణుడు మధురను తీసుకెళ్ళడానికి అక్రూరుడు వచ్చి అడిగితే రథాన్ని వెళ్ళినవరు. అప్పుడు అక్రూరుని తిట్టి మోస్తారు వీళ్ళు. ఎవరు? గోపికలు. అది ఇంద్రియాలతోటి శరీరంతో మనస్సుతో అనుబంధం లేని ప్రేమది. ఎవరిది? గోపికలు. గోపికలకు ఉన్న ప్రేమ భగవంతుడి మీద ఉద్దముడికి కూడా లేదు. యంత్రం తాంతరం. ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు? యంత్రం తాంతరం అంటే కృష్ణుడు ఇప్పుడు రమణాశ్రమంలో ప్రతి సంవత్సరం ప్రతి శుక్రవారం సాయంత్రం ఏం పూజ అంటారు? శ్రీచక్ర పూజ. ఆ శ్రీచక్ర పూజ చేయించుకుంటారు. మీకు ఏమైనా చెడ్డు ఉంటే పోతుందని అంటే శ్రీచక్ర పూజలు అన్ని చోట్ల ఉంటాయి. అంటే శ్రీచక్రాన్ని స్థాపించాక అక్కడ గుడి కడతారు. అక్కడ అక్కడ శ్రీచక్రం ఉంది. అక్కడ రమణాశ్రమంలో దాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ వెంకటరామన్ గారు ఏమనుకున్నారంటే శ్రీచక్రం అంటే కాళికాదేవి దేవి యొక్క శరీరం. శ్రీచక్రం ఏంటంటే అమ్మవారిని చక్ర రూపంలో పూజిస్తారు. ఆ వెంకటరామన్న గారు అనేవారు శ్రీచక్రం పూజించాక మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అనేవారు పాప. శ్రీచక్రాన్ని పూజించాక ఆశ్రమం బాగుపడుతుందంటే ప్రతి శుక్రవారం చేస్తారు, పౌర్ణమి రోజున చేస్తారు. పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణమి చేస్తారు, శుక్రవారం శుక్రవారం చేస్తారు. అది శ్రీచక్రం. అది ఏంటి? యంత్రం. అది ఇంకో తంత్రం అని ఒకటి ఉంది. తంత్రం అంటే రామకృష్ణ పరమహంస గారు సాధన చేశారు. ఇది తంత్రం అంటే యంత్రం అంటే దేవి యొక్క శరీరం, దాన్ని పూజ చేస్తారు. అంటే యంత్ర రూపంలో అమ్మవారి శరీరాన్ని పూజ చేస్తే ఐశ్వర్యం వస్తుందని ఒక నమ్మిక. ఇంకా తంత్రం. తంత్రం అంటే ఏంటంటే అది ఒక మన అంతరం, మన గురువు లేకుండా మనం చేయలేము. అది తంత్రం అంటే ఏంటంటే మనిషి యొక్క ఇంద్రియాలు, మనిషి యొక్క మనస్సు ప్రపంచం మీదకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంద్రియాలు ఎటువాలు పడి ఉంటాయి ప్రపంచం మీదకి ఉంటుంది, మనస్సు ఎటువాలు పడి ఉంటుంది ప్రపంచం మీదకి వాలు పడి ఉంటుంది. మనకి భగవంతుడి గొడవలు చెబుతాంటే వినాలి ఉండదు. ప్రపంచం గురించి చెప్తాం, మనం ప్రపంచం గురించి ఇతరులకు చెప్పడం, ఇతరుల ప్రపంచం గురించి చెబుతాంటే మనం ఏంటి? ఇదే పని, ఇంకో పని లేదు మనకి. మనం ఇతరులకు చెబితే లోకం గొడవ చెప్తాం, ఇతరుల లోకం గొడవ చెప్తే వింటాం. అంటే ప్రతి మనిషికి భోగబుద్ధి ఉంటుంది. ఇప్పుడు డబ్బు సంపాదించినా భోగాలని పెంచడానికే కదా. ఇప్పుడు డబ్బు ఎందుకు సంపాదించాలంటే వీళ్ళు బాగా డబ్బు సంపాదించారంటే మీకు సంతోషం వస్తుంది కదా. నీ పేరు ఏం పేరు? పద్మ. పద్మ బాగా డబ్బు సంపాదించిందంటే నీకంత డబ్బు అవసరం లేకపోయినా నీకు సంతోషం వచ్చేస్తుంది. పద్మ ధనవంతురాలంటే నీకు సంతోషం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా ధనవంతులు అయ్యారనుకోండి, మీరు ఏదో కొత్త ధనవంతులు ధనం సంపాదన చేశారంటే మీకేమొస్తుంది? సంతోషం వస్తుంది. అది కూడా ప్రపంచంలో భాగం, అది కూడా లోకవాసన. ఏంటది లోకవాసన? మనిషికి భోగబుద్ధి ఉంటుంది. మనిషికి ఏంటి? మీకు ఉన్నదాంతో సంతృప్తి పడరా వాళ్ళను, అంటే ఇంకా ఎక్కువ డబ్బు వచ్చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వచ్చేస్తే భోగాలు అనిపించవచ్చాను. ఇంకేంటి? భోగాలు అనిపించవచ్చాను. కొంతమంది అమెరికాలో ఉన్నారు వేలాది కోట్లు, మనమేమో 20 లక్షల కార్లోనే వాళ్ళు 3 లక్షల కార్లో తిరుగుతూ ఉంటారు. వేలాది కోట్లు డబ్బు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అసలు వేలాది కోట్లు ఉన్నవాడికేమో 3 లక్షల కార్లో తిరుగుతూ ఉంటాడు. మనకు డబ్బు లేదు, 20 లక్షల కార్లో మనం తిరుగుతున్నాం. అమెరికాలో 2వ ధనవంతుడు 4 గదులు ఉన్నాడు, అన్న ఇంట్లోను పైన అంతస్తు కూడా లేదు, డాబా మేడ కూడా లేదు ఆడికి. ఆడు ఎవరికైనా చందాలు ఇస్తే 500 కోట్లు 1000 కోట్లు ఇస్తాడు. రూపాయి 2 రూపాయలు 100 రూపాయలు కాదు, 500 కోట్లు 1000 కోట్లు ఇస్తాడు ఎవరికైనా ఇవ్వాలంటే. ఆడు చెప్పేశాడు పిల్లలకు, ఆడి పిల్లలకి, నేను సంపాదించి 100 రూపాయలు సంపాదిస్తే మీకు 30 రూపాయలు ఇవ్వను, మిగతా 70 రూపాయలు నా ఇష్టం వచ్చినట్టు, నా కష్టాలు తింది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను. మీకు 30 రూపాయల కంటే ఎక్కువ ఇస్తే మీరు పాడైపోతారు, చెడ్డలు వాటిలు వస్తాయి, సోమరితనం వస్తుంది. ఎక్కువ సంపాదించి ఇచ్చినా ఇంకొక ప్రమాదం ఉంది, ఆడికి చెడ్డలు వాటిలు వస్తాయి, సోమరితనం కూడా వచ్చేయచ్చు. ఆడి పేరు బఫెట్ ఏదో ఉంది, ఆడి పేరు ఆడు 2వ ధనవంతుడు. ఆడు ఒక్కోసారి దానం ఒకళ్ళకి చేస్తే 500 కోట్లు చేస్తాడు. అంటే ఆడికి ఎంత ధనం ఉందో చూడలేడు. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, ఏం ఆడు 3 లక్షల రూపాయలు కార్లో తిరుగుతాడు. విమానంలో వెళ్ళినప్పుడు ఎకానమీ క్లాస్ ఒకటి ఉంటుంది, లగ్జరీ క్లాస్ ఒకటి ఉంటుంది. అంటే ఎదుర కూర్చున్న వాడికి వెడల్పుగా ఉంటాయి సీట్లు, మనం ఇలా బాగా కూర్చోవచ్చు. వెనకాల కూర్చున్న వాడికి ఎకానమీ క్లాసు, వాళ్ళు ఎకానమీ క్లాసులోకి వెళ్ళిపోతారు. ఆ డ్రైవర్ వెనకాల సీట్లేమో అవి లగ్జరీ క్లాసు, అంటే సీట్లు వెడల్పుగా ఉంటాయి కూర్చోడానికి. వెనకాలదేమో ఎకానమీ క్లాస్ అంటారు. ఈ బఫెట్ వాళ్ళు ఎకానమీ క్లాసులోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మన పక్కనే కూర్చుంటాడు, బఫెట్ అని తెలియదు మనకు. మన గజం 50 రూపాయలు ఖరీదు, 10 రూపాయలు చేస్తాడు బఫెట్ అని ఎలా అనుకుంటాం? అంటే చాలామంది ఏంటంటే, అంటే దేహ బుద్ధి ఉన్నవాడికి ఇంక అహంకారం పోదు. దేహ బుద్ధి ఉన్నవాడికి, దేహ బుద్ధి ఎవరికైతే ఉందో వాడికి అహంకారం పోవడం కష్టం, ఈగో పోదు వాడికి. తర్వాత ఇతరుల చేత మనం గౌరవించబడాలి, ఇతరుల చేత మనం సన్మానాలు పొందాలనుకునే బుద్ధి ఉన్నవాడు కూడా ఈగో పోదు వాడికి. ఈగో పోదు అసలు వాడికి. మీకు అసలు మీకు సహనం అంటూ ఉంటే, ఆ టాలరెన్స్ అంటూ ఉంటే, పేషెన్స్ అంటూ ఉంటే, ఆ మోడరేషన్ అంటూ ఉంటే, ఎవరు అవమానం చేసినా మీకేమనిపించదు. మీకు ఆ పేషెన్స్ ఉందనుకోండి, టాలరెన్స్ ఉందనుకోండి, లేదా ఆ మోడరేషన్ మధ్య మార్గం ఉందనుకోండి, మీకు ఎవడన్నా ఏదైనా అవమానం చేసినా మీకు అలసేం కుట్టినట్టు ఉండదు. అంచేది మన మీద మనం ఎక్కువ ఆధారపడాలి. ఇతరులు చేసే గౌరవం మీద మీరు ఎప్పుడూ ఆధారపడకూడదు. ఇతరులు చేసే గౌరవం మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. మన కాళ్ళ మీద మనం ఆధారపడి ఉండాలి. మన కాళ్ళ మీద మనం ఆధారపడి ఉండాలి. ఎదుటి వాళ్ళు అవమానం చేయటం వల్ల మనకు వచ్చి నష్టం లేదు, గౌరవం చేయటం వల్ల లాభం లేదు. గౌరవం చేయటం వల్ల లాభం లేదు. అక్రూరిని అన్నారు, నీ పేరు నువ్వు నీ పనులను చేసి అన్ని పనులన్నీ క్రూరమైన పనులు, నీకు తల్లిదండ్రులు అక్రూరులని పేరు పెట్టారు, పేరు తప్పు అన్నారు. అక్రూరుడు అంటే క్రూరత్వం లేని వాడని, నువ్వు చేసే పనులన్నీ క్రూరత్వంతో కూడా చేస్తున్నావు. నేను బలవంతాన్ని కృష్ణుని అక్కడ తీసిపోతున్నావు, ఎక్కడికి మధురు తీసిపోతున్నావు. నీ పేరేమో అక్రూరు, పేరుకి తగ్గట్టు ఏదైనా ఉండాలి కదా. ఇంటి పేరు కస్తూరి వారు, వాసన డబ్బురాయిల వాసన అని. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? ఇంటికి వెళ్ళి డబ్బురాయిల వాసన. అలా ఉన్నాయి. నీ పేరేమో అక్రూరుడు, నువ్వు చేసే పనులు ఒక పని మంచిది కాదు, క్రూరత్వంతో ఎంత తోడుకుని పనులు చేస్తున్నావు. వీళ్ళేదో బృందావనంలో కాలక్షేమం చేస్తాంటే ఈయన దర్బారులకు తీసుకెళ్తావు. నువ్వు పేరు చూస్తే గొప్పగా ఉంది, నువ్వు చేసి అన్ని పిచ్చంగడ పనులను తిడతారండి. ఎవరిని? అక్రూరుని తిడతారు. మరి ఆడేం చేస్తాడు అక్కడ నౌకరీ ఆడికి? ఇప్పుడు ఏం చేస్తారు మరి ఆడికి నౌకరీ అక్కడ? ఎక్కడ? కంస మహారాజు దగ్గర నౌకరీ. ఆశ్చర్యం ఏంటంటే వాడు ఎంత దుర్మార్గుడని, ఇప్పుడు కూడా మధురలాడి విగ్రహం ఉంది. ఇక్కడ గాంధీ గారి విగ్రహాలు అవి పెడుతున్నారు కదా, మధురలాడి విగ్రహం పెట్టారు ఎవరు? మగాడు కంసుడిది. ఎందుకంటే ఆడు దుర్మార్గుడైన మధురిని చాలా కాలం పరిపాలించాడు కాబట్టి, ఆడు రాజు కాబట్టి ఆడు పెద్ద విగ్రహం పెట్టేశారు మధురలాడి విగ్రహం. ఆడు దుర్మార్గుడు అవ్వచ్చు, చెడ్డవాడు అవ్వచ్చు, మధురిని చాలా కాలం పరిపాలన చేశాడు కంస మహారాజు. ఆడు అంటే మీరు మధుర అయితే ఆడు విగ్రహం, ఆడు పెద్దది గాంధీ గారి విగ్రహం కంటే పెద్దది. ఆడు అక్కడ పెట్టారు, ఇప్పుడు కూడా విగ్రహం ఉంది. ఎక్కడ? ఆడు చెడ్డవాడు మంచివాడు, మధురిని పరిపాలించాడు, పరిపాలించాడు కదా. మరాడు విజయవాడ, ఆడ పేరేం పేరు? ఎవడ పేరు ఉంది విజయవాడ? మరి ఆడు విగ్రహాలు చాలా చోట్ల పెట్టారు కాడ, 200 మందిని చంపేశాడు ఆడు. ఆడే ఎవడో ఉంది ఆడి పేరు. ఆడు ఇంచుమించుగా 200 మందిని చంపేశాడు. ఆడు విగ్రహాలు ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తున్నాయి కదా. ఆడు దుర్మార్గుడైనా కంసుడు రాజే కదా అని. ఆ దుర్యోధను కూడా రారాజు అని పేరే వాడికి. రాజులకి రాజు వాడు ఎవడో? దుర్యోధను దుర్మార్గుడైనా రారాజని ఏదో కొంతకాలం పరిపాలన చేశాడు, మంచిగానో చెడ్డగానో కొంతకాలం పరిపాలన చేశాడు కదా వాడు. సరే అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? అక్కడికి వెళ్ళటం ఎక్కడికి? ఎక్కడికి? ఎక్కడి నుంచి వెళ్ళాడు? మధ్యలో అక్రూరుడికి దైవ దర్శనం అయింది. ఇంకా గొడవ వదిలేద్దాం, భగవద్గీతలోకి వచ్చేద్దాం మనం. ఇక్కడి నుంచి మధుర వెళ్ళాడు. మధురలో ఎంటర్ అయ్యేటప్పటికి ఓ గూన అమ్మాయి బట్టలు పట్టుకెళ్తుంది కంసుడికి. ఆవిడ గూన ఉంది కానీ ఇస్త్రీ బాగా చేస్తుంది. ఎవరు? ఈ మధ్యన కొంతమంది భీమవరం దేవాలయాలు తీసిన వాళ్ళు కూడా స్పెషల్ చాకళ్ళు. వాళ్ళు మిగతా వాళ్ళ బట్టలు, వాళ్ళ బట్టలు కాకుండా మీ బట్టలు ఇచ్చితే మా చాకలో మానిపించేస్తారు. వాళ్ళు సొంత చాకళ్ళు, వాళ్ళే దివాళ్ళకి తీసేశారు. వాళ్ళు మనం డబ్బు ఇవ్వడానికి వెళితే ఆ గదిలోకి ఎంటర్ అయితే గది తళుక్కు తళుక్కుమంటా ఉంటుంది. మనం వీళ్ళకి 100,000 రూపాయలు ఇవ్వడానికి, అప్పు ఇవ్వడానికి వచ్చాం. వీళ్ళకి డబ్బు ఇస్తే మనకేం పోదు, 200,000 ఇచ్చేద్దాం అనిపిస్తుంది. పోతుంది, పోయింది కదా అలాగా. అంటే గది చూస్తేనే దేవేంద్రుడి భవనం కింద ఉంటుంది. ఆ గది చూసేది అంటే మనకు మోహం వచ్చేస్తుంది. మన ఇంటికాడ 200,000 ఉన్నాయి, 100,000 తెచ్చాయనికి ఇవ్వడానికి, 200,000 కూడా తెచ్చి ఈయనకి ఇచ్చేద్దాం అనిపిస్తుంది. వాళ్ళకి స్పెషల్ సాకళ్ళు. ఆ చాకలోడు ఇంకోళ్ళు బట్టలు ఇస్తున్నారని తెలిసి వీళ్ళు మానిపించేస్తారు. అలాగే గూనమ్మాయి ఇస్త్రీ బట్టలు పట్టుకెడుతుంది. ఎవరు? కంసుడికి. ఆవిడ గూనైనా ఇస్త్రీ చాలా బాగా చేస్తుంది. ఆ గూనమ్మాయిని ఆ బట్టలు ఇలాగేమన్నాడు ఏ కృష్ణుడు, ఒక గొల్లోడా ఒక గొల్లవాడని నువ్వు గొర్రెలు కాల్చుకున్నాడుకి ఆవులు కాల్చుకున్నాడుకిని కంస మహారాజు పోయి ఎవరికి పట్టుకెళ్తున్నాను అనుకుంటున్నాను నేను కంస మహారాజుకి పట్టుకెళ్తున్నాను నీలాంటి గొల్లవాడికి ఏమంటాయి బట్టలో నీకు బుద్ధి ఉందా లేదని తిడుతుంది ఆ భూమిది. అప్పుడు ఆ బట్టల దాని దగ్గర బలవంతంగా లాగేసి రెండు లంపకాయలు వాజే అది గూనిది రెండు చేతులు పట్టుకుని పైకి లాగేశాడు ఆ గూనితనం పోయింది. ఒరు గొల్లోడా నీ కంస మహారాజు ఇచ్చే బట్టలు కావాలా నీకు అది ఈ బట్టలు ఏంటనుకుంటున్నా నువ్వు అడుగుతావంటే గొల్లోడు నువ్వు అంటే బలవంతం దాని చేతులే గుచ్చేసుకుని రెండు చేతులు పట్టుకుని పైకి లాగేసాడు పైకి లాగిస్తే గూనితనం పోయింది అది అందమైంది అయిపోయింది. అటువంటి పనులు కృష్ణుడు చాలా చేస్తాడు. పైకి హింస కింద మీకు కనిపించినా ఆ గూనిదాన్ని గొప్ప బ్యూటీ పార్లర్లో బ్యూటీ చేసినట్టు చేసేసాడు. సరే ఇటు కంస మహారాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా మందిని పంపాడు, ఏనుగులను పంపాడు, గుర్రాలను పంపాడు, రాక్షసులను ఈయన చంపేయడానికి ఎవరినే. ఆశ్చర్యం ఏంటంటే రాముడు రావణాసుడిలాగా యుద్ధం జరగలేదు వాళ్ళకి. ఎవరికి? రాముడికి రావణాసుడికి గొప్ప యుద్ధం జరిగింది. అలాగే కంసుడికి వీడికి ఎవరికి కృష్ణుడికి పెద్ద యుద్ధం జరగలేదు. వీడు అసలు కంసుడి దగ్గరికి వెళ్ళకముందే చాలామంది బలవంతుని పంపాడు ఈయన చంపేయడానికి. ఎవరినే? ఈ బలవంతుని అందరూ ఒక లంపగా కొట్టేస్తాడు చచ్చిపోతారు. ఇప్పుడు కృష్ణుడు ఎటువంటిడంటే మిమ్మల్ని ఎలా ముట్టుకుంటాడు అనుకోండి వాడు చంపుదాం చచ్చిపోతారు. మీరు ఈ మధ్యన మురిక్కాలో చదివేటప్పుడు ఆ కొబ్బరి చెట్లు అయ్యి తాడి చెట్లు పడగొట్టేశారు కదా మురిక్కాయలు మొక్కన ఆ బరువైన యంత్రాలు ఉరికి ఎలా ముట్టుకుంటుందో మోన్ పడిపోతుంది తాడి చెట్టు కొబ్బరి చెట్టు. మనం గొడవలతో కొట్టలేము. ఈ మధ్యన మురిక్కాయలు చదివినప్పుడు ఆ మిషన్ చూసారో లేదో అది చాలా బరువుగా ఉంటుంది. ఏది ఆ మిషన్? ఉరికి కొబ్బరి చెట్టుని ఇలా నరకదు, ఉరికి ఎలా ముట్టుకుంటే పడిపోతుంది కొబ్బరి చెట్టు. మొన్నే మురిక్కాయలు చదివారు కదా చెట్లన్నీ పడగొట్టేశారు వరుసగా. అంటే అది మిషన్ చాలా బలంగా. కృష్ణుడు మీ మీద దెబ్బలాడక్కర్లేదు, మిమ్మల్ని చంపాలనుకుని ఎలా ముట్టుకుంటే చచ్చిపో నిజంగా చచ్చిపోతారు, అబద్ధంగా కాదు. అంటే అది చంపాలని మనసులో అనుకుంటే పెద్ద యుద్ధాలు చేయక్కర్లేదు రాముడిలాగా. అలాగే కంసుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ కంసుడి దగ్గరికి వెళ్ళి అంటే ఇది ఇంతమందిని చంపేసి వచ్చేస్తాడు నేను తట్టుకోగలను అనుకుంటాడు. ఎవడు కంసుడు? ఉడికే జుట్టు అట్టుకుని ఎలా లాగాడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవడో కంసుడు వెళ్ళి సింహాసనం మీదకి వెళ్ళి ఇలా జుట్టడికి లాగాడు చచ్చిపోయాడు. అంతేకాని రాముడిలాగా యుద్ధం రోజులు జరపడానికి చేయక్కడ ముట్టుకుంటే చచ్చిపోతారు. వాడు కంసుడితో పెద్ద యుద్ధం చేయలేదు, జుట్టడుకుని కిందకి లాగాడు పడిపోయి చచ్చిపోయాడు. వాడు యుద్ధం చేయటం వల్ల చచ్చిపోయింది, భయం వల్ల చచ్చిపోయాడు. ఎవడు? చాలామంది భయం వల్ల చచ్చిపోతారు కదా. అది ఎవరితోటి పెద్ద యుద్ధాలు చేయక్కర్లేదు. ఎవరు? అది చాలా ముట్టుకుంటూ చచ్చిపోతారు. అక్కడి మధుర నుంచి తర్వాత కాదు వజ్రద్దాం మళ్ళీ భాగవతంలోకి వెళితే మళ్ళీ మధుర నుంచి తర్వాత వాడు ఇవన్నీ బాలలీలు అయిపోయిన తర్వాత భగవద్గీతలో భారతంలో భగవద్గీత ఉంది, భాగవతంలో ఉద్ధవ గీత ఉంది. ఉద్ధవుడికి కూడా చెప్పాడు. అయితే ఇవన్నీ సమన్వయం చేసి చెప్పాడు భగవద్గీతలో. కానీ ఉద్ధవ గీతలో ఒక భక్తి ఒకటే ఉంటుంది. ఉద్ధవ గీతలో భక్తి ఒకటే ఉంటుంది. తర్వాత వాడు ద్వారక నిర్మించడం తర్వాత కథ జరాసం వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తారు. జరాసంధుడు తరుముకి వస్తే వీడు పారిపోయేవాడు. ఎవరు? అప్పుడు ఏంటి కృష్ణుడు దేవుడు అంటున్నారండి పారిపోతున్నాడు ఏంటి అన్నారు. ఏం చేద్దండి జరాసంధుడు మరణం వీడి చేతిలో లేదు, భీముడి చేతిలో ఉంది. జరాసంధుడు ఎవరి చేతిలో చనిపోవాలి? భీముడి చేతిలో చనిపోవాలి. అంచేది వాడు పారిపోయేవాడు. ఆడు వాడు పారిపోయి ఈ బాధలు పడలేక అక్కడ ద్వారక కట్టాడు. ద్వారకంటే ద్వారకహ అని అంటే ఆ పట్టణంలోకి వెళ్ళాడు, ద్వారం కనపడి ఎటు వెళ్ళాలో తెలియదు. అడుగు ద్వారకు కట్టేశాక అన్నగారిని పిలుస్తాడు బలరాముడిని. వాడు ఏమన్నాడంటే అసలు లోపలికి వెళ్ళడానికి ద్వారం కనపట్టలేదు, ఇంక సిటీలోకి వెళ్ళడానికి అన్నాడు. అప్పటి నుంచి ఆ పట్టణం పేరు ద్వారకాని వచ్చింది. అప్పుడు బంగారు ద్వారకది ఏంటది, ఆ కృష్ణుడి చిహ్నాలు ఇప్పుడు కూడా సముద్రంలో ఉన్నాయి. ఆ ద్వారక నిజమే, అది నిర్మించింది జరిగిన నిజమే. భగవంతుడికి చుట్టాలేంటి స్నేహితులు ఏంటి, వాడు ఇది తెగబలిసిపోయి డబ్బు ఎక్కిపోయి తెగబలిసి ఆడు యాదవులే అని చెడ్డ పనులు చేయటం మొదలెట్టాడు. ఆడు కులం వాళ్ళు, ఎవడు కులం వాళ్ళు, ఏంటి లేని ముందు చచ్చిపోతే వీళ్ళు దేశాన్ని పాడు చేసేలా ఉన్నారు వీళ్ళు, నేను ముందు చచ్చిపోతే దేశాన్ని పాడు చేస్తున్నాడు సార్. ఆడకాళ్ళకి దెబ్బలాట్లు పెట్టి వాళ్ళందరూ ఆడ ఈడేం చంపలేదు, ఆడు కుటుంబం వాళ్ళు కదా, ఆళ్ళు చంపుకునేలా చేసి ఆఖరిని వెళ్ళిపోయాడు. ఇలా ముందు చంపేసి వెళ్ళిపోదాం, లేకపోతే దేశాన్ని తగలేసేలా ఉన్నారంట. ఆడు కుటుంబేంటి, భగవంతుడి కుటుంబేంటి, ఆడు కుటుంబం వాళ్ళు ఆడే చంపేశాడు. అది ఈడు చంపలేదు, ఆడగారికి పేసలు పెట్టి చంపేశాడు. అంటే కారణం ఏంటి, వీళ్ళు మనం వీళ్ళు దేశాన్ని పాడు చేసేలా ఉన్నారు. అంటే వాళ్ళకి తాగేసి డబ్బు ఎక్కువైపోయి తాగేసి అందరిని ఆక్షేపించడం, దారిపోయాడు అందరిని ఆక్షేపించడం, దారిపోయాడు అందరు తిట్టడం, ఇలా మొదలెట్టారు. వీళ్ళు నేను బతుకుండగానే ఇన్ని రకాల చెడ్డలు చేస్తున్నారు, వీళ్ళందరినీ పంపేసి వెళ్ళిపోవడం మంచిదని ఆళ్ళు కొట్టుకునే చచ్చాకాడు అందరూ వెళ్ళిపోయాడు. అప్పుడు ద్వారక విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆడు కృష్ణుడు శరీరం విడిచిపెట్టిన రోజు అక్కడ ఉంది గోకులం, అక్కడ ఉంది ఎక్కడ గుజరాత్లో ఉంది. కృష్ణుడు ఎక్కడైతే శరీరం విడిచిపెట్టాడో అది గుజరాత్లో ఉంది. మీరు గుజరాత్ చెందిన వాళ్ళు చూసి రావచ్చు, కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క నివాసం ఎక్కువ గుజరాత్. ఇప్పుడు కూడా గుజరాత్ వాళ్ళు కృష్ణుని ఆరాధిస్తారు ఎక్కువ మంది. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్లో ఉన్నంత డబ్బు ఎక్కడా లేదు. వాళ్ళు ఏమంటారని నేను ఒకసారి గుజరాత్ వెళ్ళాను, వాళ్ళు ఏమంటారని మీ ఆంధ్ర వాళ్ళు నుయ్యి తవ్వితే నీళ్ళు వస్తాయి, మేము నుయ్యి తవ్వితే డబ్బులు వచ్చేస్తాను. నూతిలోంచి బాల్చాలు పెట్టి నీళ్ళు ఎలా తోడుకుంటారు, అలా మేము ఎక్కడి నుంచి అయితే నూతిలోంచి నీళ్ళు కాదు తోడుకునేది డబ్బు వచ్చేస్తుంది మాకు. రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, వాళ్ళు ఇండియా మొత్తానికి ఇప్పుడు ఎక్కువ ధనం ఉన్న రాష్ట్రం ఏంటంటే గుజరాత్, తర్వాత పంజాబ్, తర్వాత పంజాబ్. అక్కడ దారిద్ర్యం లేదు, ఆ రెండు రాష్ట్రాల్లో ఎవడో దరిద్రం కనపడ్డాం. గుజరాత్ వాళ్ళు చదువు బాగా వస్తే పిల్లలను చదివిస్తారు, వాళ్ళకి చదువు సరిగ్గా రావటం అంటే బెంగెట్టుకోవటం ఏం చేయరు, వ్యాపారం నేర్పిస్తారు. వాళ్ళకి చదువు సరిగ్గా రావటం అనుకోండి, చదువు వస్తే చదివిస్తారు, వాళ్ళకి చదువు సరిగ్గా రాకపోతే వ్యాపారం బాగా నేర్పిస్తారు. చివరికి చదువుకున్న వాళ్ళకంటే వ్యాపారస్తులు ఎక్కువ సంపాదించేస్తారు. అంటే వ్యాపారం తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ఏ వ్యాపారం ఎలా చేయాలో గుజరాత్ వాళ్ళు గొప్ప తెలివితేటలు ఉన్నాయి. కృష్ణుడి శరీరంలో ఉన్నది 120 సంవత్సరాలు. కృష్ణుడి శరీరంలో ఎంతకాలం ఉన్నాడు, 120 సంవత్సరములు ఉన్నాడు. ఇంకా ఆయన మనం భగవద్గీత చదువు చరిత్రకి వెళ్తే ఇంకా చాలా విశేషాలు చెప్పాలి కదా. ఆయన చరిత్రలో వెళితే మరి అదంతా భాగవతం అంతా వస్తే ఇప్పుడు టైం ఏది భాగవతం అంతా కూడా అని చేసి మనం ఏదో 2-3 శ్లోకాలు భగవాన్ ఉవాచ, ఈ భగవాన్ ఉవాచ ఏదో 2-3 శ్లోకాలు చదువుకొని ఇది ముగించేద్దాం. చిత్తప్రజ్ఞ లక్షణాల్లో చివరి శ్లోకాలు ఏంటది, కృష్ణుడు చిత్తప్రజ్ఞుడు, ఎవళ్ళు ఏమనుకున్నాడికి ఏమనిపించదు. మీరు చెడ్డోడు అనుకున్నా ఏమనిపించదు, మంచోడు అనుకున్నా అనిపించదు, పాపాత్ముడు అనుకున్నా ఏమనిపించదు, పుణ్యాత్ముడు అనుకున్నా అనిపించదు, తెంగరోడు అనుకున్నా ఏమనిపించదు, ఎన్నపోసి దొంగని అనిపించదు, ఎన్నపోసి దొంగని ఏమని అనిపించదు. ఎవళ్ళు ఏమనుకున్నాడు మనసు చెల్లించదు వాడు చిత్తప్రజ్ఞుడు. ఈ భగవద్గీత గురించి తెలుసున్నవాడు, భగవద్గీత కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు, వ్యాసుడు రాశాడు. అయితే మనం చదివించుకుంటే అర్థమవుతుందంటే అర్థం అవ్వదు. వాళ్ళకి భగవద్గీత చదివి వాళ్ళకి సహృదయం ఉంటేనే కానీ, సద్బుద్ధి ఉంటేనే కానీ, మంచి ప్రవర్తన ఉంటేనే కానీ భగవద్గీత తన హృదయం మనకివ్వదు. చదవటం చదవచ్చు, చదవటం చదవచ్చు, కానీ ఆ చదివేవాడికి సద్బుద్ధి ఉండాలి, సహృదయం ఉండాలి. సహృదయం లేకుండా తన హృదయం భగవద్గీతలో హృదయం మనకివ్వదు, చదివినా ఇవ్వదు. భగవద్గీత గురించి పూర్తిగా తెలిసిన వాడు కృష్ణుడు. అక్కడే రాసిన వ్యాసుడికి ఏదో కొంతవరకే తెలుసు, విన్న అర్జునుడికి కూడా పూర్తిగా తెలియదు, కొంతవరకే తెలుసు. ఉపనిషత్తులో ఉన్న సారమే గీతలో చెప్పాడు, ఉపనిషత్తులో ఉన్న సారమే గీతలో చెప్పాడు. అంటే వేదాల యొక్క సారమే భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడి చేత పాడబడింది, భగవంతుడి చేత చెప్పబడింది. ఆయన అంటే మామూలుగా వసుదేవుడి గారి అబ్బాయి ఇలా చెప్పలేదు, ఆయన ఈశ్వరుడై చెప్పాడు. ఎలా చెప్పాడు? ఈశ్వరుడై చెప్పాడు. అందుకే అంటాడు మీ అందరి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, మీ అందరి హృదయంలో వాడిని శరణి వేడుకోండి, మీరు బాగుపడతారు. ఆయన ఈశ్వరుడు. ఎవరు? నేను మీ అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పకుండా అంతర్యామి ఆయనే. మీ అందరి హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నాడు, నేను ఉన్నానని చెప్పకుండా మీ అందరి హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నాడు, వాడిని శరణ వేడుకోండి. వాడిని శరణ వేడుకుంటే మీకు మోక్షం కలుగుతుంది, మోక్ష ప్రదాత లోపల ఈశ్వరుడు అని చెప్తాడు ఈ భగవద్గీతలో. అంటే భగవద్గీత నాకు పూర్తిగా అర్థమైందని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. భగవద్గీత నాకు పూర్తిగా అర్థమైందని చెప్పడానికి ఎవడికి సరిపోడాడు, ఎవడే సరిపోడు. చదవచ్చు, అక్కడ సౌహృదయం ఉండాలి, సద్బుద్ధి ఉండాలి. అక్కడ మానవ జాతి మీద అసలు ఎంతో కొంత ప్రేమస్వరూపుడై ఉండాలి. ఆ చదివివాడు ప్రేమస్వరూపుడై ఉండాలి, వాడు బుద్ధిమంతుడై ఉండాలి, వాడు వాడికి కళ్యాణ గుణాలు ఉండాలి. ఇన్ని రకాలుగా ఉంటే కానీ గీత చదివినా అర్థం అవ్వదు, గీత చదివినా అర్థం అవ్వదు. ఆపూరియమాణమచలం ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతి మాపునోతి నా కామకామే. అంటే జ్ఞాని ఎలా ఉంటాడంటే, చిత్తప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే, సముద్రంలాగా విశాలంగా ఉంటాడు, లోతుగా ఉంటాడు, నిండిగా ఉంటాడని. జ్ఞాని ఎలా ఉంటాడు? సముద్రంలాగా విశాలంగా ఉంటాడు, లోతు లేకుండా ఉంటాడు. మీకు అర్థమవుతుంది, చలనం లేకుండా ఉంటాడు. అంటే వర్షాకాలంలో వెళ్ళి నదిలో పడిపోతే ఎక్కడ? సముద్రంలో ఏమి కదలదు, మెదలదు. సముద్రం కదలడం, ఎన్ని నదులు నీళ్ళు వెళ్ళిపోయినది, కదలడం మెదలడం. సరే వేసవకాలంలో నదులు నీళ్ళల్లో ఎండిపోతాయి నదులు, ఆ సముద్రంలో నీరుడు సూర్యుడు లాగేస్తూ ఉంటాడు. లాగేసి తర్వాత ఆ నీరు వర్షాకాలం మనకు వర్ష రూపంలో వస్తుంది. సముద్రం వేసవకాలంలో ఒక అంగుళం లోతు కూడా తగ్గదు. ఏది? సముద్రం. వర్షాకాలంలో నదులకు వరదలు వచ్చి వెళ్ళిపోయినా ఏమి అనిపించదు. ఆ నదులు రాలేదనే దాని, ఆ నదులు వచ్చి మన మీద పట్టలేదనే దానికి బెంగరేది, వచ్చి వెళ్ళి మీద పడినప్పుడు దానికి సంతోషం లేదు. వచ్చేది వస్తుంది. ఏది? ఏది? నదులు వెళ్తున్నాయి కదా, లోపల వికారం లేదు. చిత్తప్రజ్ఞుడు ఇలా ఉంటాడని చెబుతున్నాడు. నదులు వెళ్ళి మీద పడిపోతున్నాయి, వాడికి వికారం లేదు. సముద్రంలో ఒక్క నది కూడా వేసవకాలం వెళ్ళి పడదు, అందులో నీరు తగ్గిపోతుంది కదా. అయ్యో మనలో మన దగ్గరికి నీరు నదులు రావటం వలన నీరు కలవటం వలన బెంగెట్టుకోదు. నదులు వచ్చి పడిపోయినప్పుడు దానికి పొంగు లేదు. దేనికి? సముద్రానికి. నదులు రావటం మానేస్తే దుఃఖం లేదు, నదులు రావటం మానేస్తే ఎక్కడం లేదు, వచ్చినప్పుడు వచ్చినాయి, రానప్పుడు రావటం లేదు. నదులు వచ్చినప్పుడు వచ్చినాయి, రానప్పుడు రావటం లేదు. అలాగే స్థితప్రజ్ఞుడు ఏమనుకుంటాడంటే, వచ్చినప్పుడు వాడికి ఏమనిపించదు, రానప్పుడు ఏమనిపించదు అని. ఏం చేద్దంటే వాడు సముద్రంలా ఉంటాడని. ఇప్పుడు మనకి ఏదైనా వచ్చి పడిపోతే ఏదో వచ్చి పడిపోయింది అనుకుంటాం, ఏది రాలేదు అలా అనిపోయింది, పోయినప్పుడు ఏదో పోతుంది అనుకుంటాం, పోయినప్పుడు ఏం పోవటం లేదు, వచ్చినప్పుడు ఏది పోవటం లేదు. ఊరికే మన మనసుకి ఎలా అనిపిస్తుంది అదే మాయ. మనం వచ్చినప్పుడు ఏదో మీద పడిపోతుంది అనుకుంటాం, పోయినప్పుడు ఏదో పోతుంది అనుకుంటాం, పోయినప్పుడు ఏం పోవటం లేదు. నువ్వు దేహం కాదు, నువ్వు చైతన్య స్వరూపుడు, పుట్టుక లేనివాడు నువ్వు, పుట్టుక లేనివాడు, చావు లేనివాడు, అమృత స్వరూపుడు నువ్వు. నువ్వెవరవు? అమృత స్వరూపుడు. నీకు వచ్చేదేంటి, పోయేదేంటి? నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. అంటే సముద్రం నీళ్ళు వచ్చినప్పుడు దానికి ఏమి అనిపించదు, నీళ్ళు రావడం ఆగిపోయినాయి అనుకోండి ఏమి అనిపించదు. ఎదటివాడు సిద్ధప్రతిని ఎదటివాడు గౌరవించిన ఏమనిపించదు, కదా గౌరవించడం మానేసిన వాడికి ఎర్రచయం కుట్టినట్టు ఉండదు. ఏం చేద్దాం, వాడు దేహమాత్రుడు కాదు, వాడు దేహమాత్రుడు కాదు కదా. అంటే కృష్ణుడికి మనకి తేడా ఏంటంటే, వాడు దేహంలో ఉన్నా వాడు దేహంలో ఉన్నా దేహమాత్రుడు కాదని తెలుస్తూ ఉంటుంది. మనం దేహంలో ఉన్నప్పుడు దేహమే మనం అనుకుంటాం, అది తేడా. వాడు దేహంలో ఉన్నా ఈ దేహానికి మనకి సంబంధం లేదని వాడికి తెలుస్తూ ఉంటుంది భగవంతుడికి. మనం దేహంలో ఉన్నప్పుడు ఈ దేహమే మనం అనుకుంటాం, అది మనకి వాడికి తేడా. ఇది జీవలక్షణం, అది దైవ లక్షణం. ఇదేంటిది, ఇది దేవలక్షణం, అది దైవ లక్షణం. ఇందాక ఇది చెప్పటం మర్చిపోయాను మీకు. యంత్రం, ఆ తంత్రం గురించి చెప్పటం మర్చిపోయాను. అది రామకృష్ణ పరమ సాధన, ఏదో మర్చిపోయాం, ఏదో మధ్యలోకి ఇంతలోకి వచ్చేసాం. ఆ తంత్రం ఏంటండి, మనిషికి ఏ బుద్ధి ఎక్కువ ఉంటుంది? భోగ బుద్ధి ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది అంటే సుఖాలు అనుభవించాలని. ఏంటి భోగాలు అనుభవించాలి, సుఖాలు అనుభవించాలని. అది భోగ బుద్ధి. ఏంటది భోగ బుద్ధి ఉన్నవాడికి అంటే రంపం పెట్టి కోసేసినాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఈ తంత్రం ఏం చేస్తుందంటే భోగ బుద్ధిని యోగ బుద్ధిగా మారుస్తుంది, అది తంత్రం. భోగ బుద్ధిని యోగ బుద్ధిగా మారుతుంది. అది రామకృష్ణ పరమహంస సంవత్సరం సాధన చేశాడు. అది అంటే నీ భోగ బుద్ధి పోయి యోగ బుద్ధి వచ్చేస్తున్నా తంత్ర సాధన చేసిన వాడికి. అయితే దానికి గురువు ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి దానికి. మనం స్వతంత్రంగా చేసేది కాదు. అప్పుడు ఈ భోగ బుద్ధి పోయి ఏ బుద్ధి వస్తుంది? యోగ బుద్ధి వస్తుంది. యోగ భోగ బుద్ధి ఏమో లోకం మీద ఉంటుంది. వాడికి యోగ బుద్ధి వచ్చాక వాడు యోగ బుద్ధి ఏం చేస్తుందంటే నిన్ను బ్రహ్మములో ఐక్యం చేస్తుంది. భోగ బుద్ధి ఏమో లోకంలో కలిపేస్తుంది. అంటే ఇంక పుట్టడం సంసారం, పుట్టడం చావటం, పుట్టడం చావటం. యోగ బుద్ధి ఏం చేస్తుంది, లోకంలోంచి నీ మనసును మళ్లించి భగవంతుడి వైపు మళ్లించేస్తుంది. యోగ బుద్ధి ఏం చేస్తుంది, భగవంతుడిని మళ్లించి నీ బుద్ధిని, యోగ బుద్ధిని, బుద్ధిని బ్రహ్మాకారం చేస్తుంది. ఏది? యోగ బుద్ధి. ఈ బ్రహ్మ, ఈ భోగ బుద్ధిని యోగ బుద్ధిగా కొన్ని లెక్కలు ఎలా ఉన్నాయో, ఫిజిక్స్ ఎలా ఉందో, కెమిస్ట్రీ ఎలా ఉందో, అలాగే ఈ భోగ బుద్ధిని యోగ బుద్ధిగా మార్చే శాస్త్రాన్నే తంత్రం అంటారు. అది ఈ సంవత్సరం సాధన చేశాడు ఎవరు? రామకృష్ణుడు సాధన చేశాక ఆడికి ప్రపంచంలో అన్ని ఆకర్షణ పోయినాయి. ఆడికి అన్ని ఆకర్షణ ఈ తంత్ర సాధన చేశాక. అంతకుముందు రామకృష్ణుడు, రామకృష్ణుడు భార్య ఒక గదిలోనే పడుకునేవారు. రామకృష్ణుడనే పక్కన డాబా ఉంది. ఆ పక్కన డాబా అంటే రామకృష్ణుడు, రామకృష్ణుడు వీడు ధ్యానం చేసుకున్నాడు రాత్రులు. అదే కళ్ళం భగవంతుడి కోసం కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరు? రామకృష్ణుడు. భగవంతుడి కోసం కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. ఒకసారి శరీర స్పృహ లేకుండా దేహబుద్ధి లేకుండా ఆత్మబుద్ధిలోకి వెళ్ళిపోయేవాడు, ఆత్మబుద్ధిలోకి వెళ్ళిపోయాడు. వీడికి తంత్ర సాధన చేశాక అది స్త్రీ అనేది పురుషుడని తెలిసింది యోగ సాధన చేయకముందు. అంటే భోగబుద్ధి పోకముందు తర్వాత యోగబుద్ధి వచ్చాక స్త్రీ పురుష భేదం కంప్లీట్గా పోయింది వీడికి. ఎవరికి? రామకృష్ణుడు. ఎవరి బాలీచుడు ఏం చెప్పాయంటే, ఈ గదిలో పడుకోవడం నీకు నిద్ర చెడిపోతుంది, ఈ గదిలో పడుకోవడం వల్ల నేను కోసం భగవంతుడి కోసం ఏడుస్తాంటే నిద్ర చెడిపోతుంది, ఏంటి మా ఆయన ఇలా ఏడుస్తున్నాడు అని అనుకుంటావు కదా. ఓసారి గంటల తరబడి సమాధి స్థితిలో ఉంటాను, నేను నిద్ర చెడిపోతాను, పక్కన డాబా ఉండి, ఆ డాబా ఉంది మంచి డాబా, ఇప్పుడు కూడా ఉంది అది, నువ్వు అందులోకి వెళ్ళిపోయి నిద్రపోతే నీ ఆరోగ్యం చెడదు, ఈ గదిలో ఉంటే నీ ఆరోగ్యం చెడిపోతుందని పక్క మేడలోకి పంపేశాడు. ఈ తంత్ర సాధన చేశాక, తంత్ర సాధన చేయకముందు స్త్రీ అని పురుషుడని తెలిసేది ఆయనకి. ఎవరికి? స్త్రీ పురుష భేదం కంప్లీట్గా పోయింది వాడు రామకృష్ణ. తంత్ర అది తంత్ర అయితే అది మీరు సొంతంగా చేసేది కాదు, దానికి గురువు ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అది మనం ఫిజిక్స్ సొంతంగా చదువుకోగలమా? ఎవడో చెప్పి వాళ్ళు ఉండాలి. హిస్టరీ చదువుకోగలం కాదు, సొంతంగా లెక్కలు చదువుకోగలం కాదు, లెక్కలు కూడా ఎవడో ఒకటి చెప్పిలా ఉండాలి. అదే తంత్ర సాధన, అది ఒక సాధన. ఆ తంత్ర సాధన ఏం చేస్తుందంటే భోగబుద్ధిని యోగబుద్ధిగా మార్చేస్తుంది. ఏది తంత్ర సాధన? ఇక్కడ మన అక్కడ ఉన్నది తంత్రం అంటే ఇప్పుడు తెలిసింది కదా, ఇందాక మధ్యలో చెప్పలేదు మీకు పూర్తిగా. అంటే తంత్రం అంటే యంత్రం అంటే అమ్మవారి శరీరం, అంటే అమ్మవారి శరీరాన్ని యంత్ర రూపంలో పూజించడం, ఆరాధించడం. ఇప్పుడు రమణాశ్రమం వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి శుక్రవారం చేయించుకుంటున్నారు కదా, వాళ్ళేదో మీకు ఇది ఇస్తారు, పూజ చేసుకున్నాక పొంగల్ ఒకటి నివ్వూచి కొంకం ఇస్తున్నారు మీకు. తర్వాత ఏమో అది యంత్రం, అది ఏంటది? ఇది తంత్రం. యంత్రం వేరు, తంత్రం వేరు. తంత్రం ఏంటంటే భోగబుద్ధిని యోగబుద్ధిగా మార్చేస్తుంది, అది సాధన. అది అది కూడా ఒక సాధన. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అదే అంటే సముద్రానికి చలనం లేదు, నిండుగా ఉంటుంది. చలనం లేదు, నిండుగా ఉంటుంది. మీరు ఖత్తార్లో నేను సముద్రాన్ని చూశాను, ఖత్తార్లో. అక్కడ సముద్రం ఎలా ఉంటుందంటే మన చెరులో నీళ్ళ కంటే కామగా ఉంటుంది. మన చెరులో నీళ్ళు కూడా అంత నిర్మలంగా ఉండవు, అలా కెరటాలు ఉండవు. అక్కడ ఇది మంద బంగాళాఖాతం, అది బంగాళాఖాతం కాదు, అది పసిఫిక్ సముద్రం, ఏదో సముద్రం అది. ఆ సముద్రం వేరు, అది సముద్రం అవటానికి. కానీ ఎలా ఉంటుందంటే చెరువులో, మనం చెరువు ఎలా ఉంటుందో అలా ఉంటుంది సముద్రం, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఓ పక్కన ఎలా ఉంటుంది, కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, ఇప్పుడు పూరి జగన్నాథులు అక్కడ పెద్ద పెద్ద కెరటాలు, పూరిలో పెద్ద పెద్ద కెరటాలు. ఇక్కడ కృష్ణుడే సముద్రము అని ఉపయోగం, సముద్రమాపహ సముద్రంతో పోల్చాడు. ఎక్కడ అది అక్కడ పూరిలో సముద్రాన్ని సముద్రం అనలేదు వాడు, మహోదరి అంటారు. ఏమంటారు? సముద్రాన్ని ఇది మహోదరి అనలే, సముద్రమనే చెప్పేశాడు ఎవరు? కృష్ణుడు. కానీ పూరీలు ఏమంటారంటే మహోదరి అంటారు. ఈ రమణ మహర్షి గారు కూడా ఖర్చురాజయ ప్రాప్తి చేసే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం కృతి మహోదదౌ మహోదది అని మళ్ళీ అక్కడ ఈయన కూడా అక్కడ పూరి మాట ఉపయోగించాడు. అంటే మహోదది అంటే సముద్రం. ఏంటి ఈయన ఇక్కడ మహోదది అనలేదు, సముద్రాన్ని సముద్రం అనేశాడు. కానీ ఏంటది కృతి అక్కడ కృష్ణుడు, అక్కడ పూరిలో కూడా మహోదది అంటారు. రమణ మహర్షి గారు కూడా ఉపదేశారంలో మహోదది కృతి మహోదదౌ అంటే రమణ మహర్షి గారు చెప్పింది ఉప్పు సముద్రం కాదు, పాల సముద్రం కాదు, కర్మ సముద్రం అది. అదేంటది? నువ్వు కర్మ చేస్తావు, నువ్వు ఎలా చేస్తావు? స్వార్థంతో చేస్తావు. ఎలా చేస్తావు? స్వార్థంతో చేస్తాడు మనిషి. కర్మ చేసేవాడు నిష్కామ కర్మ, నిష్కామ కర్మ ఎవడో కానీ సత్కర్మ నిష్కామంగా చేసేవాడు తక్కువ మంది ఉంటారు. అలా చేయగలిగితే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. సత్కర్మ చేయాలి, నిష్కామంగా చేయాలి. ఇక్కడ సత్కర్మ నిష్కామంగా చేయడు కదే, అంటే ప్రతి మనిషి కర్మ సముద్రంలో పడుతున్నాడని ఆచ భగవాన్ అన్నాడు. ఏమన్నారు? కర్మ సముద్రం అంటే ఏంటంటే ఏదో పని చేస్తావు, ఆ పని ఎలా చేస్తావు, నీకు కలిసి వస్తే చేస్తావు లేకపోతే చెయ్యవు. మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు, నేను మీ ఇంటికి వస్తే నువ్వు నాకేం ఇస్తావు. హ్యూమన్ నేచర్, హ్యూమన్ మైండ్ ఇలాగ ఉంటుంది కదా. అంటే ప్రతి మనిషి ఏ సముద్రంలో పడుతున్నా, ఉప్పు సముద్రంలోనే, పాల సముద్రంలో లేడు, కర్మ సముద్రంలో పడుతున్నాడు. కృతి మహోజదు, మహోజదు అంటే సముద్రం, కృతి మహోజదు అంటే నువ్వేదో కర్మ చేస్తావు. ఎలా చేస్తావు, కలిసి వస్తే చేస్తావు లేకపోతే చెయ్యవు. కొంతమంది కలిసి వస్తే నవ్వుతారు లేకపోతే నవ్వరు. మీరు మాకేం పెట్టొద్దంటే కొంచెం నవ్వమంటే నవ్వరు. జిన్నూరులో రాజుగారు ఉన్నారు పూర్వం, ఆయన చచ్చిపోయి ఇప్పుడు 15 ఏళ్ళు అవుతున్నాం. ఆయన నవ్వటం జిన్నూరులో ఎవరో చూడదు. ఆయన నవ్వటం ఎవరో చూడలేదు. ఎప్పుడు ఇలా సీరియస్గా ఉంటారు. నీ వల్ల కలిసి వస్తుందంటే వీరికి ఎలా అంటారు అంతే. ఒకవేళ నీకు ఎమ్మెల్యే పదం మంత్రి పదం ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ నవ్వుతారు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మనం ఏమీ కలిసి లేకపోతే ఆడ వంక చూసి నవ్వటం, ఎందుకు నవ్వటం కూడా వేస్ట్ కదా. ఒక ఆయన అంటే ఏంటి నేను ఎప్పుడు నవ్వరేంటో, ఒక ఆయన అన్నాడు 1941లో సార్ నవ్వాడు అన్నాడు. ఆయన ఇప్పుడు చచ్చిపోయాడండి, 1941లో సార్ నవ్వటం చూసి అన్నాడు ముసలాయన. మీరు ఉరికే నవ్వేస్తున్నారు, ఆయన తేలిగ్గా నవ్వడాయన. అంటే ఇక్కడ కృతి మహ వాళ్ళు కర్మ సముద్రం ఏంటది, కర్మ సముద్రం. కర్మ సముద్రం అంటే నువ్వేదో పని చేస్తావు, ఆ పని దేహబుద్ధితో చేస్తావు. అంటే నీకేదో కలిసి రావాలని చేస్తావు అనుకుంటున్నావు కదా, చేసినప్పుడు నీకు అది కలిసి వస్తుంది. సరే, కలిసి రావచ్చు, కలిసి రాకపోవచ్చు. కలిసి రాకపోతే వికారం వస్తుంది, కలిసి వచ్చే సంతోషం వస్తుంది. ఆ కలిసి వచ్చినప్పుడు ఆ ఫలితాన్ని నువ్వు ఎవరికి ఇవ్వవు, అది నువ్వు ఎంజాయ్ చేస్తావు. అక్కడ ఉన్న ప్రమాదం, అది ఏం చేస్తావు నువ్వు అనుభవిస్తావు. అది ఏం చేస్తావు నువ్వు, ఆ ఫలితాన్ని ఏం చేస్తావు అనుభవిస్తావు. మీరు పని ఎందుకు చేస్తున్నారు, మీరు ఫలితం కోసమే కదా. ఆ ఫలితం వస్తుంది, రాకపోతే వికారం వస్తుంది, వచ్చి అనుభవించేస్తారు. ఆ ఫలితాన్ని ఏం చేస్తారు, అనిపించేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఏళ్ళ ఏదైనా తినండి, మీరు మళ్ళీ అది బాగుంది అనుకోండి, 4 రోజులు నాక మళ్ళీ తిందామనిపిస్తుంది. అది ఎంచేత అది చాలా బాగుందనే వాసన మీ బుద్ధిలో పడిపోతుంది, అది చాలా బాగుందనే వాసన మీ బుద్ధిలో పడిపోతుంది. మళ్ళీ ఆ వస్తువు ఎలా సంపాదించాలి, 4 రోజుల కింద తిన్నాం కదా చాలా బాగుంది, మరి అటువంటి మామిడి పండు మనకు ఎక్కడ దొరుకుతుంది అని దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే మీరు ఏ విషయం అనుభవించినా అది వస్తువు పోతుంది. మీరు మామిడి పండు తింటాం అయిపోతుంది, అన్నీ అయిపోతుంది, కానీ మామిడి పండు చాలా బాగుంది అనేటువంటి వాసన పడుతుంది అక్కడ మీకు. మళ్ళీ వాసన ఏం చేస్తుంది మీ చేత, మళ్ళీ ఆ మామిడి పండు ఎలా సంపాదించాలి. మీకు ఇప్పుడు బాగా డబ్బు ఉందనుకోండి, భోగం అనిపిస్తారు. ఆ డబ్బు ఏ కారణం వల్లనో పోయిందనుకోండి, మళ్ళీ పోతే పోయింది, మళ్ళీ మనం బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. ఏం చేత, ఇదివరకు డబ్బు ఉన్నప్పుడు మీరు భోగం అనిపించారు కాబట్టి మళ్ళీ డబ్బు సంపాదించాలని మీకు అనిపిస్తుంది. ఏ అది మీరు ఆ సుఖాన్ని భోగాన్ని అనిపించినప్పుడు అది వాసన కింద పడుతుంది. మళ్ళీ వాసన ఏం చేస్తుంది, మీ చేత పని చేస్తున్నాం. మళ్ళీ ఏం చేస్తారో పోతే మీ చేత కష్టపడి పని చేస్తున్నాం. ఆ పని చేయించినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఏదో ఒకటి ఫలితం వస్తుంది. పని చేస్తే ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితాన్ని మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ వాసన కింద పడుతుంది. ఆ వాసన మళ్ళీ మీకు ఏం చేస్తుంది? మళ్ళీ పని చేస్తుంది. ఇది కర్మ సముద్రం. ఇదేంటిది? మీరు సంపాదించుకుంటారు, అనుభవిస్తారు, అది వాసన కింద పడుతుంది. మళ్ళీ సంపాదించుకుంటారు, మళ్ళీ అనుభవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రమాదం ఏముందంటే పని చేసుకోవడం, సంపాదించడం, అనుభవించడం. పని చేసుకోవడం, సంపాదించడం, అనుభవించడం. ఇది ఏమవుతుందంటే చివరికి మైండ్ భగవంతుడి వైపు కానీ మోక్షం వైపు కానీ, ఏదో ఇంత వయసు వచ్చింది మనకి, మనం వయసులో ఎలాగైనా భగవంతుని ప్రార్థించుకోలేదు మనం, పోనీ వయసులో ఒక మంచి పని చేయలేదు మనం, ఇప్పుడు ముసలితనం వచ్చింది, ఇప్పుడైనా కొన్ని మంచి పనులు చేద్దాం, మోక్షం పొందడానికి సాధన చేద్దాం అనే బుద్ధి మీకు ఈ కర్మ ఫలితాలు అనుభవించున్నారు కదా. ఇది కర్మ ఫలితాలు ఎప్పుడైతే మీరు అనుభవిస్తున్నారో అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడి వైపు కానీ, గతి వైపు కానీ, అంటే గమ్యం వైపు కానీ, మోక్షం పొందుదామనే సాధన వైపు కానీ మీ మనసుని వెళ్ళదు. మీరు మోక్షం పొందలేరు. ఏం చేద్దా? ఎక్కడ ఉంటారు మీరు? కర్మ సముద్రంలో ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఈ కర్మ సముద్రంలోంచి ఒడ్డుకొచ్చి మీరు మోక్షానికి వెళ్ళలేరు. అదే కృతి మహోదయం. అంటే ఆడు మహోదయి అన్నాడు. ఎవడు? పూరిలో సముద్రాన్ని మహోదయి అంటారు. రమణ మహర్షి గారు కూడా మహోదయి అనే పదం ఉపయోగించాడు. ఇక్కడ కృష్ణుడు మహోదయ అనలే సముద్రాన్ని సముద్రాన్ని చెప్పేశాడు. యాదితీజిగా చెప్పాడు. ఉపదేశారంలో మహోదయ అన్నారు, తర్వాత పూరిలో కూడా సముద్రాన్ని మహోదయి అంటారు. సముద్రం అన్ని చోట్ల కొన్ని కొన్ని సముద్రాల్లో కెరటాలు ఉండవు. మీరు రామేశ్వరుని చూస్తే కొన్ని కెరటాలు ఉంటాయి, రామేశ్వరం ఇంకో ప్రాంతానికి వెళ్ళి చూస్తే కెరటాలు అంత ఎక్కువ కనిపించవు. ఇక్కడ సముద్రంతో జ్ఞానం ఎందుకు పోలుస్తున్నాడంటే, కెరటాలున్నా సముద్రం సముద్రమే, కెరటాలు లేకపోయినా సముద్రం సముద్రం. కెరటాలు లేకపోయినా సముద్రం అనుకోకూడదు, చెరువు అనుకోకూడదు, ప్రమాదం అది. కెరటాలు లేకపోయినా సముద్రం సముద్రమే కానీ చెరువు కాదు కదా. కెరటాలున్నా సముద్రం. అలాగే నువ్వు యాక్టివిటీలో ఉన్నా లేకపోతే ప్రశాంతంగా ఉన్నా, నీకు ఎప్పుడైతే నువ్వు సముద్రంలో ఉన్నావో శాంతి మధ్యలోనే ఉంటావు. నువ్వు జ్ఞానంలో ఊగిసలాడతావు. అప్పుడు మీరు ఆ సముద్రం కూడా అక్కర్లేదు, సుఖ సముద్రంలో ఊగిసలాడతారు. ఎక్కడ? అది ఉప్పు సముద్రం కాదు, పాల సముద్రం కాదు, ఏంటది? సుఖ సముద్రంలో ఊగిసలాడతారు. ఆడు ఎవడో ఉండేవాడు బెంగాల్లోను, ఆడు చాలా ఆ రోజుల్లో కాలేజీ కట్టాడు, హై స్కూల్ కట్టాడు, ప్రజలకు ఉపకారం చేశాడు. కానీ తోకత ఆడికి అహంకారం పోలేదు. ఆడి పేరు ఈశ్వర చంద్ర విద్యాసాగర్, ఇండియన్ హిస్టరీలో వస్తాడు. రామకృష్ణ పరమహంస గారిని ఎవరైనా ఇంటికి ఆహ్వానిస్తే ఎదురువాడు. ఎవరైనా ఇంటికి ఆహ్వానిస్తే అంటే దూరం వెళ్ళ కలకత్తాలో అయితే వెళతాడు. అప్పుడు ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు వాళ్ళు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే రామకృష్ణుడికి చదువు లేదు, ఆయనకు చదువు ఉంది. ఎవరికే? ఆయన పేరే విద్యాసాగరుడు. వెళ్ళి కూర్చుంటాడు. ఏ కూర్చోండి అని చెప్తాడు. ఎవడో ఏదో కుర్చీ వేస్తాడు, కూర్చో ఉంటాడు. వీడు మన పిచ్చోడు ఏమైనా మాట్లాడతాడంటే, ఇదివరకు బోధులు చూశాను, ఇదివరకే కాలవలు చూశాను, నదులు చూశాను, ఇవాళ సముద్రాన్ని చూస్తున్నాను అన్నాడు. ఈడే ఓపెన్ చేసే టాక్. ఈ చదువు ఆయన బాగా చదువుకున్నా, ముందు మాట్లాడినవ్వాలి కదా. ఆయన కూర్చున్నాక రే ఎవడో పెట్టాలి కదా. ఇప్పుడు మనం ఎవరింటికి వాళ్ళైనా ముందు మాట్లాడాలి, లేకపోతే మనం ముందు మాట్లాడాలి. ఆ మహాపండితులు మాట్లాడకుండా ఈ పిచ్చోడు నోరు మొదలు పెట్టేశాడు. ఆ ఈశ్వర చంద్ర ఇద్దరు రే ఎవరు, మనం ఇడ్లీ తింటున్నాం, రే ఎక్కడ చోట పెట్టాలి కదా, ఎక్కడ చోట ఇడ్లీ ఇడ్చుకోవాలి కదా, లేకపోతే నోట్లు ఎలా పెడతాం. ఈశ్వర చంద్రశేఖర ఈయన ఓపెన్ చేశాడు టాక్. ఎవరు? రామకృష్ణుడు ఓపెన్ చేశాడు. నేను ఇదివరకు నదిని చూశాను, బోధులు చూశాను, కాలువలు చూశాను, ఈ రోజున మాత్రమే సముద్రాన్ని చూస్తున్నాను. ఆయన సడన్గా ఏమన్నాడు, అంత పెద్ద చదువుకున్నాడు ఏమన్నాడు, ఏమంటే సముద్రంలో ఏముంటుందండి, ఉప్పు ఉంటుంది అన్నాడు. ఎవరు? ఈశ్వరచంద్ర విద్యా. సముద్రంలో ఉప్పు అన్నమాట నిజమే, కానీ ఈ రోజున కానీ ఉప్పు సముద్రాన్ని చూస్తున్నాడు, విద్యా సముద్రాన్ని చూస్తున్నాడు, మాట్లాడిపోయిందమ్మా, నోటికి పక్షపాతం చూస్తున్నాడు. ఇంచేది ఇక్కడ ఉన్నదే బ్రహ్మజ్ఞానం, అక్కడ ఉంది చదువుకున్న జ్ఞానం, అది బట్టి పట్టిన జ్ఞానం. అది ఏది? ఆడికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో బట్టి పట్టింది. అది మామూలు లౌకికమైన జ్ఞానం. అదేంటది? ఇది బ్రహ్మజ్ఞానం. వాడు వాడికి మా తర్వాత ఏం మాట్లాడాలో అడుగు రాలేదు మాట. రామకృష్ణుడు ఎలా ఇంత విశాలంగా ఉంటాడో నరేంద్రుడు కూడా అంత విశాలంగా ఉంటాడు. నరేంద్రుడు కూడా వాడు నరేంద్రుడు వివేకానంద కళ్యాణానందకు ఒకటి సన్యాసం ఇచ్చాడు. ఆడి పేరు సన్యాసం ఇచ్చి కళ్యాణానంద అని పేరు పెట్టాడు. ఆడికి ఆడికి సన్యాసి ఇంకేతుడు ఎర్రబట్టలు ఇచ్చాడు. ఎవరికి? వివేకానంద. వివేకానంద కళ్యాణానందకే ఎర్రబట్టలు ఇచ్చాడు, అంటే సన్యాసం ఇచ్చాడు. సన్యాసం ఇస్తే వివేకానంద అన్నాడు, నీకు సన్యాసి ఇచ్చాను కదా, నేను నీకు గురువు అవుతాను, మరి నాకేమైనా నాకేమైనా ఇస్తావా, ఏంటో ఏమైనా గురువు గురుదక్షిణ ఇవ్వాలి కదా, ఏమిస్తావని అడిగాడు. గురువుకి ఏదోటి ఇవ్వాలి కదా, గురుదక్షిణ ఏమిస్తామన్నాడు. నా దగ్గర డబ్బులు ఏమన్నాడు? ఎవడు ఏమన్నా అంటే, నా దగ్గర డబ్బు లేదండి ఇవ్వడానికి మీకు, ఆ గివ్ మై సెల్ఫ్, మై, నేను నా శరీరాన్ని మీకు ఇచ్చేస్తాను, నా శరీరాన్ని మీకు బెంగాల్కి ఇచ్చేస్తాను, మీకు ప్రజలు సేవ చేయటం అంటే ఇష్టం, మీరు మీకు నేను డబ్బులు ఇవ్వలేను, నాకు చదువు ఉంది, మీకు నేను చదివిద్దామంటే నాకంటే పెద్దాను కదా మీరు చదువులోనే, నాకు చదువు ఉంది కానీ డబ్బు లేదు, మీకు ఇక చదువు నేనేమి ఇవ్వగలను, నాకంటే మీరు పెద్ద అయినా చదువులోనే, ఇంకా డబ్బు ఇస్తే బాగానే ఉంటుంది కానీ నా దగ్గర డబ్బు లేదు, అంటే నా శరీరాన్ని మీ దేశానికి ఇచ్చేస్తాను. ఏమన్నాడు? బెంగాల్కి ఇస్తాడు, మంచి దేశానికి కాదు. ఏమని ఇస్తాడు? నా శరీరాన్ని బెంగాల్కి ఇచ్చేస్తాడు. నో నో, నువ్వు బెంగాల్కి ఇస్తావా, ఇండియాకి ఇయ్యి నీ శరీరాలు. ఇండియా అంటే ఒక బెంగాల్నా? ఇండియా అంటే ఒక జిన్నూరేనా? ఇండియా అంటే ఒక ఆంధ్రప్రదేశేనా? నీ శరీరానికి బెంగాల్కి ఇవ్వద్దు, ఇండియాకి. నీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు పట్టుకెళ్ళి హరిద్వార్ పక్కన ఇది ఉంది, ఏమి అది ఏంటది, దాన్ని కంకలు అంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మొత్తం మీద ఆశ్రమాలన్నా అక్కడే ఎక్కువ కంకలు. అక్కడ పెద్ద హాస్పిటల్ కట్టాడు ఈ ఈ పట్టుకెళ్ళావు, అక్కడ ఏదో ఎంతో కొంత హాస్పిటల్ కట్టాడు. ఇప్పుడు విశాఖపట్నం కేజీకి ఇచ్చి ఎంత అయింది? నా శరీరాన్ని దేశానికి ఇస్తాను అనలేదు అని. ఏమి ఇస్తాడు? బెంగాల్కి ఇస్తాడు. నాకు నచ్చలేదు నువ్వు చెప్పి, దేశానికి. బెంగాల్ ఒకటే దేశమా? దేశం అంటే పోడూరు ఒకటే దేశమా? నువ్వు ఎవరికి ఇస్తావు? బెంగాల్కి ఇస్తానంటున్నాడు. బెంగాల్ ఇండియా అంటే బెంగాల్, ఇండియాలో భాగం బెంగాల్ అంతే. నీ శరీరాన్ని బెంగాల్కి కాదు ఇవ్వలసింది ఇండియా వీళ్ళు. నీ దగ్గర డబ్బు లేవంటున్నావు, నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు పట్టుకెళ్ళి అక్కడ హాస్పిటల్ కట్టేసి అభిరుచి వెళ్ళిపోను. అంటే వాళ్ళు ఇప్పుడు మనం కొరత బుద్ధులు అయిపోతున్నాయి. ఏంటది? బాగా చిన్న బుద్ధులు అయిపోతున్నాయి. అదే నేను చెప్పాడు, నన్ను చెప్పుకున్నాం మనం ఎవరైనా కాటన్ ధర చెప్పాడు. సైన్స్ అభివృద్ధి అయ్యి కొలది, టెక్నాలజీ అభివృద్ధి అయ్యి కొలది, శరీరాలు సుఖపడుతున్నాయి, మనసులు చిన్న అయిపోతున్నాయి. శరీరం చక్ర ఈ టెక్నాలజీ సైన్స్ అభివృద్ధి అయ్యి కొలది, మనసులేమో కొరతగా అయిపోతున్నాయి, పెట్టి మైండెడ్గా అయిపోతున్నారు. శరీరం సుఖపడుతుంది, మనసు బాగుపడటం లేదు. ఎవడన్నాడు? కాటన్ అన్నాడు. సైన్స్ అభివృద్ధి అయ్యి కొలది, టెక్నాలజీ అభివృద్ధి అయ్యి కొలది, శరీరాలు సుఖపడుతున్నాయి, మనసు కంట్రోల్ లేదు, మనసుకి కంట్రోల్ లేదు, మనసు బాగుపడటం లేదు, శరీరాలు సుఖపడుతున్నాయి. పోనీ సరే మనసులు బాగున్నాయంటే ఎవడ మనసు బాగోలేదు, అందరూ అగ్ని మైండ్స్, అగ్నిగా తయారవుతున్నారు. ఇప్పుడు మీ పని బాగుందని, మీ పని బాగుందనుకోండి, మీకు బ్యూటిఫుల్ మ్యారేజ్ చేయాలని చెప్పగలం. మీకు పని మీకు డబ్బు ఉన్నంత మాత్రం చేత, మీకు లేకపోతే మీకు అంగబలం ఉన్నంత మాత్రం చేత మీ మనసులో మంచి అని చెప్పలేం కదా. అంచేత టెక్నాలజీ అభివృద్ధి అయ్యి శరీరాలు సుఖపడుతున్నాయి. పూర్వం రెండేట్ల బండి మీద తిరుగుతుంది, ఇప్పుడు విమానాల మీద తిరుగుతున్నారు. అంతవరకు బాగుంది, మనసులు పాడైపోతుంది. మనసులు ఏం బాగుపడినట్లేదు సైన్స్ అభివృద్ధి వల్ల. మీరు విమానాల మీద తిరుగుతున్నారని ఏమైనా మీ మనసులు బాగుపడ్డాయా? మీకు ఏమైనా మనసుకి నిగ్రహం ఉందా? మనసు ఏమైనా నిర్మలంగా ఉందా? లేకపోతే సముద్రంలాగా విశాలంగా స్థిరంగా ఉందా? మీ మనసును సైన్స్ ఏదైనా బాగు చేస్తుందా? మీ శరీరాన్ని సుఖపెడుతుంది, మనసును బాగు చేయటం లేదు. అంటే ఏమంటున్నాడంటే, నీకు నువ్వు సముద్రంలాగా కోరిక నెరవేరినా కోరిక నెరవేరకపోయినా వేసవకాలమైనా వర్షాకాలమైనా సముద్రం ఎలా సమానంగా ఉంటుందో, నీకు ఒకవేళ కోరికలు నెరవేరినా కోరికలు నెరవేరకపోయినా అలా సమానంగా ఉంటే నువ్వు శాంతిని పొందుతావు, కానీ కాముకుడు శాంతిని పొందలేడని ఇది శ్లోకానికి అర్థం. కనిపించిందల్లా నాకే కావాలనుకున్నవాడు శాంతిని పొందలేడు. కనిపించేదంతా నాకే కావాలి, ఈ గడ్డిమేట్లన్నీ నాకే కావాలన్నాడు శాంతి పొందలేడు. ఒకవేళ నీకు కోరికలు నెరవేరుతున్నాయనుకో, నీ శాంతిని పాడు చేయవు. శాంతిని పాడు చేయవు, కోరికలు నెరవేరటలేదనుకో, అప్పుడు నీ శాంతిని పాడు చేయవు. అంటే సముద్రంలో ఉన్న మనిషికి కోరికలు నెరవేరినా నెరవేరకపోయినా శాంతిగానే ఉంటాడు. కానీ ఎవడైతే సముద్రంలో ఉండడో ఆడు కోరికలు నెరవేరకపోతే దుఃఖపడతాడు. ఇది ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం. ఇది విహాయ కామాన్ సర్వాన్ పుమాంక్షరతి నిస్పృహ నిస్పృహ నిర్మమ నిరహంకార సహ శాంతి అధిగచ్చతి. ఎవడు శాంతిని పొందుతాడు? ఏ పురుషుడైతే దేహం కేంద్రంగా మనస్సు కేంద్రంగా మీకు ఎవరికైతే వాంఛలు బయలుదేరుతున్నాయో వాటిని మెరిసిలేసుగా విడిచిపెట్టాలి. అంటే మన శరీరం మీద కురిపేసింది అనుకోండి, మన చేతి మీద కురిపేసింది అనుకోండి, మన చేతి మీదే కురిపేసిందని శ్రద్ధగా మేపుకుంటామో దాన్ని? చెయ్యి మందే కురిపేసింది, అది మనం శ్రద్ధగా చూసుకోవాలి దాన్ని. కురిపినే మనం కురిపే కదా అనుకుంటామా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కోయం చేస్తాం. అది మనదే కురుపు కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కోయం చేస్తాం. అలాగే మనస్సు నీదైనా శరీరం ఇదైనా నీ మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని పాడు చేసి వాంఛలు నీకు అటువంటి డిజైర్స్ వస్తాయంటే అట్లనే దయా దాక్షిణ్యం లేకుండా విడిచిపెట్టాను. కురుపుని కోయించుకున్నట్టే, కురుపుని డాక్టర్ చేత కోయించినట్టే నీకు ఉపయోగం లేని ఆలోచనలు, నీ దేహం యొక్క ఆరోగ్యం మనస్సు యొక్క ఆరోగ్యం పాడు చేసి కోరికలు వస్తాంటే మెరిసిలెస్గా విడిచిపెట్టమను. అంటే మెరిసిలెస్గా విడిచిపెట్టమను. నిస్పృహ, నీకు ప్రాపంచిక విషయాల మీద స్పృహ లేదు, స్పృహ ఉండకూడదు. కొంతమందికి కోరికలు స్థూలంగా లేకపోయినా సూక్ష్మంగా ఉంటాయి. కొంతమందికి కోరికలు స్థూలంగా ఉండవు కానీ సూక్ష్మంగా ఉన్నాయి, మళ్ళీ ఎప్పటికైనా స్థూలం అయిపోతాయి. ఎప్పుడు అంటే సూక్ష్మ రూపంలో ఉన్నా నువ్వు సాధన చేసి భగవంతుడి అనుగ్రహం సంపాదించి వాటిని బయటికి తరమాలి. అంటే కొంతమంది కోరికలు వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళకే తెలియదు, సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఏంటది సూక్ష్మ రూపంలో ఉంటాయి. కాళిదాస్ ఏమన్నాడంటే, మీరు నాకు జిన్ను అంటే ఇష్టం లేదు అనవచ్చు, దొరికితే తినేస్తారు. మాకు అదే అంటే ఇష్టం లేదండి, ఇదంటే ఇష్టం లేదని చెబుతారు. చేరా దొరికితే తినేస్తారు. అరాకంగా కాదు. కాళిదాస్ ఏమన్నాడంటే, మీకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో మీకు ఆ ఇంద్రియాలకు సంబంధించిన భోగాలన్నీ మీకు ఎదురుకుండా కనపడాలి. మీకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలకు సంబంధించిన భోగాలన్నీ మీకు ఎదురుగుండా కనపడాలి. ఎదురుగుండా కనిపించినప్పటికీ ఆ భోగాల మీద మీకు ఆకర్షణ కలగన అది కలగకుండా ఉంటే అది వైరాగ్యం. అది వైరాగ్యం కాదు, నీకు అందని అందని ద్రాక్షపళ్ళు పుల్లగా ఉంటాయనుకోకూడదు, అందుచే తినేస్తారు. అంటే ఇక్కడ కాళిదాస్ చెప్పింది ఏంటి, ఎన్ని భోగాలైతే ఇంద్రియాలకు సంబంధించిన భోగాలన్నీ ఎదురుకుండా ఉండాలి, మనకు అందుబాటులో ఉండాలి, వాటి మీద మనకి వికారం రాకూడదు. ఆడు ఇంద్రియ జాత, వాడు మాత్రమే ఇంద్రియ జాత. ఇక్కడ నీకు స్పృహ అంటే సూక్ష్మంగా ఉంటుంది, అది పైకి కనపడవు, అది అణుమాత్రంగా ఉంటాయి. అది సమయం వచ్చినప్పుడు బయటకు వస్తాయి, అది సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. నిర్మమహ, ఎక్కడ అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ లేని వాడికి దుఃఖమే ఉంది? అటాచ్మెంట్ లేని వాడికి అడిగి దుఃఖం లేదు, అశాంతి లేదు. నేను నాది లేని వాడికి అశాంతి ఉంది, వాడికి నేను లేదు, వాడికి అశాంతి ఏంటి, వాడికి దుఃఖం ఏంటి? వాడికి వచ్చేది లేదు, పోయేది లేదు. వాడికి వచ్చేది ప్రారంభాన్ని బట్టి వచ్చినా ఏమనిపించదు, ఏం పొంగిరాదు. పోయినప్పుడు వాడికి దుఃఖం లేదు. అదే గౌతమ బుద్ధుడు తరచుగా చెప్తాడు, నువ్వు అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది, ఇదే పని నీకు చచ్చినంతకాలం, చచ్చిపోయే వరకు ఓటు గుర్తుపెట్టుకొని ఈ శరీరమే నీది కాదు, నీ శరీరమే నీది కాదన్నప్పుడు ప్రపంచం ఏది నీది? నీకు అన్నింటికంటే ఏది ఇష్టం? నీ శరీరం అంటే ఇష్టం, అంతే కదా. అందరికంటే ప్రతివాడికి ఆడి శరీరం అంటే వాడికి ఇష్టం. నువ్వు ఎంతో ఇష్టపడుతున్నా నీ శరీరమే నీది కానప్పుడు సృష్టిలో ఏది నీది? నిర్మమహ. అసలు ఇంకోటి మీరు పెద్ద సాధన చేయక్కర్లేదు, ఎక్కడా మీకు మమకారం లేదనుకోండి, మనసును బయట కదలమంటే కదలు. మీరేమీ కష్టపడక్కర్లేదు, మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. మీకు మమకారం ఎక్కడుంటే అక్కడ మనసు గడుతుంది, మమకారం ఎక్కడుంటే అక్కడ మనసు గడుతుంది. మీకు ఎక్కడా మమకారం లేదనుకోండి, మీకు ప్రాణాయామం చేయక్కర్లేదు, జపం చేయక, నువ్వు మనస్సును ఈ ప్రాణాయామం జపం ఎందుకు? మనస్సును నిగ్రహించుకోవడానికి, అందుకే కదా. మనస్సును నిర్మలంగా ఉంచుకోవడానికి దేనికి ఈ ప్రాణాయామనే జపం మనస్సునే నిగ్రహించుకోవడానికి. మీకు ఎక్కడ అటాచ్మెంట్ లేదు, ఎక్కడ మమకారం లేదనుకోండి, ఎక్కడ మమకారం లేదనుకోండి, మమకారం లేనప్పుడు మీ మనస్సును కదలమన్నా కదలదు, జపం అక్కర్లేదు, ధ్యానం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీరు అలా ప్రశాంతంగా కూర్చోండి, మీ మనస్సు ఎక్కడికి వెళ్తా అంటే అక్కడ మమకారం ఉన్నట్టు, మీ మనస్సు ఎక్కడికి వెళ్తా అంటే అక్కడ మమకారం ఉన్నట్టు. మీకు మమకారం లేదనుకోండి అది బయట కదలమన్నా కదలదు. మమకారం లేని వాడికి జపంతో, జపం ఎందుకు? మనస్సును నిగ్రహించుకోవడానికి. ధ్యానం ఎందుకు? మనస్సును నిగ్రహించుకోవడానికి. మీకు అసలు మమకారం లేనప్పుడు రోగం ఉన్నవాడికి, రోగం ఉన్నవాడికి మందు కానీ రోగం లేనివాడికి మందు ఏంటి అసలు? మీకు ఎక్కడ మమకారం? మీరు ఒకవేళ మనస్సును కదులు అంటారు కదా, అది కదలదు. ఎక్కడ కదులుతుంది? ఎక్కడ మమకారం లేనప్పుడు? మనుషులను చంపేది మమకారం, తప్పులు చేసేది, తప్పులు చేయించేది మమకారం. మనం మనం ఏది బెంగెట్టుకోవడం, ఏడవటం, మంచం పట్టడం అన్నింటికి మమకారమే కారణం. నువ్వు సహజంగా చచ్చిపోవు, మామకారం ఉంటే ఏడుస్తూ చేస్తావు. నువ్వు సంతోషంగా చావు, నవ్వుతూ చావు, ఏడుస్తూ చేస్తావు, దిక్కులేని చావు చేస్తావు. మమకారం కనుక ఉంటే దిక్కులేని చావు చేస్తావు. పుట్టినప్పుడు ఏడుస్తూ పుట్టావు, చచ్చిపోయినప్పుడు కూడా ఏడుస్తూ చచ్చిపోతావా? పుట్టినప్పుడు ఏడుస్తూ పుట్టావు నువ్వు, చచ్చిపోయినప్పుడు కూడా ఏడిపోయినా పనే. నీ పుట్టినప్పుడు ఎంత ఏడుపు ఉందో, ఆ ఏడు చచ్చిపోయే రోజు వచ్చేటప్పుడుగా ఏడుపులు, ఆ ఏడుపు పోగొట్టుకో నువ్వు. ఆ ఏడు ఎంత ఏడుపు ఉందని లోపల ఆ ఏడుపు పోగొట్టుకో. పుట్టినప్పుడు నువ్వు ఏడుస్తూ పుట్టావు, చచ్చిపోయినప్పుడు శాంతిగా సంతోషంగా చచ్చిపో, నీకు పునర్జన్మ లేదు. ఏంటి పుట్టినప్పుడు ఏడిపో చచ్చిపోయినప్పుడు ఏడిపే, మరి ఎందుకు పుట్టావు నువ్వు? ఆ ఏడు పోగొట్టుకోవడానికి పుట్టావు, కానీ ఏడుపు పోగొట్టుకోవడం లేదు, పోగొట్టుకుని ఎక్కువ చేసుకుని చచ్చిపోతున్నావు. ఏం చేస్తున్నావు? దైవస్మరణ లేదు. ఆడిని చూడాలంటావు, ఈయన చూడాలంటావు, ఆ సుబ్బారాడు ఈ సుబ్బారాడు నీకు మోక్షం ఇస్తాడు, గతిస్తాడా? నీ మెడలో గొలుసులు ఉంటే ఆడు చూస్తాడు ఉన్నాయో లేదని. మీరు ముసలివాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి, మీరు మీ పిల్లలు కానీ మీ మనవలు కానీ చూస్తారని ఎప్పుడు అనుకోవద్దు, చూడరు. అంటే మీ అనవసరం గడ్డి ఉంటే ఆడే తింటారు, ఒట్టి గడ్డి. మీరు బతుకున్నంత కాలం జాగ్రత్తగా ఉండండి, ఎవరో చూడరు. అంటే ఇది డార్క్ ఏజ్. కృష్ణుడి శరీరం విడిచిపెట్టేశాక కలియుగం ప్రారంభమైంది. ఈ కలియుగంలో మనం జాగ్రత్తగా మనం ఉండాలి. మీ అనంతరం ఆ గడ్డి ఒట్టి గడ్డి ఉంటే ఆళ్ళే తింటారు. మీరు బతుకుండగా చెయ్యి విడిచిపెట్టకండి. వాళ్ళు చూస్తారు కదా అని మీరు ఎప్పుడు అనుకోవద్దు, చూడరు. ఎంచదంటే మనస్సు స్థిరంగా ఉంటే, మనస్సు శాంతిగా ఉంటే, మనస్సు నిర్మలంగా ఉంటే, మనస్సు కుదిరిగా ఉంటే పోలీస్ స్టేషన్ ఎందుకు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎందుకు? అలా పోలీస్ స్టేషన్ దేనికి, సబ్ రిజిస్టర్ ఆఫీసులు కన్నా సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎందుకు అసలు? మనసు కుదిరి లేక, మనసుకు శాంతి లేక రోజుకు ఒక అవతారం ఇచ్చుతంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే పోలీస్ కేసులోనే. మీ ఇంట్లో వాళ్ళు మీ ఎవరైనా మిమ్మల్ని మీకు ఉన్న 4 ఎకరాలు మాకు రాసేయండి, మీరు మంచం పట్టాక మిమ్మల్ని చూస్తామని ఎవరు చెప్పినా మీరు నమ్మకండి. వీళ్ళు ఏమన్నా రాముడా, లక్ష్మణుడా, భరతుడా, శత్రుఘ్నుడు మిమ్మల్ని చూడటానికి వాళ్ళు? అందుకని భౌతిక విషయాలతో శుభ్రంగా తడిచిపోయే వాళ్ళు ఉన్నారు, పిడకలేని పిడకలు తడిచిపోయినట్టు వాళ్ళు తడిచిపోయి ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏం చూస్తారు? అలా పలకరించరు, మిమ్మల్ని చూడక్కలే పలకరించరు. మీ శరీరం చచ్చిపోతే వల్లకాళ్ళలో కూడా వస్తారు, లేదా గ్యారంటీ చెప్పలేము. అయితే మీరు మనం పాడు చేసుకోమని కాదు నేను చెప్పింది, తర్వాత గడ్డి వాళ్ళు తింటారు. బరుచుకున్నంత కాలం మీరు జాగ్రత్తగా మీరు ఉండండి. మిమ్మల్ని బాగా చూస్తాం, మీకు ఉన్నదో మాకు ఇచ్చేయండి అని ఎవరైనా చెబితే మీరు నమ్మొద్దు, 100 రూపాయలు. ఇది కలియుగం. ఇదేంటిది కలియుగం? డార్క్ ఏజ్ అంటాడు, చీకటి రోజులు. కలియుగం కూడా, కలియుగం అంటే చీకటి రోజులు, వెలుచులు కనపడదు మీకు. అంచేది మిగతా యుగాలతో కంటే కలియుగంలో సాధన చేసిన వాడికి మోక్షం తేలిగ్గా వస్తుందని. ఎంచేదంటే ఈ పరిస్థితులు అనుకూలంగా ఉండ మనకు, మనం ఏదో సాధన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 90 మంది ఆక్షేపిస్తారు. మనం భగవంతుడిలో ఐక్యం అవడానికి ప్రయత్నం చేస్తే మనకు ఎవరు ప్రోత్సాహం ఇవ్వరు, ఆక్షేపిస్తూ ఉంటారు. కానీ యుగ లక్షణం ఏంటది? యుగ లక్షణం. అంతే, మీరు అమాయకత్వంగా ఉండకండి. అంటే ఇప్పుడు రోజులు ఎటువంటి ఏంటి, డబ్బు లేని వాళ్ళు బతకగలరు కానీ అమాయకత్వంగా ఉన్నవాడు బతకలేరు అసలు. మీకు 1000 ఎకరం పొలం ఉంటే మీరు అమాయకత్వంగా శుద్ధం ముద్దిల్లా ఉంటే మిమ్మల్ని బతకనివ్వరావు. మిమ్మల్ని చూసే బాధ్యత మాది కదంటే నమ్మకం నా మాటలు. ఇదే రాముడా పోషించుకోవడానికి మాటలు, వాళ్ళు ఏమైనా శ్రీరాముడా లక్ష్మణుడా? అంటే మనం మనుషులు అలా ఉన్నంత కాలం తిట్టక్కర్లేదు. ఏం చేద్దాం, మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది. అంటే యుగం అటువంటిది, అది నేను చెప్పేది మీకు. అంటే ఏజ్ అటువంటిది, త్రేతాయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ యుగం అలా ఉంటుంది, అది అంచేది జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఏ యుగంలో బతుకుతున్నాం? కలియుగం. కృతయుగంలో మనుషుల్లో ఉంటే ఆడిపేస్తారు మనం. మనం ఏ యుగంలో ఉన్నామో ఆ యుగంలో ఉన్నట్టే బతకాలి. ఆత్మజ్ఞానం కలిగితే వేరే వాళ్ళ విషయం వేరే. వాళ్ళు జ్ఞానం కలిగాక వాళ్ళు బాడీ లేస్తాం, మైండ్ లేస్తాం, వరల్డ్ లేస్తాం, గాడ్ లెస్ ఆల్సో. వాళ్ళకి ప్రపంచం లేనివాడికి మిగతా గొడవలేంటి? వాళ్ళకి వాళ్ళకి చూసినవాడే చూడ, అసలు ప్రపంచం లేదు వాళ్ళకి, శరీరం లేదు వాళ్ళకి, ఇంకా ఈ గొడవలు అక్కర్లేదు. నేను చెప్పి సామాన్య ధర్మాలు చెబుతున్నాను, జ్ఞాని గురించి చెప్పడం లేదు. ఇప్పుడు వాడు త్రేతాయుగం రాముడు లాంటి వాడా వాడు ఇందులో ఇప్పుడు మాట అంటే పోషించుకున్నాడు ఎవడన్నాడు? ఆదివారం మాట, సోమవారం మాట, వాడి త్రేతాయుగం రాముడు. ఇప్పుడు విభీషణుడికి నీకు రాజ్యం ఇస్తామన్నాడు లంక, రావణాసుడు సంహారం అయిన తర్వాత విభీషణుడికి నీకు లంక ఇచ్చేస్తాడన్నాడు రాముడు. నీకు లంక నీకు ఇచ్చేస్తాడు. ప్రతి రాజకీయ సలహాదారులు ఉంటారు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పారు సలహాదారులు. ఎవరిని? నువ్వు తప్పు చేస్తున్నావు, ఏదైనా ఒక విషయం ఆలోచించినప్పుడు దూరంగా ఆలోచించాలి, ముందు మాట ఇవ్వకూడదు, నీకు వాగ్దానాలు చేయకూడదు. అది అమలు జరపగల శక్తి ఉంటే నువ్వు వాగ్దానం చేయాలి, కానీ అది అమలు జరిపే శక్తి నీకు లేనప్పుడు ఎవరికి వాగ్దానం చేయకని చెప్పారు మంత్రులు. ఎవరు? రాముడికి. రైటే కదది, నీకు వాగ్దానం చేయగల శక్తి ఉంటే వాగ్దానం చేయదు. అమలు జరపలేని వాగ్దానాలు ఎన్నడూ చేయకు. ఇప్పుడు అన్ని అమలు జరపలేని వాగ్దానాలు. ఇప్పుడు ఆ ఒంతి నేను కట్టాడంటాడు, కాలం నేను తవ్వించాడంటాడు. నీకు అందరికీ అన్న వస్త్రాలు లోటు లేకుండా చేసేస్తూ ఉంటారు, అందరికీ తెల్లకాటలు ఇచ్చేస్తూ ఉంటున్నారు, ఎవడొకరు రోగం వచ్చినా వైద్యం చేయించేస్తూ ఉంటున్నారు. అమలు జరిపే ఉద్దేశం ఉంటే కదా, అయితే వరుసపెట్టి చెప్పేస్తున్నారు. ఇది రామునికి చెప్పారు మంత్రులు. మనం మాటికి వాగ్దానం చేయలేనప్పుడు, ఎవరికి అది అమలు జరపలేనప్పుడు, అమలు జరిపే శక్తి మనకు లేనప్పుడు మాట ఇవ్వకూడదు, వాగ్దానం చేయకూడదు. అది అది త్రేతాయుగం అని మంత్రులు చెప్పారు. ఎవరికి? రాముడికి. మీ సలహా బాగుంది. మీరు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనిషి పశ్చాత్తాపం రావచ్చు. ఇప్పుడు రావణాసుడు తప్పు చేశాడు, రేపు పొద్దున్న నీ దగ్గరికి వచ్చి నేను చేసింది తప్పే, నీ సీతమ్మను పుచ్చేసుకొని అదంటే, అప్పుడు నువ్వు విభీషణుడికి రాజ్యం ఎలా ఇస్తావు? రావణాసుడు పశ్చాత్తాపడ్డాడు కదా, రావణాసుడు ఆడ రాజ్యం ఆడికి ఇచ్చేయాలి కదా విభీషణుడికి. ఎందుకు ఆ రావణాసుడు చచ్చిపోయాక అప్పుడు నువ్వు ఇస్తే ఇస్తాననేటికి ముందు మాటలు తెలుగు తక్కువ మాటలు మాట్లాడొద్దు అన్నారు రాముణ్ణి. వాళ్ళు మంత్రులు చెప్పింది కరెక్టే, మంత్రులు చెప్పింది కరెక్టే. అంటే రావణాసుడు నీ సీతమ్మని నీకు ఇచ్చేసి నా రాజు అంటే అప్పుడు ఆడు రాజ్యం ఆడికి ఇచ్చేయాలి కదా, వాడు పశ్చాత్తాపడ్డాడు కదా. అప్పుడు విభీషణుడికి నువ్వు రాజ్యం ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఇటువంటి వాగ్దానాలు చేయొద్దు. వాగ్దానం చేయడం తేలిక, అమలు జరపడం కష్టం అని మంత్రులు చెప్తారు. మంత్రులు చెప్తే రాముడు ఏమన్నాడంటే, మీరు చెప్పింది కరెక్ట్గానే చెబుతున్నారు, ఇందులో దగా ఏం లేదు. రావణాసుడికి నిజంగా పశ్చాత్తాపం కలిగితే, మన సీతమ్మను మనకి ఇచ్చేసి ఆడికి నిజంగా పశ్చాత్తాపం కలిగితే వాడు లంక ఆడికి ఇచ్చేయాలి. ఆవిడ విభీషణుకి చేసిన వాగ్దానం ఏమవుతుందని మీరు అంటున్నారు? వారసత్వంగా మనకు అయోధ్య వస్తుంది కదా, అది వారసత్వంగా వచ్చేదేం, అయోధ్యని విభీషణుడికి ఇస్తాను మాట తప్పనన్నాడు వాడు రాముడు. ఇప్పుడు ఎవడున్నాడు అలాగా? నాకు వారసత్వంగా వచ్చి అయోధ్యని విభీషణుడికి ఇచ్చేస్తాను, నాకు అయోధ్యంతో అడిగి అంతే, నాకు నేను అయోధ్యలో అంతే, అయోధ్యలో అంటే నేను అయోధ్యలో అయోధ్య అంతే, నాకు అడవి కూడా అంతే, నాకు అయోధ్య ఎక్కువ కాదు, ఫారెస్ట్ తక్కువ కాదు. అప్పుడు మాటలు అంటే పోషించుకున్నారు. ఇప్పుడు ఎవడ పోషించుకుంటాడండి? ఎవరు అక్కర్లేదు, నీ కూతురు కూడా పోషించుకోదు, వాళ్ళు వీళ్ళు అనుకోవద్దు, పరాయి వాళ్ళు అనుకోవద్దు అండి. ఎవరో పోషించుకోరు అంటే యుగ ధర్మం, మనుషులను తిట్టకూడదు మన యుగ ధర్మం. లక్ష్మణుడు నేను రాముడు కూడా వెళ్తున్నాను సుమిత్రతో చెప్తాడు. ఏమనే నేను రాముడు కూడా అరణ్యానికి వెళుతున్నానంటే కౌశల్య, రాముడు వెళ్తానంటే కౌశల్య బాధపడింది. తండ్రి మాట వినాలని ఎక్కడ ఉంది, ఎదురు తిరిగని చెప్పింది కౌశల్య. అది న్యాయం చెప్తే మనం వినాలి, కానీ అది న్యాయ విరుద్ధంగా చెప్తే మనం ఎందుకు వినాలి? ఎదురు తిరగముంది ఎవరు? కౌశల్య. కానీ లక్ష్మణుడు తల్లి దగ్గరికి వెళ్ళాను రాముడికి సేవ చేయడానికి వెళుతున్నానంటే రాముడు లక్ష్మణ సుమిత్ర జ్ఞాని. మీకు చాలామందికి తెలియదు సుమిత్ర జ్ఞాని వాలి భార్య జ్ఞాని, రావణాసుడి భార్య జ్ఞాని. అయితే వాడు దుర్మార్గంలో భార్యలు గొప్పతనం లోకానికి తిరగటం లేదు. భర్తలు దుర్మార్గులు కాబట్టి భార్యలు మంచితనం పాపం లోకానికి తిరగటం లేదు. వాడు చాలా మంచివాడు. ఎవడు? రావణాసుడి భార్య మనకు ఆదర్శమైన స్త్రీ, అలాగే వాలి భార్య కూడా మనకు ఆదర్శం. లక్ష్మణుడి తల్లి కూడా కౌశల్యలాగా ఎదురు తిరగమని చెప్పలేదు. నువ్వు రాముడికి సేవ చేయడానికి వెళుతున్నావు సాక్షాత్ శ్రీహరి నారాయణుడు. ఎవరు నువ్వు? రాముణ్ణి ఎలా చూస్తావు? రాముణ్ణి ఎలా చూస్తావు? రాముడు నీ తండ్రి అనుకో. రాముడు నువ్వు ఎలా చూస్తావు? అన్నగారు అనుకోవద్దు. ఏమనుకు? తండ్రి అనుకో రాముణ్ణి. సీతమ్మను వదిన గారు అనుకోవద్దు, నన్ను అనుకో. అంటే తల్లి అనుకో. సీతమ్మనే నువ్వు వదిన గారు అనుకోవద్దు, తల్లి అనుకో, నన్ను అనుకో. రాముడిని ఏమనుకుంటావు? తండ్రి అనుకో. ఏంటి మన కర్మ కాలిపోయింది, అయోధ్యలో సుఖంగా ఉండేది, రాముడి గురించి మనం ఇక్కడికి అరణ్యంలోకి వచ్చామని ఏడవకు. అరణ్యాన్ని కూడా అయోధ్యతో సమానంగా చూసుకో. మన కర్మ కాలిపోయింది, రాముడి గురించి మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఒకవేళ అనిపించవచ్చుంది మనసుకి. ఎక్కడికి వెళితేనే అది అడవిలో తిన్నప్పుడు, అడవిని ఎలా చూసుకుంటే అడవి కింద చూడక అయోధ్య కింద, అయోధ్యలో ఉన్నప్పుడు ఎంత శాంతిగా ఉన్నావు, అడవిలో కూడా ఎలా చూడు. రాముడిని తండ్రితో సమానంగా చూడు, సీతమ్మ నాతో సమానంగా చూడు, ఈ అడవిని అయోధ్యగా చూడు. నువ్వు భగవంతుడికి సేవ చేయడానికి వెళుతున్నావు, ఆశీర్వదిస్తాను, ఎల్లు రమ్మంది కానీ కళ్ళం నీళ్లు పెట్టుకోలేదు. అది సుమిత్ర మహాజ్ఞాని. వీళ్ళు భారతంలో రామాయణంలో వాళ్ళు పేరు లేకుండా అయిపోయారు. సుమిత్ర ఒకరు, సరాజ్యమం తార మండోదారి, వాళ్ళు పేరు లేకుండా అయిపోయారు. తర్వాత ఇంకోటి నీకు అస్తమాన, రాముడు కూడా భరతుడు కూడా లక్ష్మణుడు కూడా కానీ శత్రుఘ్నుడు కూడా కాదు. శత్రుఘ్నుడు కూడా రాముడు తమ్ముడే కదా, వాడి పేరు నీకు ఇక్కడ వినపడదు. ఏం చేద్దంటే వాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళు మనం అనా పనికి 100 రూపాయలు ప్రచారం కావాలి. మనకు చేసింది అనా పని, 100 రూపాయలు ప్రచారం. మనం శత్రుఘ్నుడి గొప్పతనం ఏంటంటే వాడు ఏదైనా సేవ చేస్తే, ఎవరికైనా అన్నగారు కావాలన్నా పరాయి వాళ్ళు కన్నా సేవ చేస్తే, వాడు ఏదైనా మంచి పనులు చేస్తే ఎంత నిర్మలంగా చేస్తాడంటే, నిర్మలంగా ఎంత నిశ్చలంగా చేస్తాడంటే వాడు శత్రుఘ్నుడు. అసలు ఆడు చేస్తున్నట్టు మనకు తెలియక్కర్లేదు, ఆడు చేస్తున్నట్టు ఆడే అనుకోడు వాడు శత్రుఘ్నుడు. అయితే వాడు తెర మీదకి రాదు. అయితే మోక్షం భగవంతుడు ఆళ్ళకే ముందు ఇస్తాడు. ఎవరికి? తారకి, మండోదరికి, శత్రుఘ్నుడు. అంటే శత్రుఘ్నుడు ఇతరులకు సేవ చేస్తున్నామని ఏమనుకోడు, చేసేటప్పుడు నేను కష్టపడుతున్నాను అనుకోడు. ఏంటి నేను చేస్తున్నాననే భావం లేదు. ఎవరికి? శత్రుఘ్నుడు. పని చేస్తాడు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, టామ్ టామ్ అక్కర్లేదు వాడు. ఇప్పుడు శత్రుఘ్నులు ఎవరు ఉన్నారు? చేసి గొప్పలు చెప్పుకున్న పర్లేదు, చేయకుండా చెప్పేస్తున్నారు. ఆ వంతి నేనే కట్టించానంటాడు. ఆ వంతి ఎక్కడ ఉంది ఇది తెలియదు అసలు. ఆ వంతిని ఎక్కడ ఉంది ఇది తెలియదండి. వాళ్ళు వంతిని నేనే కట్టించానంటాడు. శత్రుఘ్నుడు ఇలా ఉన్నాడు. ఇప్పుడు శత్రుఘ్నుడు చేసింది కూడా చెప్పడు. ఇప్పుడు మీరు ఆ వంతిని ఎక్కడ కట్టించాడు? శత్రుఘ్నుడు కట్టించాడు, నేనే కట్టించాను అండి. అసలు చేసింది మర్చిపోతాడు వాడు శత్రుఘ్నుడు. అయితే అది మీకు ఎక్కువ రామాయణంలో కనపడ్డాం. అంచేది వేదంలో ఏమని చెప్పాడంటే, నీ గౌరవం అంత మాత్రం చేత పది మందిలో పేరున్నంత మాత్రం చేత, నీకు ఐశ్వర్యం ఉన్నంత మాత్రం చేత, చదువు ఉన్నంత మాత్రం చేత, నీకు అధికారం ఉన్నంత మాత్రం చేత నీకు మోక్షం రాదు. నీకు నువ్వు పరమ పవిత్రుడైతేనే, నువ్వు పరమ పవిత్రుడైతేనే 100% ప్యూరిటీ నీకు ఉన్నప్పుడే ఆ పవిత్రత, ఆ ప్రేమతత్వం, ఆ సత్కర్మ చేసే స్వభావం, బై నేచర్ సత్కర్మ చేసే స్వభావం ఇవన్నీ ఉంటే నీకు మోక్షం వస్తుంది. కానీ బయట గొడవల మోక్షం రాదని వేదంలో చెప్పాడు. చాలామంది ఏం చేస్తారంటే మంచి పనులు చేసిన గౌరవం కోసం చేస్తారు, గౌరవం వస్తుంది, మోక్షం రాదు. గౌరవం ఎంతసేపు ఉంటుంది? 10 రోజులు ఉంటుంది, నిలబడిపోతుంది. మీ శరీరం చచ్చిపోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళే మర్చిపోతారు. ఇంకా దేశం ఏం జ్ఞాపకం ఉంచుకుంటుంది? మీ శరీరం ఏళ్ళు చచ్చిపోయింది అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళే మర్చిపోతారు 12 రోజులు దాటాక. ఇంకా దేశానికి ఏం జ్ఞాపకంటారు? ఇప్పుడు మహాత్మా గాంధీని అందరూ మర్చిపోయారు కదా, ఏదో గాంధీ ఉన్నారు, బతుకున్నారు, ఇప్పుడు అందరూ మర్చిపోయారు కదా. పరాయి వాళ్ళు అక్కర్లేదు, మీ ఇంట్లో వాళ్ళే మర్చిపోతారు. ఇప్పుడు ఎక్కడ టైం ఎంత అయింది? ఏంటమ్మా మనం ఒంటికి అన్నారుగా మొదలు పెట్టేసాము. మనం ఒంటికి మొదలు పెట్టేసాము, ఒంటికి అన్నారుకెన్నింటికి మొదలు పెట్టాము. రెండు శ్లోకాలు చదివాం, ఇంకో 3వ శ్లోకం చదివి వదిలేద్దాం. శ్లోకాన్ని పోగొట్టి ఈ శ్లోకం అను, ఆ శ్లోకాలు మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. ఏంటది లోతుగా అర్థం చేసుకోవాలి? శ్లోకాన్ని పోగొట్టిదే శ్లోకం. శ్లోకాన్ని పోగొట్టిదని శ్లోకం అని పిలుస్తారు. ఏదో 2 చదివాం, 3 చదివి వదిలేద్దాం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మషాః చిన్న ద్వైదాః యథాత్మనః సర్వభూతహితే రతాః. బ్రహ్మస్వరూపం ఎవడ పొందుతాడు? ఏంటది ఎవడ ఫిట్ అవుతాడు? ఎవడో ఫిట్ అవుతాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళలో సెలెక్ట్ అవ్వడు కదా, ఆడు ఫిట్ అవ్వాలి కదా. అదేంటి? ఆడు ఫిట్ అవ్వాలి కదా. అంటే అది ఫైట్ చేయడానికి మన సైన్యంలో మనం తీసుకొని వెళ్దాం. అది ఆ సైన్యంలో యుద్ధం చేయడానికి మన శరీరం ఫిట్ అవ్వ కదా, పొమ్మంటారా మనం చూసి. మన కాళ్ళు పక్కన వెళితే, చేతిలో పక్కన వెళితే, మోకాళ్ళని ఎప్పుడు మన సైన్యంలోకి ఏం తీసుకుంటారు? ఇంకా కుడికాలు పక్క వెళుతుంది, ఎడంకాలు పక్క వెళుతుంది, మోకాళ్ళని ఎప్పుడు ఫిట్ ఫర్ ఫైట్. సైన్యుడికి ఎవరిని తీసుకుంటారో, యుద్ధం చేసే శక్తిని తీసుకుంటారు. మనం వెళ్ళి వెళ్ళిపోమని చెబుతారు. మీకు ఎలా చూసింది ఇక్కడ రావటానికి అని చెబుతారు. అసలు నడవలేకపోతున్నారు, మీకు మీరు యుద్ధం అంటే బయటికి పొమ్మంటారు. నడిచే శక్తిలో యుద్ధం అంటే ఇంకా అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, మీరు అసలు మోక్షం పొందడానికి ఎప్పుడు ఫిట్ అవుతారని. ఫిట్ ఫర్ లిబరేషన్. ఏంటది ఫిట్ ఫర్ లిబరేషన్? ఫిట్ ఫర్ శాల్వేషన్. అంటే మోక్షం రావచ్చు రాకపోవచ్చు, ముందు ఫిట్ అవ్వాలి కదా. మోక్షం రాకపోవచ్చు, అది ఫిట్ అవ్వాలి కదా. ఈ ఫిట్ లక్షణాలు చెబుతున్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్న ద్వైదాః యథాత్మన సర్వభూత హితే రతాః. బ్రహ్మసాయి బ్రహ్మాకారం ఎవడ పొందుతాడు? మీకు మోక్షం వస్తే భగవంతుడు అయిపోరు, మీరు భగవంతుడి యొక్క స్వరూపం పొందుతారు. మీకు మోక్షం వస్తే భగవంతుడు మీరైపోరు, కృష్ణుడు అయిపోరు. మీరు కృష్ణుడి స్వరూపాన్ని పొందుతారు. కృష్ణుడు స్వరూపాన్ని పొందుతారు. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు అండి? బ్రహ్మ సాహిత్యం బ్రహ్మముడు మీరు దేహంతో మనస్సుతో ఎలా అయితే ఏకంగా ఉన్నారో ఆ బ్రహ్మముతోటి లోపల ఉండే అమృతత్వంతో లోపల లేని చావు లేని సద్వస్తుతో ఏకంగా ఉండాలంటే మీకు లక్షణాలు ఉండాలి. ఏంటిది ఈ లక్షణాలు ఉంటే వస్తుంది రావచ్చు, మోక్షం రావచ్చు రాకపోతుంది, కానీ ఫిట్ అవ్వాలి దీనికి. మీరు ఫిట్ అవ్వాలంటే ఈ లక్షణాలు ఉండాలి. క్షీణ కల్మషాహ అంటే మీరు బ్యాటరీ మీ హృదయం అంతా వెతుక్కోవాలి. నాకు సత్యము తెలిసిపోయిందని నాకు సత్యము తెలిసిపోయిందని చెప్పేవాడు బుద్ధిమంతుడే కాదు. నేను సత్యం కోసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, సత్యాన్ని వేసుకోండి అని చెప్పేవాడు బుద్ధిమంతుడు. నాకు సత్యము తెలిసిపోయింది, నాకు మోక్షం వచ్చేసిందని చెప్పేవాడు బుద్ధిమంతుడు కాదు. నేను మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాను, సత్య దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని సారంలో ఉన్నానని చెప్పేవాడు బుద్ధిమంతుడు. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ సో లాంగ్ డూ ఐ లెర్న్. ఎవరు రామకృష్ణుడు అంటాడు, నేను ఎంతకాలం అయితే జీవించుంటాను, నేను ఎంతకాలం అయితే జీవించుంటానో అంతకాలం నేర్చుకుంటూనే ఉంటాను. నేను చివరకు పరమస్థితికి వచ్చానని వచ్చానని ఎప్పుడు చెప్పలేదు, అంటే మన కోసం చెప్పలేదు. నేను ఎంతకాలం అయితే జీవించుంటాను, నా శరీరం ఎంతకాలం అయితే భూమి మీద అటు ఇటు తిరిగాడుతుందో అంతవరకు నేర్చుకుని ఉంటాను, అంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను, అంతవరకు సాధన చేస్తూ ఉంటాను. యాజలం యాజలు డూ ఐ లెర్న్. నాకు సత్యదర్శనం అయిందని చెప్పేవాడి కంటే సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు బుద్ధిమంతుడు. మీకు అనిపిస్తుంది సత్యదర్శనం అయిపోయిందని. ఏనుగుని ఒకవైపు నుంచి చూస్తే ఓ గుడ్డివాడు ఏనుగు తొండం పట్టుకుంటే ఆడు అనుకున్నట్టు ఏనుగంటే మనకు అర్థం అవ్వలేదు, ఏనుగంటే స్తంభంలా ఉంటుందని. తొండం ఎలా ఉంటుంది? స్తంభంలా ఉంటుంది. ఇంకోటి చెవులు పట్టుకున్నాడు అంటాడు. ఇప్పుడు ఏనుగంటే పూర్వం నాకు అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థమైపోయింది, చేట్లా ఉంటుంది అన్నాడు. రామకృష్ణుడు అలా కాదు, 1000 కళ్ళతో ఏనుగును చూశాడు. గుడ్డివాడు ఏనుగుని చూసినట్టు చూడలేదేనా? గుడ్డివాడు ఏనుగుని చూసినట్టు చూడలేదు. 2 కళ్ళతోటి కాదు, 1000 కళ్ళతోటి ఏనుగుని చూశాడు. మీరు రకరకాల మనస్తత్వాలు కలవ ఉంటారు. మీరు మీ మనస్తత్వాలను బట్టి మనతో ప్రయాణం చేస్తూ మనతో పాటు నడుస్తూ మొత్తం ఏనుగుని యొక్క సమగ్ర స్వరూపం చూస్తూ భక్తులు నడిపించేవాడు రామకృష్ణుడు. మాకు సత్యం తెలిసిపోయింది అనేవాడు ఎటువంటి వాడు అంటే ఆ చెవులు పట్టుకుని ఏనుగంటే మాకు అర్థమైపోయింది, చేట్లా ఉంటుంది అది, చేట్లా ఉంటుంది ఏనుగు. సమగ్రంగా దర్శించిన వాడు ఎవరు? రామకృష్ణుడు. ఆవిడ సమగ్రంగా దర్శనం మనతో పాటే సాధన చేశాడు, మనకు సాధన చేసి చూపించాడు, మనతో పాటే ఉన్నాడు. క్షీణ కల్మషాహ అంటే నువ్వు నీ హృదయంలోకి చూసుకుంటు, ఎప్పుడు నిరంతరము నీ హృదయంలోకి చూసుకుంటూ నీ లోపల కల్మషం ఎక్కడ ఉందో చూసుకో. నీ లోపల ఆ కల్మషాన్ని కడుక్కోవటం ప్రారంభించాలి. నీ ఇల్లు ఎలా కడుక్కుంటున్నావో, నీ గదులు ఎలా కడుక్కుంటున్నావో, నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని కడుక్కోవడం మొదలుపెట్టి నీకు నూటికి నిర్మాడు కల్మష రహితుడు అవ్వాలి. అంటే నువ్వు అగ్నిహోత్రంతో సమానం అవ్వాలి. ఏంటది నువ్వు అగ్నికి తుప్పడుతుందా? అగ్నికి తుప్పట్టదు అక్కడ. అలాగే నువ్వు పరమ పవిత్రుడు అవ్వాలి. అంటే నీ హృదయంలో కల్మ పూర్వజన్మల సంస్కారాలను బట్టి కల్మషం ఉండొచ్చు, ఆ పూర్వజన్మ వాసనను బట్టి కల్మషం ఉండొచ్చు. తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా ఒక జన్మలో కామక్రోధాలు పోకపోవచ్చు, ఎవడో అదృష్టవంతులు ఉంటారు వాళ్ళకి పోవచ్చు, అందరికీ పోతాయని చెప్పలేము. అంచేత కామక్రోధాలు పోయినాయని అనుకోవద్దు, అంచేత నిరంతరం మీరు సాధకులుగా ఉండండి. ఎవరు రామకృష్ణుని చెప్పాడు, నిరంతరం నేను ఆయనకు అక్కర్లేదు సాధన, అని నిరంతరము నేను సాధకుడిగానే ఉంటాను, నేను ఒడ్డుకు వచ్చానని మీతో చెప్పటం లేదు. మై డియర్ డివోటీస్, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ సో లాంగ్ డూ ఐ లెరన్. నేను ఎంతకాలం అయితే నా ముక్కులో గాలి తిరుగుతానో అంతకాలం నేర్చుకుంటూనే ఉంటాను, నేను ఒడ్డుకు వచ్చానని మీకు చెప్పటం లేదు. ఏమి లాభం? సంపాదించుకుంటున్నానని మీకు ఇచ్చేస్తున్నాను, సంపాదించుకుంటున్నాను నాకు దగ్గర గ్యాస్ పెట్టుకుంటే ఉంటుంది కానీ లేకపోతే నాకేముంటుంది? సంపాదించుకుంటున్నాను 16 మందికి చివరిలో పంచిపెట్టేశాడు కదా. నవ్వు ఐ బికేమ్ బెగ్గర్. ఇక్కడ మనకేం మిగలేదు, అక్కడికి పట్టుకెళ్ళటానికి ఏం మిగలేదు. భాగవతంలో ఉంది సాధకుడికి ఇహపరాలు ఉంటాయని, ఇక ఉంటుంది పరం ఉంటుంది. ఎవరికి? సాధన చేసేవాడు. రామకృష్ణుని అంటాడు ఇక్కడ ఏం లేదు అక్కడ ఏం లేదు, ఇక్కడ సంపాద జీవితం పొడుగునే కష్టపడింది 16 మందికి ఇచ్చేసాను, అక్కడ పట్టుకెళ్ళటానికి ఏమి లేదు. ఎక్కడికి? పరలోకానికి పట్టలేదు. అక్కడ దగ్గరనే ఇక్కడే దగ్గరనే ఒట్టి చేతులతోడు బయటికి పోతున్నా అన్నారే. ఏముంది? ఏమి లేదు వాడికి. కష్టపడ్డాను సంపాదించాను, చివరికి ఒట్టి చేతులతోడు బయటికి వెళుతున్నాను. ఐ బికేమ్ బెగ్గర్. క్షీణ కల్మషాహ ఏంటది? క్షీణ కల్మషాహ, నీ పట్ల పరిపూర్ణమైన దయ కలిగింది అనుకోండి. ఎవరికి? రామకృష్ణుడికి. మీతోటి సహవాసం చేసి మీ కల్మషం పోగొట్టేస్తాడు. అడుకు కొండ గుర్తుంది. కొండ గురించి ఏంటంటే దేవిని బాగు చేయాలనుకున్నాడు అనుకోండి, దేవి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తా ఉన్నావు అంటే అది గుర్తు అడిగి మనం పట్టేసుకోవాలని అందరిని అంటారు. ఏంటి దేవి గంట ఎక్కమ్మగేం, మళ్ళీ ఎప్పుడు వస్తావు, మరి ఇంతలో రావేమో నువ్వు, గంట ఎక్కమ్మగేం మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటే నేను నీ బుద్ధిని శుద్ధి చేయటానికి అంటాడు. అలాగే ఏమంటాడు, ఇప్పుడు వచ్చావు వెళ్ళిపోతున్నావు, వెండి కమ్మగే మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు అంటే ఒక మనిషిని బాగు చేయాలనుకున్నప్పుడు, ఆ కల్మషం బయటికి లాగేయాలనుకున్నప్పుడు పరిపూర్ణంగా వాడిని ప్రేమించేవాడు. నేను వెళ్ళొస్తానా పరమహంసదేవ, వెళ్ళిపోతున్నావా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాం, వెళ్ళిపోతున్నావా వెళ్ళిపో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు నువ్వు, అది కొండ గుర్తు. నేను బాగు చేయాలనుకున్నప్పుడు అది కొండ గుర్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడు రమ్మంటారంటే మీరు రారనుకోండి, మిమ్మల్ని క్షీణ కల్మషం క్షీణం చేయాలనుకోండి, ఎవడొచ్చి అది కౌరంపిస్తాడు. ఏంటి నరేంద్ర ఈ మధ్యన కనపడతాడని, ఏంటి ఇంటికాడ పరిస్థితి ఏం బాగోలేదా, ఈ మధ్యన కనిపించడం మానేశాడు అంటాడు. అలా ఆరా తీసుకున్నవాడు ఏంటి అంటాడు, లవ్ ఇన్కార్నేషన్ మెరిసి ఇన్కార్నేషన్. శారద అంటున్నా అందరికీ అన్నీ అప్పగింతలు చెప్పేస్తున్నారు, మరి నా మాట వింటాను. ఆ శారదకి ఇవ్వడానికి ఇడికేం పొలం లేదు. ఎవరికి? ఇడికి పోలే 10 సెంట్లు పడేద్దాం, భూమి అంటే ఏం లేదు, ఇల్లు లేదు, కొంప లేదు, ఏమి ఇస్తాడు. అప్పుడు శారదతోడు ఏం చెబుతాడు, నీకు ఉండగలిగితే మా ఇంటికాడు ఉండు కామర్పకూరులో, నీకు అక్కడ సుఖంగా ఉందంటే కామర్పకూరులో ఉండి ఇల్లు ఉంది, అక్కడ నీకు సుఖంగా లేదంటే నీ పుట్టింటికి వెళ్ళిపో, జయరామ్ బాటి వెళ్ళిపో, నువ్వు అత్తవారి ఇంటికాడ ఉన్నా పుట్టింటికాడ ఉన్నా నువ్వు సుఖంగా ఉంటావు, నాకు కావాలి, నా దగ్గర ఇవ్వటానికి ఏముండదు. ఏమిస్తాడు? నా మాట ఏంటంటుంది ఎవరు శారద, నువ్వు మా ఇంటికి వెళ్ళిపో, మా ఇంటికి అంటే అత్తవారింటికి, నువ్వు అక్కడ బాగుంటే అక్కడ ఉండిపో, వాళ్ళకి ఇల్లు ఉంది అక్కడ కామరపూర్లో, అక్కడ మా ఇంటికాడ నీకు సుఖంగా లేదనుకో, పుట్టింటికి వెళ్ళిపో, ఎక్కడ చూడ నీకు కాలక్షేపం అయిపోతుంది. నువ్వు అత్తవారింటికాడ ఉండమని చెప్పడం లేదు, పుట్టింటికాడ ఉండమని, నువ్వు సుఖంగా నీకు రోజులు వెళ్ళిపోతే సరిపోతాయి. ఏండి ఈ కమ్మగేం, అందరిని అనడం ఎవరు, ఎవరినైతే అనుగ్రహించాలనుకున్నాడు వాళ్ళు అంటాడు. కానీ వచ్చిన అందరూ మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మీరు మళ్ళీ పడితే పాటల కింద అయ్యే ఉండేవాడికి ఎవరినో అంటాడు, ఎవరిని అంటాడో మనం చెప్పలేము. అది క్షీణ కల్మషాహ, ఏంటది క్షీణ కల అంటే, నువ్వు సాధన అంటే ఏంటంటే నీ హృదయంలో ఏ కల్మషం ఉందో నువ్వు చూసుకోవాలి. అంటే స్కానింగ్ చేస్తే మనకు రోగం వస్తుంది. ఇప్పుడు సోనియాగాంధీకి యూట్రస్ వచ్చింది క్యాన్సర్. ఆవిడకి ఎక్కడ వచ్చిందంటే క్యాన్సరు యూట్రస్లో వచ్చింది. మా ఇల్లు ఏమంటున్నారు, ఇండియా వచ్చేస్తుంది, 10 రోజులు వచ్చేస్తుంది, 20 రోజులు వచ్చేస్తుంది, తగ్గిపోయింది తగ్గిపోయింది అంటారు. ఆ యూట్రస్లో ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో తగ్గే అవకాశం లేదు. ఆవిడకి ఆపరేషన్ చేశారు, ప్రస్తుతానికి బాగానే ఉంది. యూట్రస్లో ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో తగ్గే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎక్కడ రాకూడదు అక్కడ వచ్చింది క్యాన్సర్. కొన్ని కొన్ని చోట్ల క్యాన్సర్ వస్తే బతుకుతారు, కొన్ని కొన్ని చోట్ల వస్తే మనం ఆపు చేయడం. అది వాడి బాడీ యొక్క డెస్టినీ. ఏంటది బాడీ డెస్టినీ? ఆవిడ హిమాలయం వెళ్ళిపోతుంది, వైద్యాలు చేసేసుకుంటుంది, ప్రపంచం అన్నింటికంటే గొప్ప క్యాన్సర్ హాస్పిటల్ న్యూయార్క్ వెళ్ళి సొంత హిమాలయాల మీద వెళ్ళి వైద్యం చేయించేసుకుంటుంది. ఈ జగన్ పార్టీ వాళ్ళు అంటున్నారు, మా జగన్ తినేశాడు అంటే ఇవిడు సొంత హిమాలయాలు వెళ్ళి న్యూయార్క్లో వైద్యం చేయించుకుంటుంది, ఇవిడికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటున్నారు. మామూలు అందరు వెళ్ళి హిమాలయాల్లో అడవచ్చాం కదా, సొంత హిమాలయాలు వెళ్ళి న్యూయార్క్లో వైద్యం చేయించుకుంటుంది, ఈ డబ్బు ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటున్నారు. మీరు అంటే ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మా జగన్నే దుర్మార్గుడు కాదు, రాజకీయ నాయకులు అందరూ దుర్మార్గులు. మా జగన్ దుర్మార్గుడు అంటున్నారు మీరు, మా జగన్నే కాదు, మొత్తం ప్రతి రాజకీయ నాయకుడు దుర్మార్గుడు అని. దాని మూడు బోళ్ళు అంత డబ్బు తినేసాడు బోఫార్స్లో, మరి ఆడి మీద ఎంక్వైరీ పెట్టకుండా ఈ జగన్ మీద ఎందుకు పెడుతున్నారు? ఆడు బోఫార్స్లో డబ్బు తినేసిన మాట నిజం రాజీవ్ గాంధీ, మరి ఆడి మీద సిబిఐ దండయాత్ర ఎందుకు చేయలేదు? అంటే గవర్నమెంట్ ఎవడి మీద అయితే కక్షలు తీర్చుకోవాలని ఉంటుందో వాడి మీదకే సిబిఐని పంపుతుంది. మన ఆ మధ్యన ఓట్లకని గవర్నమెంట్ నిలబెట్టారు, ఓట్లు కొంటూ నేరం. దాన్ని క్యాష్ ఫర్ ఓట్స్ అంటారు, అంటే డబ్బు ఇచ్చి ఓట్లు కొని నెగ్గటం. మీరు కొని నెగ్గారు కదా, మరి దాని మీద సిబిఐ విచారణ ఎందుకు చేయరాను? మీరు మా జగన్ను దుర్మార్గుడు అంటున్నారు, ప్రతి మా జగన్నే కాదు ప్రతి రాజకీయ నాయకుడు దుర్మార్గుడు. ఇప్పుడు ఇంతకు ఆ గొడవ వచ్చి క్షీణ కల్మషాహ, ఏంటది కల్మష అంటే, మీకు స్కానింగ్ చూసినప్పుడు జబ్బులు ఎలా మన శరీరంలో ఏమైనా జబ్బులు ఉంటే స్కానింగ్ తీసినప్పుడు తెలుస్తుంది. అలాగే మీ హృదయాన్ని స్కానింగ్ తీసుకోండి, మీ హృదయాన్ని స్కానింగ్ తీసుకోండి. చూసుకుని ఏ మైనస్ పాయింట్స్ ఉన్నాయని బెంగెట్టుకోకండి. మీరు ఏమీ బెంగెట్టుకోవద్దు. ఆ మైనస్ పాయింట్స్, ఆ కల్మషం ఎలా పోగొట్టుకోవాలో చూసుకోండి. రామకృష్ణుడి స్కానింగ్ మిమ్మల్ని చూసి చెప్పేసాడు, ఏ లోపం మిమ్మల్ని ఆ లోపం ఎలా పోవాలో కూడా మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చేసేవాడు. వాడి స్కానింగ్ వాడు ఎవడు వాడి స్కానింగ్ అది స్కానింగ్ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ 100 రూపాయలు ఇచ్చి స్కానింగ్ చేయక ఆడే చేసేస్తాడు మన మైండ్. స్కానింగ్ ఆడే చేసేస్తాడు, ఆడే మందు ఆడే యంత్రం, వాడే మందులు వాడే యంత్రం. క్షీణ కల్మషాహ చిన్న ద్వైదాహ అంటే కొంతమంది దేవుడు ఉన్నాడా లేదా దేవుడు ఉన్నాడా లేదా దేవుడు ప్రతిదానికి అనుమానాలు వదులుకోండి. భగవంతుడు ఉన్నాడన్న నిర్ణయం మీకు ఫరంగా ఉండాలి. అనుమానాలు పెట్టుకుంటే పాడైపోతారు మీరు. భగ ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, దెర్ ఈజ్ ఈశ్వర. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు ఉన్నవా ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు ఒకడు ఉన్నవాడు ఉన్నాడు, మన కళ్ళకు కనిపిస్తున్న సృష్టికి యజమాని ఒకడు ఉన్నాడు, ఈ ప్రపంచం తెగిపోయిన గాలిపటంలా లేదు. దీన్ని ప్రపంచాన్ని మనిషిని ప్రపంచాన్ని పంచిభూతాలను నడిపే యజమాని ఒకడున్నాడు. ఆ యజమాని మీద పరమేశ్వరుడి మీద సర్వేశ్వరుడి మీద నారాయణుడి మీద మీకు పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. శనివారం ఒకలాగా ఆదివారం లేకుండా ఒకలాగా ఉంటే ఆయన అనుగ్రహం మీ మీద పడదు, మీకు మోక్షం రాదు, మీకు సంశయం లేక డౌట్లెస్లాగా ఉండాలి. మీకు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు భగవంతుడు ఉన్నాడా లేదని అనుమానం రాకూడదు. అనుమానం వచ్చిందా పోతారంటున్నాడు. అనుమానం వచ్చిందా మీరు పోయినట్టే అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. దేర్ ఈజ్ ఫరం ఫెయిత్, దేర్ మస్ట్ బీ ఫరం ఫెయిత్, దేర్ ఈజ్ ఈశ్వర. మీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటేనే మీరు బాగుపడతారు. ఉన్నాడా ఉన్నాడా, ఆ ఉన్నాడా అనుకున్నాడు ఒకవేళ లేడేమో, ఏదో అనుమానాలు పెట్టుకుంటే పోతారంటున్నాడు భగవంతుడు. చెబుతున్నాడు మీరు శుభ్రంగా పోతారని, అంటే కాలగర్భంలో కలిసిపోతారు. ఈ చక్రంలో జన్మ మరణ చక్రంలో మిమ్మల్ని తిప్పేసి నలిపేసి వదిలేస్తుంది. అంటే భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం మటుకు మీకు లోపం రాకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే కష్టాలు వస్తే దేవుడు లేడేమో అనుకుంటారు, కష్టాలు వస్తే దేవుడు లేడు అనుకుంటున్నారు. మీ కష్టాలను మీకు మోక్షం పొందే అవకాశాలుగా మార్చేస్తారని మీకు తెలియదు. ఒకవేళ మీకు ఏదైనా కష్టాలు వస్తే ఆ కష్టాలను మీకు మోక్షం పొందే అవకాశాలుగా అది మార్చేస్తారని మీకు తెలియటం లేదు. కష్టం వచ్చేస్తుంది కంగారు పడుతున్నారు మీరు. అలా కంగారు పడకండి, మీకున్న కష్టాలన్నింటిలో కూడా మీరు మోక్షం పొందడానికి వచ్చే అవకాశాలుగా మార్చేస్తాను వాడు ఈశ్వరుడు. వాడే చిన్న ద్వైదాహ యథాత్మనహ అంటే ఇప్పుడు చెయ్యి ఉంచండి, చెయ్యి కదల ఇలా పెడితే అది కదలకుండా ఉంటుంది కదా, అలా పెడితే. అలాగే నీ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ చిన్న లేకుండా చూసుకోవాలను. అంటే చేపలు ఏం తగ్గించుకోవాలి, ఏంటది ఇప్పుడు తిండి కూడా మనకంటే ఎక్కువ మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తినేస్తున్నాం. మన అందరం కూడా మన శరీరానికి కావాల్సిందంటే ఎక్కువ తినేస్తున్నాం. ఈ మధ్యన అమెరికాలో ఎంత చెడ్డ ప్రచారం చేస్తున్నారో లెక్కలేదు పంచదార మీద. దానికి వైట్ పాయిజన్ అని పేరు పెట్టారు. దేనికి? పంచదార కాఫీలో టీలో వేసుకుంటే పర్వాలేదు, పంచదార మిమ్మల్ని ముట్టుకొద్దని అంటారు. పంచదారతో తయారు చేసిన స్వీట్లు తినేయకండి అంటున్నారు. కాఫీలో టీలో వేసుకుంటే పర్వాలేదు కానీ పాలలో పంచదార వేసుకుంటే పర్వాలేదు, తగుమాత్రంగా వాడండి. పంచదార ఎక్కువ తింటే మీ శరీరం పాడైపోతుంది, అది తెల్లగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది, తెల్లటి రూపంలోనే విషం ఉంటుంది. మీకు తింటే బెల్లం మిఠాయి తినండి, పంచదార మిఠాయి తగ్గించండి. బెల్లం ఎవరికి నచ్చతారు ఇప్పుడు? పైగా ఈ సార్లు ఈ బెల్లం మిఠాయి పెడితే ఆక్షేపిస్తున్నారు. అలవాటు తప్పిపోయింది. వాళ్ళు ఏం చెబుతున్నారంటే మీకు మిఠాయి తినాలంటే బెల్లం మిఠాయి తినండి, బంగారం మిఠాయి తినవద్దు, అది తెల్లటి రూపంలో ఉన్న విషం, వైట్ పాయిజన్. ఏంటది వైట్? తెల్లగా ఉన్న విషం అది, వైట్ పాయిజన్. పంచదార తగు మాత్రంగా వాడను కానీ ఎక్కువ తినేయకండి పంచదారను. అంటే పంచదారతో తయారు చేసిన వస్తువులు ఎక్కువ తినేయొద్దని. ఇది అమెరికాలో గవర్నమెంట్ ఎక్కువ ప్రచారం చేస్తారు, దానికి ఒక పేరు పెట్టింది వైట్ పాయిజన్. ఏంటది వైట్ పాయిజన్? యథాత్మన అంటే ముందు నువ్వు తిండికాడి జాగ్రత్తగా ఉండాలి. ఏంటది తిండి దగ్గర మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తున్నామండి. మనందరం కూడా అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తున్నాం. అది మనం చూసుకుంటే తెలుస్తుంది ఎక్కువ తినేస్తున్నాం. మహాత్మా గాంధీ గారు చెప్తూ ఉంటారు, తినటానికి బతకండి, బతకటానికి తినండి అని. గాంధీ గారు చెప్పారు, మీరు తినటానికి బతకండి, బతకటానికి తినండి అని. మీరు ఎంతవరకు తింటే బతుకుతారో అంతవరకు తినండి, కానీ ప్రత్యేకంగా తిండి కోసం బతకండి అని. కొంతమంది తిండి ఎక్కువ తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోతారు. అంటే తిండి ఎక్కువ తినేస్తే ఈ బ్రెయిన్కి వెళ్ళి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, ఇంకా పొట్ట చుట్టూ తిరుగుతుంది రక్తం, మెదడుకి వెళ్ళి రక్త తర్వాత మీరు తిండి ఎక్కువ తినే వాళ్ళకి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అంటే ఎందుకు జ్ఞాపకశక్తి తగ్గుతుందంటే బ్రెయిన్కి ఎంత రక్తం వెళ్ళాలో అంత రక్తం వెళ్ళకుండా పొట్ట దగ్గర ఆఫ్ చేసేస్తుంది రక్తాన్ని. ఇక్కడ బ్లడ్ సప్లై మెదడుకి వెళ్ళి బ్లడ్ సప్లై తగ్గిపోతే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. యత ఆత్మన అంటే నీ మనసు చెప్పినట్టు నువ్వు వినకూడదు, నువ్వు చెప్పినట్టు నీ మనసు వినాలని. నీ మనసు చెప్పినట్టు నువ్వు వినకూడదు, నువ్వు చెప్పినట్టు నీ మనసు ఉండాలి. నీ మనస్సుకు నువ్వు యజమానిగా ఉండాలి, కానీ నీ మీద నీ మనసు నీకు నీ మనస్సు యజమానిగా ఉండకూడదు. యథాత్మన సర్వభూత ఇతే రతాహ. నువ్వు ఒక మనిషి ఎంతమందికి సహాయం చేయగలడు? మీరు అందరికీ సహాయం చేయలేరు కదా. కానీ మనస్సులో దరిద్రం పనికిరాదని. ఏంటది అంటే అందరి యొక్క క్షేమం కోరుకో, వాళ్ళు నీ శత్రువులైనా వాళ్ళ క్షేమం కూడా కోరుకో. అంటే వాళ్ళు సుఖంగా ఉండాలనే కోరుకో, వాళ్ళు క్షేమంగా ఉండాలనే కోరుకో. నీకు ఇంటికాడ దరిద్రం ఉన్నా మనసులో దరిద్రం పనికి రాదు. ఎవడైతే సర్వభూతకోటి యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడో, లోకంలో జీవకోటి అందరూ కూడా శత్రువులని మిత్రులని తేడా లేకుండా మంచివాళ్ళ ఇంటి మీద, చెడ్డవాళ్ళ ఇంటి మీద కూడా వర్షం కురుస్తుంది కదా అంటాడు. ఏమంటాడు? మంచివాళ్ళ ఇంటి మీద, చెడ్డవాళ్ళ ఇంటి మీద వర్షం కురుస్తుంది కదా. చెడ్డవాళ్ళ ఇంటి మీద వర్షం కురవటం మానేస్తుందా? అందరిళ్ళ మీద భగవంతుడు వర్షం కురిపిస్తా అంటే నువ్వు కూడా అలాగే ఉండు, అందరి క్షేమం కోరుకో. నువ్వు కూడా అందరి క్షేమం కోరుకో. నీ మీద కోపంగా అంటే మీ ఇంటి మీద వర్షం కురవటలేదా? అందరి క్షేమం కూడా, అందరి క్షేమం కూడా నువ్వు కోరుకో. మీ ఇంటికాడ దరిద్రం ఉన్నా మనసులో దరిద్రం పనికిరాదు. మనసులో దరిద్రం పనికి రాదు. కొంతమందికి ఇంటికా డబ్బున్న మనసులో దరిద్రంగా ఉంటారు. వాళ్ళకి మోక్షం వాళ్ళని కోసేసిన రంప పెట్టి కోసేసిన వాళ్ళకి మోక్షం రాదు. నీకు ఇంటికాడ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అది మెయిన్ కాదు. మనసులో ఎన్నడూ దరిద్రం పనికి రాదు. అందరి క్షేమం కోరు, అందరూ బాగుండాలని నువ్వు మనసులో అనుకో. అందరూ ఎవరు అందరికీ క్షేమం కోరు, అందరికీ క్షేమం కోరే, కానీ ఎవరికి పాడు కోరకు, ఎవరికి పాడు కోరకు. నీకు ఎవడన్నా ఇష్టం లేకపోతే కాళ్ళు తిరగాలని నువ్వు అనుకోకు. వాడు చెడ్డవాడా మంచివాడా అనేది భగవంతుడు చూసుకుంటాడు. ఆడికి భగవంతుడికి సంబంధం, మనం మటుకి అందరి క్షేమం అంటే నువ్వు బాగుపడటానికి లక్షణం ఇది. ఇప్పుడు అందరి క్షేమం ఎందుకు కోరమంటున్నాడు అంటే ఇక్కడ సర్వభూతాల యొక్క హితమే కోరు, అందరి క్షేమం కోరుకోమని భగవంతుడు ఇక్కడ ఎందుకు చెబుతున్నాడంటే నువ్వు బాగుపడటానికి చెబుతున్నాడు. నువ్వు బాగుపడటానికి చెబుతున్నాడు. అక్కడ అది లక్ష్యం. సర్వభూత ఇచే రతాహ. వీళ్ళు ఈ లక్షణాలన్నీ కలగల వాళ్ళు ఋషులు అంటారు. ఇంతకుమంది చెప్పాడు కదా కల్మషం లేని వాళ్ళు, ఈ లక్షణాలన్నీ కలిగిన వాళ్ళని ఏమంటారు? ఋషులు అంటారు. ఆ ఋషులు మాత్రమే బ్రహ్మాకారం చెందుతారు, అంటే బ్రహ్మం యొక్క స్వరూపం పొందుతారు. వాళ్ళకి కడసారి జన్మది. ఏంటది కడసారి జన్మం? ఎవడైతే పుట్టుకతోటి చావుతోటి సంబంధం లేనటువంటి ఆనందము, దాని స్వరూపమే ఆనందము, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఉండటం, దానికి లేకపోవటం అంటూ లేదు. ఆవాడు ఆ బ్రాహ్మీ స్థితి పొందినవాడు సుఖ సముద్రంలో, శాంతి సముద్రంలో, ఆనంద సముద్రంలో ఊగిసలాడుతూ ఉంటాడు. అంతేకాదు నీ సహస్రారం అంతా కూడా ఆనందంతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు నీ గౌరవం ఏంటి, అగౌరవం ఏంటి, నీ పేదవాడు ఏంటి, ధనవంతుడు ఏంటి? నీ పేదవాడికి ఉన్నాయి ఏమని అనిపించదు, ధనవంతుడిగా ఉన్నా ఏమీ అనిపించదు. బయట కూడా ప్రభావం నీ మీద ఉండదు. ఏం చేద్దంటే నువ్వు ఆనందంలో, శాంతిలో, సుఖ సాగరంలో ఊగిసలాడుతూ ఉంటావు. నీకు వస్తే ఏమనిపించదు, పోతే ఏమనిపించదు. వస్తే సముద్రం లాగా, జ్ఞాని సముద్రం ఎలా అయితే నిండుగా ఉంటుందో, సముద్రం ఎలాగైతే స్థిరంగా ఉంటుందో, సముద్రం ఎలాగైతే చలనం లాగా ఉంటుందో, అలాగే బ్రాహ్మీ స్థితి పొందినవాడు అలా ఉంటాడు. చాలా టైం అయిపోయిందమ్మా. ఇప్పుడు మనం ఒంటికి అంటున్నారు, మొదలు పెట్టాము, ఇప్పుడు 5 అవుతుంది. కానీ 3 శ్లోకాలు చదివాం. ఏంటది 3 శ్లోకాలు చదివాం? నీకు సద్బుద్ధి లేకుండా, సహృదయం లేకుండా నీకు భగవద్గీత హృదయం నీకు ఇస్తుందా? నువ్వు చదివితే మటుకి, నువ్వు చదివితే మటుకి భగవద్గీత తన హృదయం నీకు అప్పగిస్తుందా? నీకు కళ్యాణ గుణాలు లేకుండా భగవద్గీత తన, భగవద్గీత తన స్వరూపం నీకు ఇస్తుందా? అంటే భగవద్గీత ఎవరి ఇంటికాడు ఉందో వాళ్ళ ఇంటికాడు 4 వేదాలు అన్నట్టే. అంటే చెప్తూ ఉంటారు, గీత చదవటం నీకు చేతకపోయినా ఒక పుస్తకం అక్కడ పెట్టుకుని రోజు నమస్కారం పెట్టుకోమని. భగవద్గీత అంటే ఎవరన్నా ఆయన ఉండే ఇల్లే అంటాడు కృష్ణుడు. నీకు అందరికీ తెలవ ఇల్లు ఉంది కదా, ఉంది కదా మీకు ఇల్లు, నీకు ఫ్లాట్ ఉంది, నీకు అందరికీ తెలవ ఇల్లు ఉంది. నారాయణుడు ఎవడంటే నాకు కూడా ఇల్లు ఉంది, ఆ ఇల్లు భగవద్గీత అన్నాడు. ఏమన్నాడు? నాకు కూడా ఇల్లు ఉంది, అది భగవద్గీత నా ఇల్లు, అదే నా హోమ్.